अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरांदस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिगा जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपु वराहस्य भवति शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः ॐ क्लीं कृष्णाय गोपीजनवल्लभाय नमः श्रीकृष्ण परमात्म दिव्यानुग्रहంతోటి అనేక ధర్మ సందేహాలు తీర్చుకున్నప్పటికీ మళ్ళీ ధర్మరాజు గారు శోకించడం మొదలుపెట్టగా అప్పుడు వేదవ్యాసుల వారు నాయనా మహాపాపాలకి పరిష్కారం అశ్వమేధయాగం కాబట్టి అశ్వమేధయాగం చెయ్యి అని మరుత్తుని చరిత్ర చెప్పాడు. అందులో భాగంగా మరుత్తరాజు సంవృత్తుడని పేరు కలిగిన బృహస్పతి యొక్క తమ్ముణ్ణి తనకి ఋత్తిక్కుగా వరించి ఆయన అనుగ్రహంతో యాగ ప్రారంభం చేయడానికి సంకల్పించాడు. మహాశక్తివంతుడు గనక సంవర్తుడు ఈ మరుత్తుణ్ణి అతనితో పాటు పౌరుల్ని భార్యల్ని అందరినీ కూడా హిమాలయ పర్వతాలకు తీసుకెళ్ళాడు. గొప్ప అద్భుతమైన యాగవాటికను తయారు చేశారు. సమస్తం సువర్ణమయం. ఆ సువర్ణానికి తోడు నవరత్నాలు దానికి తాపణం చేయబడ్డాయి. అపూర్వ రీతిలో యాగమంటప నిర్మాణం అయిపోయింది. ఆ యాగమంటపానికి ఆకాశ భాగంలో యజ్ఞమునకు వేయించేసినటువంటి మహానుభావులందరికీ కావలసిన ఏర్పాట్లు వసతులు అన్ని ఏర్పాటు చేశారు. ఆకాశ మార్గంలో తాత్కాలికంగా విడిదిగా ఉండడానికి కావలసిన భవనములు కేవలం సంవర్తుడి యొక్క మహిమ వల్ల వచ్చాయి. అందులో కూడా సకల సౌకర్యాలు ఉన్నాయి. ఇక యజ్ఞం ప్రారంభించడానికి విఘ్నేశ్వర పూజ లాంటివి మొదలుపెట్టాలి. ఆ సమయంలో ఈ విషయం అంటే సంవర్తుని ద్వారా మరుత్తరాజు గారు అశ్వమేధయాగం చేయడానికి సంకల్పించాడనేటటువంటి విషయం తెలుసుకున్న బృహస్పతి ఇక బెంగపెట్టుకున్నట్ట. ఆయనకు ఒకటే బెంగ ఏంటంటే ఈ ప్రపంచంలో ఆ యజ్ఞం ఎవరు చేయించినా పర్వాలేదు కానీ వాళ్ళ తమ్ముడు మాత్రం చేయించకూడదు, వాడికి ఎక్కువ పేరు రాకూడదు. ఆయనకి ఎందుకో తెలియదు కానీ మొదటి నుంచి తమ్ముడు పైకి రావడం పెద్దగా ఇష్టం లేదు. ఒక్కొక్కడికి ఒక్కో లక్షణం ఉంటుంది, అది తాత్కాలికం అనుకోండి, తర్వాత ఎలాగో బాగుపడ్డాడు అది వేరే విషయం కానీ ముందు ఎందుకో కానీ ఒక్కొక్కసారి కొంతమందికి కొన్ని విరోధాలు వస్తాయి. ఈ అన్నదమ్ముల మధ్యలో తగాదాలు రావడం అనేది ఆ కాలంలో కూడా ఉందన్నమాట. కాకపోతే ఆ రోజుల్లో అరుదుగా ఉండేవారు. జ్ఞానోదయం అయ్యాక అటువంటి పిచ్చి బుద్ధులు విడిచిపెట్టేవారు. ఇప్పుడు కూడా ఈ మధ్యకాలంలో కూడా చిన్న చిన్న వాటికి అనమాట ఏముండదు, అన్నదమ్ములు కొట్టుకుని కోర్టులకు వెళ్ళి నానాయాతన పడి చివరికి ఎవరు నెగ్గుతారో తెలియదు కానీ ఇద్దరు ఓడిపోయినట్టే. అన్నదమ్ములు కోర్టుకు వెళ్ళాక అందులో ఒకడు నెగ్గి రెండో వాడు ఓడిపోయాడంటే అర్థం ఇద్దరు ఓడిపోయినట్టే. అక్కడ మమకారం పోయింది, బంధం పోయింది, ఈలోపు వీళ్లే పోతారు కదా. మహా అయితే ఇవాళ మనం పుట్టి పెరిగిన తర్వాత ఎంతకాలం బతుకుతున్నామో మనకు తెలియదు. ఈ బ్రతికిన దాంట్లో కూడా అన్నదమ్ములిద్దరు కలిసి ఉండే రోజులు చాలా తక్కువగా ఉంటాయి. చిన్నప్పటి నుంచి ఒకే చోట పెరుగుదాం అనుకున్న అన్నదమ్ములు కూడా అన్నయ్య ఒక చోట చదువుతాడు, తమ్ముడో చోట చదువుతాడు. రాత్రిపూట నిద్రపోవడంలో కొంత గడిచిపోతోంది. ఒక పదేళ్ళు ఇంట్లో కలుసున్నారనుకుందాం, పదేళ్ళు నిజంగా అన్నదమ్ములు కలిసే ఉంటారా? ఈ పదేళ్లలో ఇద్దరు చెరో సినిమాకి పోవడం, ఇద్దరు చెరో ట్యూషన్కి పోవడం, ఎవడి క్లాసులు వాడిదే, కనీసం భోజనం దగ్గరైనా గట్టిగా 4 రోజులు కలుసుంటారో లేదో తెలియదు. ఆ తర్వాత మళ్ళీ విద్యాభ్యాసాలకు ఒక చోటకి పోతున్నాం, విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఉద్యోగాలకు ఇంకో చోటకి పోతారు. కలిసి ఉండాలంటే ప్రేమ ఉన్నా లేక విడిపోవాలంటే ద్వేషం ఉన్నా వాడు ఎవడు ఎక్కడ ఎంతకాలం ఉండాలో అలాగే ఉండాలి తప్ప మాట వరుస కూడా శాశ్వతంగా కలిసి ఉండే అవకాశం అన్నదమ్ములకి లేదు. కట్టుకున్న పెళ్ళము పక్కన ఉండదు, పిల్లలు ఉండలేము, ఎవరితో ఎవరు కలిసి ఉండలేరు. ఈలోపు అన్నగారు మలేషియా పోతే తమ్ముడేమో ఇంకో కామలేషియా పోతాడు, ఎవడతారు వాడిది? ఈ కాసేపుట్లో ఎందుకండి ఈ గొడవలు? ఏదో గొడవ, మామూలు యుద్ధం కాదు. ఆస్తి అంటాడు, ఇల్లు అంటాడు, అదంటాడు, ఇదంటాడు, కొట్టుకు తచ్చిపోవడాలు, తిట్టుకు తచ్చిపోవడాలు. ఈ లోపల పెళ్ళైన తర్వాత వచ్చిన పెళ్ళాలకి వీళ్ళకి మధ్యలో వైరుధ్యం, ఈలోపు శరీరం కూడా పోతుంది. అందువల్ల జ్ఞానం కలిగినటువంటి వాడు అంతా పరమాత్మ స్వరూపులు. ఎవరైనా 1 రూపాయి ఎక్కువ తింటే కొంప ములిగేదే ఉంది? నిజంగా అన్నగారికి 100 రూపాయలు ఎక్కువ వచ్చింది, తమ్ముడికి తక్కువ రాలేదు. లేదు, తమ్ముడు గారికి ఎక్కువ వచ్చింది, అన్నకి తక్కువ వచ్చింది, ఏమైతే కొంప ములిగేది? అందుకే ఆస్తులు పెంచుకుంటే కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. హాయిగా మాకు సుఖం ఉంది, మా నాన్నగారు ఎవరికి 1 రూపాయి ఆస్తి లేకుండా వెళ్ళిపోయారు కాబట్టి అందరం కూడా ఒకళ్ళని ఒకళ్ళు ఎత్తు మీద పెట్టుకుని అమ్మగారికి ప్రేమగా చూసాం, తండ్రి గారిని బాగా చూసాం. కోట్లు పెరిగే కొద్దీ మనిషికి మధ్యకాలంలో స్వార్థము అజ్ఞానం పెరిగిపోతుంది. మీరు ఎక్కడన్నా చూడండి, పిచ్చి డబ్బు పెరిగిపోయే కొద్దీ ఇలా అన్నానని ఏమనుకోద్దు, అనుకున్నా నేను పెద్ద పట్టించుకోను, కానీ ఈ డబ్బు పిల్లలకి ఎక్కువ పోగేసిస్తే కూడా, ఆ పిల్లల్ని సరైన మార్గంలో పెంచకపోతే కూడా తల్లిదండ్రులు చూడటం లేదు. వాళ్ళు ఈ తల్లిదండ్రులకు ఏమి సుఖం లేదు. అంత స్థాయిలో ఉంటాడు కొడుకు. తండ్రికి మాట వరుస కారు అని ఒక కొడుకును చూశాను తెలుసిన మీకు, నేను ఎంత బాధపడ్డానంటే సార్, హైదరాబాద్లో కొడుకు దగ్గర 500 కోట్లు ఆస్తుంది. వాళ్ళ నాన్నగారు గట్టిగా కారు అడిగితే, ఒరే పద్మాగర్ గారు పురాణానికి వెడతానరా అంటే, ఆటోలో వెళ్ళవై, నీ కారు కావాలా అన్నాడు. పాప ఆయన ఆటోలో వచ్చేవాడు, ఏదో దయ తెలిసి అప్పుడప్పుడు ఇంకా కోడలు నయ్యంట, ఫోన్లండి ఎంత చెడ్డ మామగారు, ఆయన వల్లే కదా మీకు ఈ శరీరం వచ్చింది అని అప్పుడప్పుడు మొగుడికి తెలియకుండా రహస్యంగా కారు ఇస్తే కారులో వచ్చేవాడు పాప ఆయన. సత్యనారాయణపురంలో అశోక్ నగర్లు దగ్గర సత్యనారాయణ స్వామి గుడి ఉంది. మహానుభావుడు కాకతీయ సిమెంట్స్ వెంకటేశ్వరరావు గారు ఆ గుడిని కట్టించారు. ఆయన వెంకటేశ్వరరావు గారు బతుకున్న రోజుల్లో పల్లెంపాటి వెంకటేశ్వర్లు గారు, ఈ శృంగేరి పీఠానికి చాలా సేవకులు. ఆయన ఎన్ని పురాణాలు వచ్చి వేయించాడండి. ఆయన ఒకప్పుడు టీటీడీ చైర్మన్ కూడా చేశారు. ఆయన ఈ మధ్యనే కాలం చేశారు, 1 ఏడాది ఎంత అయింది, వాళ్ళ అబ్బాయి మళ్ళీ దాన్ని నిర్వహిస్తున్నాడు. ఆయన బ్రతికున్న రోజుల్లో 18 పురాణాలు చాలా చీప్గా తాత్పర్యంతో పంచిపెట్టారు. నేనంటే ఇక్కడ పెట్టుకు చూసేవాడు ఆయన. ఆ మహానుభావుడు అశోక్ నగర్లో సత్యనారాయణ స్వామి గుడిలో 2006 సంవత్సరం నుంచి ఇంచుమించుగా 2012 వరకు 6 ఏళ్ళు అవి నేను ఎక్కడున్న లాక్కుపోయి మరీ తీసుకెళ్లి పురాణం చెప్పించేవాడు ఆయన. 18 పురాణాలు అక్కడ చెప్పాం ఆ రోజుల్లో, ఇంత మీడియా ప్రచారాలు లేని రోజుల్లో. ఎందుకు చెప్తున్నానంటే, అటువంటి మహానుభావులు అయితే తప్ప అక్కడ పురాణం జరుగుతూ ఉంటే పాపం ఈ తండ్రి గారు వచ్చేవాడు, రోజు వచ్చి ఆఖనాల దీనంగా కూర్చుని వెళ్ళిపోయేవాడు. నేను అనుకున్నాను ఎదురుగుండా పురాణంలో కూర్చున్నాడు కదా ఎవరైనా అంటే, అప్పుడు ఆ వెంకటేశ్వర్లు గారు చెప్పారు, ఆయన కోటీశ్వరుడు అంటే అలా కనపడుతున్నాడు పిచ్చాళ్ళేగా, ఏదో పిచ్చి పంచి కట్టుకుని 500 కోట్లు ఉన్నాయండి, వాళ్ళ అబ్బాయి మామూలు వ్యాపారం కాదు, చాలా వ్యాపారాల్లో ఉన్నాడు, బోల్ డబ్బు ఉందండి, కానీ కన్న తండ్రికి కారు ఇవ్వడండి, అప్పుడప్పుడు నేనే ఇస్తాను, వెంకటేశ్వర గారు మంచివారు కనుక. ఆ కొడుకు ఏడిపిస్తున్నప్పటికీ తండ్రి మాత్రం ఇచ్చేవాడు. ఈ కొడుకు ఏడిపిస్తున్నా ఈయన మహానుభావుడు కనుక ఈయనే కారు ఇచ్చి పంపేవాడు, అప్పుడప్పుడు కోడలు ఇచ్చి పంపేదట. ఇంత ఎందుకు చెప్తున్నానంటే, ఈ గొడవ నిజంగా ఇంత డబ్బు ఉండి తండ్రి గారికి ఒక కారు ఇవ్వలేక తండ్రిని గౌరవించలేకపోయాక ఈ ఆస్తి కట్టుకుని రేపు పొద్దున వీడు ఏం చేస్తాడు అన్నానని కాదు, కానీ కన్న తండ్రి కంటే ఈ ప్రపంచంలో గొప్ప దేవుడు ఎక్కడున్నాడు? ఈ శరీరం ఈ సమస్తం ఆయన ఇచ్చాడు. అందువల్ల నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనకి సంస్కారం కావాలి, ఇలా పురాణాలని వాటిని అందించేటటువంటి మంచి మనుషులు కావాలి, ఇలా ధర్మ ప్రచారం చేసేటటువంటి హరిగారు లాంటి వాళ్ళు దేశానికి అవసరం. తద్వారా వాళ్ళ పిల్లలకు సంస్కారం ఇస్తారు. వాళ్ళు సంస్కారం ఇస్తే పిల్లలు తల్లిదండ్రులు ఎత్తిమీద పెట్టుకుంటారు. తద్వారా ఆ పిల్లలకి ఆ పిల్లలకి ఆ పిల్లలకి తరతరాలుగా ఈ సంస్కృతి వ్యాపిస్తుంది. ఇవాళ ఉన్న ఈ 4 రూపాయలని చూసుకుని అన్నదమ్ములు కొట్టుకుని తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి లేకపోతే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి పెద్దవాళ్ళకి ఇవ్వవలసిన మర్యాద ఇవ్వకపోతే చివరికి ఇక్కడా సుఖం ఉండదు, శరీరం విడిచిపెట్టాక కూడా సుఖం ఉండదు. మనం సంపాదించే సంపాదన మనకి మన పెద్దవాళ్ళకి రాబోయే తరాల వాళ్ళకి కూడా సుఖమిచ్చేదై ఉండాలి. లేనప్పుడు ఎందుకండి ఎంత డబ్బు ఉంటే ఏమిటి? ఎందుకు చెప్తానంటే ఒకటికి రెండు సార్లు గుర్తుపెట్టుకోవాలి. అన్నదమ్ములు ఎప్పుడూ కొట్టుకోకండి, చీటికి వాటి కొట్టుకోకండి. అందులో ఆస్తి కోసం అసలు కొట్టుకోకండి. ఈ ఆస్తి నిమిషంలో నాస్తి అవుతుంది, చచ్చాక యముడి వల్ల నీకు శాస్తి అవుతుంది. ఈ రెండూ రాకుండాలంటే చక్కగా ఉపాస్తి చెయ్యాలి భగవంతుని. దీనికి ఉదాహరణే ఈ బృహస్పతి గారి కథ. బృహస్పతి గారు కూడా ప్రారంభావస్థలో తమ్ముడి మీద ద్వేషం పెట్టుకుని తమ్ముడికి ఉద్యోగం రాకుండా చేసిన వాడే. సంవర్తుడనేవాడు నేను ఋత్విక్కుగా ఉండనటువంటి ప్రాంతానికి వెళ్లి మరుత్తునికి ఋత్విక్కయ్య ఆయన చేత యజ్ఞం చేయిస్తున్నాడు అని మనస్సులో బాధ పెట్టుకుని బృహస్పతి గిజగిజలాడిపోయాడు. ఆయన ముఖం వాడిపోయింది, పాలిపోయింది, తట్టుకోలేకపోయాడు ఆయన. అలా డల్లగా ఉన్నాడు. సభకు వెళ్ళేవాడు కాదు. ఎప్పుడన్నా ఇంద్రుడు సభకు పిలిచినా సరే వెళ్ళి కూర్చున్నాడు తప్ప మాట్లాడేవాడు కాదట. దాంతో ఇంద్రుడికి అనుమానం వచ్చింది. గురుదేవా, ఈ మధ్యకాలంలో మిమ్మల్ని చూస్తున్నాను, ఏదో తేడా వచ్చింది మీలో. మీ ముఖంలో కళ లేదు, పాలిపోయి ఉంటున్నారు, రక్తహీనులుగా కనపడుతున్నారు, నీరసంగా కనపడుతున్నారు. ఇంత పూర్వం ఎప్పుడు కొలువుకొచ్చినా మహోత్సాహంతో ఉండే మీరు ఎందుకెంత నిరుత్సాహంతో ఉంటున్నారు? మీకేం కష్టం వచ్చిందో చెప్పండి, మీ శిష్యుడి కదా అంటే మరేం లేదన్నట్టు ముందు. మరేం లేకపోవడం కాదు, మరేదో ఓటు ఉంది కాబట్టి ఇలా ఉన్నారు. సాధారణంగా ప్రతివాడికి ఇది ఒక మాట అలవాటు అండి. ఫోన్ చేసి ఆ గురువు గారు మరేం లేదు, మరేం లేనప్పుడు ఎందుకు అయ్యే ఫోన్ చేసావు చెప్పండి, అసలు ముందు ఏం లేదని ఎందుకు ఎత్తుకుంటున్నావు, ఏం లేనప్పుడు అసలు ఫోన్ ఎందుకు చేయాలి అంటే ఇది ఒక ఊత పదం అయిపోయింది. ఆరికి తిక్కన గారు కూడా బృహస్పతి చేత మరేమీ లేదనిపించాట. ఏమీ లేకపోవడం ఏమిటి, ఏదో ఒకటి ఉంది కాబట్టి నువ్వు ఇలా చిక్కిపోతున్నావు అంటే అప్పుడు తప్పనిసరి చెప్పాడు. నువ్వు నా దగ్గరకు వచ్చి నా చేత ఒట్టు వేయించుకున్నావు, ఏమని ఎట్టి పరిస్థితుల్లో మరుత్తునికి నేను ఋత్విగ్వరణంగా ఉండను, ఋత్విక్కుగా ఉండను, మరుత్తుని చేత యజ్ఞం చేయించడానికి వీలు లేదు, బృహస్పతి అంటే నేను నీకు ఒట్టేశాను, మాటిచ్చాను అంటే తప్పేముందండి, మీరు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారుగా అంటే మరి కంగారు పడకుండా విను, నేనేమో నీకు మాట ఇవ్వడం వల్ల మరుత్తుడి చేత యజ్ఞం చేయించడంలా, ఈ మరుత్తుడు పోతే నువ్వెంత లేవాయ్ అని నన్ను నిర్లక్ష్యం చేసి నా తమ్ముడు సంవర్తుడి దగ్గరికి వెళ్ళి వాణ్ణి పట్టుకున్నాడు. సంవర్తుడు నాకంటే చాలా గట్టాడు తపశ్శక్తిలో, వెరీ పవర్ఫుల్. నా పవర్ కంటే ఆయన పవర్ కొంచెం పెద్దది. ఆయనది ఎలక్ట్రికల్ ఇంజిను 25 వోల్ట్ లేకుండా, నాది 1000 క్యాండిల్ బల్బే. ఆయన తన తపశ్శక్తితో అద్భుతమైన యాగశాల నిర్మాణం చేశాడు. ఆకాశ మార్గంలో వచ్చిన వారికి విడుదలు ఏర్పాటు చేశాడు. కేవలం 10 రోజుల్లో యజ్ఞం ప్రారంభమవుతోంది. ఒకసారి ఆయన యజ్ఞం చేయించడం మొదలెట్టాడంటే ఆ యజ్ఞం అప్పడం ఎవడ వల్ల కాదు, నేను చేయించవలసిన యజ్ఞాన్ని నా తమ్ముడు చేయిస్తే, నా తమ్ముడికి ఎక్కువ కీర్తి వస్తే నేను తట్టుకుంటానా. ఈ ప్రపంచంలో ఋత్విక్ అంటే బృహస్పతి అని అందరూ పొగుడుతున్నారు. ఇప్పుడు మా తమ్ముడు రేపొద్దున్న ఒక మానవ మాత్రుడి చేత ఇంద్రుడి కంటే బాగా వైభవంగా యజ్ఞం చేయిస్తే జనమేమంటారు, బృహస్పతి చేయించాడండి ఇంద్రుడి చేత యజ్ఞం, అబ్బే ఆ యజ్ఞం సంవర్తుడు చేయించిన యజ్ఞంలో 1000వ వంతు కూడా లేదు, సంవర్తుడు చాలా అద్భుతంగా మంత్రం చదివాడు, ఆయనకి గొంతు బాగుంటుంది, ఆయనకి మైకక్కర్లేదు, ఆయన చాలా బాగా పాడతాడని అంతా రేపటి నుంచి నా తమ్ముడు పొగుడుతారు, నాకున్న ఖ్యాతి పోతుంది. ఆ ఖ్యాతి పోతుంది, అపఖ్యాతి వస్తుందనే బెంగతోటి నాకు నిద్ర పట్టలేదు అన్నట్ట. ఇదే మరుత్తునికి మీ తమ్ముడు గారు ఋత్విక్కుగా ఉంటున్నారని నువ్వు కుమిలిపోతున్నావా, నా కోసమేగా నువ్వు ఆ యజ్ఞం ఆపావు కాబట్టి నేను చూసుకుంటాను దీని సంగతి ఏమిటో. ఆయన వెంటనే ఆయన ఏం చేశాడు, అగ్నిహోత్రుడు పిలిచాడు. అగ్నిదేవ ఇలారా అనగానే అగ్నిహోత్రుడు వినయంగా వచ్చాట. ఏమిటి దేవా, ఇంద్ర నన్ను పిలిచిన పనేమిటి అంటే, భూలోకానికి వెళ్ళు, హిమాలయ పర్వతాలలో యజ్ఞం కోసం సంసిద్ధంగా ఉన్న మరుత్తుని దగ్గరికి వెళ్ళు, సంవర్తుడు వింటూ ఉండగా అతని దగ్గరికి వెళ్ళు, ఈ యజ్ఞం ఆపేయమను. ఈ యజ్ఞమునకు బృహస్పతి ఋత్విక్కుగా నిర్వహిస్తాడని, తాను యజ్ఞం చేయించడానికి అంగీకరించాడని చెప్పు. నయానో భయానో ఏం చెబుతావో తెలియదు, యజ్ఞమును నిర్వహించే బాధ్యత సంవర్తుడి దగ్గర నుంచి మన బృహస్పతికి రావాలి. అవసరమైతే నేను వజ్రాయుధం కూడా ప్రయోగిస్తానని చెప్పు అనగానే అగ్నిహోత్రుడు ఆ సందేశాన్ని పుచ్చుకుని భూలోకానికి వచ్చాడు. సరిగ్గా హిమాలయ పర్వతాలలో ఇక రేపో మాపో ప్రారంభం కావలసినటువంటి యజ్ఞం కోసమని ఏమేం చేస్తే బాగుంటాయి, ఎక్కడ విఘ్నేశ్వర పూజ చేయాలి, ఎక్కడ మంటపారాధన చేయాలి, ఋత్విక్శాల ఎక్కడ, యజమానశాల ఎక్కడ, ఆగ్నిద్రశాల ఎక్కడ, ఈ విధంగా శాలలన్నిటి కోసమని ఓ ప్రత్యేకమైన చర్చ చేసుకుంటున్నారు రాజుగారు. రాజుగారు ఆకాశంలో ఉన్న ఒక పెద్ద సభాభవనంలో ఉన్నట్ట మరుత్తుడు. సభాభవనం కూడా నిర్మాణం చేయించాడండి ఆకాశంలో, అద్భుతమైన సభాభవనం అది. ఆ ఋత్విక్శాల కంటే పైన ఆకాశంలో ఉందని, ఆ యజ్ఞశాలకి ఆగ్నేయం మూల ఒక సభాశాల. ఆ సభాశాలలో ఎంతో హాయిగా ఒక 80-90 వేల మంది కూర్చుని యజ్ఞం పైనుంచి కూడా వీక్షించడానికి వెలుగా, అప్పుడప్పుడేమైనా మీటింగులు వస్తే ఆడిటోరియంలో మనం ఎలా అయితే ఉపన్యాసాలు చెప్పుకుంటున్నామో అలా ఉపన్యాసాలు చెప్పుకోవడానికి వీలుగా ఏర్పాటు చేశాట. యజ్ఞం జరుగుతున్నప్పుడు ప్రతిరోజు మధ్యాహ్నం పూట సాయంత్రం పూట కాసేపు ఏం చేస్తారంటే పురాణాలు చెబుతారు, కొందరు కొందరు వింటారు, కొందరు పాటలు పాడతారు, కొందరు వేదాలు చదువుతారు. వీటన్నిటికీ ఒక సభాభవనం ఏర్పాటు చేశాట సంవర్తుడు. ఆ సభాభవనంలో ఇప్పుడు మరుత్తుడు కూర్చునున్నాడు, పక్కన సంవర్తుడు ఉన్నాడు, ఇంకా పక్కన మహానుభావులైన ఎంతో మంది ఋత్విక్కులు. సంవర్తుడు పిలిచాడు, ఈ యజ్ఞములో మనం కూడా యథాశక్తిగా పాల్గొందాం, సంవర్తునికి సాయంగా ఉందాం అని. చాలా గొప్ప తపశ్శక్తి కలిగిన వాళ్ళంతా వచ్చారు. వచ్చిన వాళ్ళంతా బృహస్పతి కంటే 7 ఆకులు ఎక్కువ చదివిన వాళ్ళు వచ్చారు. పైగా హేమహేమిలు వచ్చారట, అత్రి, భరద్వాజుడు, గౌతముడు, కశ్యపుడు, ఇటువంటి గొప్పవాళ్ళంతా సంవర్తుడికి యజ్ఞంలో సాయం చేయడానికి వచ్చారు. దాన్ని బట్టి ఆలోచించండి ఎటువంటి వాళ్ళు వచ్చారు. ఎంతమంది మహానుభావులతో యజ్ఞమునకు సంబంధించిన కార్యక్రమాలు, కార్యదీక్షలు, మంత్రాలు వీటి గురించి చర్చిస్తున్నాడు సంవర్తుడు. సరిగ్గా ఆ సమయానికి అక్కడికి వెలిగిపోతున్న జ్యోతి రూపంలో అగ్నిహోత్రుడు వచ్చి టక్కన ఒక రూపం ధరించాడు. ఆయన ఎప్పుడు లేడి మీద ఉంటాడు, జంకం మీద. మృగవాహనుడు అని పేరు అగ్నికి. అగ్నిహోత్రుడికి మంచి జంక ఒకటి ఉన్నది, బలమైన జంక, అది వాహనం. దాని మీద కూర్చుని రాగి మేసాలతో రాగి గడ్డాలతో దర్శనమిచ్చాడు. వెంటనే అంతా వినయంగా అగ్నిహోత్రుడికి నమస్కరించారు. ఎందుకంటే అగ్ని యజ్ఞానికి మూలకారకుడు, అగ్ని శ్రీ మహావిష్ణువుకి ముఖం, అసలు దేవతలందరికీ భోజనమిచ్చేది ఆయన. పంచభూతాలలో అగ్ని లేనిది ఏమీ సాధించలేం. అందుకని అందరూ వినయంగా అగ్నిహోత్రుడికి నమస్కరించగానే అగ్నిహోత్రుడు ఆశీర్వదించి, ఓ మరుత్తరాజా, నేను ఇంద్రుడి దూతగా వచ్చాను అనగానే చాలా ఆనందపడిపోయాడు మరుత్తుడు. ఇంద్రుడు పంపగా వచ్చావంటే ఇది నాకు శుభవార్త, ఆ దేవేంద్రుడు కుశలమని తెలుస్తున్నాను. రేపు మాపు యజ్ఞం చేసినప్పుడు ఆ దేవేంద్రుడి యజ్ఞంలో భాగం స్వీకరించడానికి మేము పిలవాలి. ఆయనే ముందే సందేశానికి నిన్ను దూతగా పంపాడంటే ఇది నిజంగా భాగ్యమే కదా. దేవేంద్రుడు, దిక్పాలకులు అందరూ బాగున్నారు కదా, వారంతా యజ్ఞానికి రాదొలుస్తున్నారు కదా అన్నట్ట. దేవేంద్రుడు బాగున్నాడు, నిన్ను కుశల ప్రశ్నలు వేశాడు, ఆయన సందేశం పూర్తిగా విను. నువ్వు యజ్ఞం తలపెట్టావు, ఆ యజ్ఞమునకు సంవర్తుడనేవాణ్ణి ఋత్విక్కుగా వరించావు. నువ్వు తక్షణం ఆయన విడిచిపెట్టేయి, ఆయన స్థానంలో దేవగురువు బృహస్పతి అంతటి వాడు వస్తాడు. బృహస్పతి నీ చేత యజ్ఞం చేయిస్తాడు. ఈ యజ్ఞం చేయించే బాధ్యత బృహస్పతి చేత నాది అని ఇంద్రుడు చెప్పాడు. నీకు బృహస్పతి చేత నీ యజ్ఞము జరిగేటట్టుగా చేసే బాధ్యత నాది, నే స్వీకరించా అని ఇంద్రుడు నా ద్వారా నీకు సందేశం పంపాడు. ఇంద్ర సందేశం విన్నావు కదా. ఆయనకి ఏం సమాధానం ఇస్తావంటే సంవర్తుడు చిరునవ్వు నవ్వి, నేను ఒకప్పుడు ముందుగా బృహస్పతి దగ్గరికే వెళ్ళా. అయ్యా బృహస్పతుల వారు, మీ నాన్నగారు అంగిరుడేమో ఒకప్పుడు మా తండ్రి చేత, తాత చేత యజ్ఞం చేయించారు, అలాగే మీరు కూడా వచ్చి నా చేత అశ్వమేధయాగం చేయించండి బాబోయని బతిమాలితే ఛీ పో చేయించను, మానవ మాత్రులకి నేను ఎలా యజ్ఞం చేయిస్తాను, ఇంద్రుడు ఎప్పుడో యజ్ఞం చేస్తాడు, ఆ యజ్ఞం ఎప్పుడు మొదలెడతాడో తెలియదు, కాబట్టి నీకు నేను ఋత్విక్కుగా ఉండడం కుదరదని మొక్కచివాట్లు పెట్టి కంటేశాడు నన్ను. అప్పుడు నేనేం చేయాలో తెలియక నారదుని సలహాతో ఈ సంవర్తుణ్ణి మహానుభావుణ్ణి వరించాను. ఈయన కూడా సామాన్యుడు కాదు, ఆ బృహస్పతి వారి తమ్ముడు, అంగిరసుని కొడుకు. తమ్ముడు యజ్ఞం చేయిస్తున్నాడంటే అన్నగారు చేయించినట్టే. కాబట్టి ఈయన్ను ఒకసారి ఋత్విక్కుగా వరించాక మధ్యలో మీ పోస్టింగ్ ఊస్టింగ్ అయిందండి, నేను ఇంకొకటి ఎవడో పిలుస్తానండి అనడం ధర్మం కాదు. అది ఇంద్రుడికి మాత్రం తెలియదా? ఇప్పుడు పద్మాగర్ గారి చేత 54 రోజులు ఉపన్యాసం చెప్పిస్తూ ఉన్నారు, ఆయనంతటా ఆయన మానేయకుండా మధ్యలో పద్మాగర్ గారు మీ బదులు ఇంకొకటి పిలుస్తానంటే అది సభ్యతగా ఉంటుందా? కుదరదు. అది ధర్మశాస్త్రాలకి విరుద్ధము సుమా, కాబట్టి కుదరదు. నేను మనస, వాచ, కర్మణ ఎట్టి పరిస్థితులలోనూ ఈ సంవర్తుని మాత్రమే ఋత్విక్కుగా స్వీకరించి ఆయనే నాకు ఉపదర్శకుడు, ఆయన ద్వారానే యజ్ఞం జరుగుతుంది, మధ్యలో ఎవరేమనుకున్నా ఈ యజ్ఞం ఆపను, ఆయనని నేను విడిచిపెట్టనుగాక విడిచిపెట్టను, ఇది నా కఠోర నియమం అనగానే అగ్నిహోత్రుడు చిరునవ్వు నవ్వి, ఏమయ్యా మహారాజా, నువ్వు బుర్రుండే మాట్లాడుతున్నావా? నువ్వు యజ్ఞం చేస్తున్నావు, ఈ యజ్ఞం యొక్క ఫలితం ఏమిటి? స్వర్గానికి వెళ్ళడం. ఆ స్వర్గానికి అధిపతి ఎవరు? ఇంద్రుడు. అంతటి ఇంద్రుడు నీకు సందేశం పంపాడు,
ఆ ఇంద్రుడి గురువు గారి చేత నువ్వు యజ్ఞం చేయించుకున్నావు అనుకో, యజ్ఞమునకు కావలసిన సంపూర్ణ ఫలితం నీకు ఇస్తాడు. ఆ ఫలితం వల్ల నువ్వు హాయిగా స్వర్గానికి వెడతావు. రేపు పొద్దున ఇంద్రుడిని కాదని దేవతల్ని ధిక్కరించి నువ్వు యజ్ఞం చేస్తే స్వర్గంలోకి వాళ్ళు రాణిస్తారా? ఆ మహానుభావులు అనుజ్ఞ లేకుండా స్వర్గంలోకి మానవ మాత్రుడు వెళ్ళగలడా? ఎందుకు వచ్చిందయ్యే పిచ్చకబుర్లు? నా మాట విను, చెడిపోతావు అనవసరంగా. పైగా ఇంద్రుడు ఆగ్రహించాడంటే నీ యజ్ఞం అంతా విధ్వంసమైపోయే ప్రమాదం ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవతలకు వ్యతిరేకంగా దేవతల్ని కాదని మనం చేయకూడదు యజ్ఞాలు. అనగానే నువ్వు అన్నది నిజమే, దేవతలకు వ్యతిరేకంగా ఎక్కడ వెళ్ళాను నేను? దేవతలు కాదంటే ఆ దేవతలు అంతా కూడా కాదు, కేవలం బృహస్పతి కాదంటే తప్పనిసరి పరిస్థితుల్లో సంవర్తుల వారిని స్వీకరించాను. ఒకసారి ఒక ఋత్విక్కుని వరించాక ఆయన అవతల పొమ్మండం, అది ఎంతవరకు ధర్మమో ఇంద్రుడికి మాత్రం తెలియదా? ఏమైనప్పటికీ యజ్ఞమును సంవర్తుడే నిర్వహిస్తాడు. అనగానే ఇదో తర్వాత నీకు ఒక విషయం చెబుతున్నాను, ఆయన వజ్రాయుధాన్ని ప్రయోగిస్తానన్నాడు. అనగానే పక్కనున్న సంవర్తుడు లేచి, ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగించడం మాట పక్కకు పెట్టు, నువ్వు ఇంకొక 5 నిమిషాలు ఇక్కడ ఉండి ఇంకొక 2-3 కారుకోతలు కూసావంటే నిన్ను నేను భస్మం చేస్తాను, జాగ్రత్త అన్నట్ట. దెబ్బకి అగ్ని వణికిపోయాడు. ఇప్పుడు అర్థమవుతుందా సంవర్తుడు ఎటువంటి వాడు? అందరినీ భస్మం చేసేవాడు అగ్ని. ఆ అగ్నిని కూడా భస్మం చేసే శక్తి ఉంది ఆయనకి. అగ్నిహోత్రుడి కూడా మళ్ళీ లేకుండా చేసి ఇంకో కొత్త అగ్నిహోత్రుడిని సృష్టించి యజ్ఞాలు నిర్వహించగలిగే శక్తి ఉన్నవాడు ఆయన. ఒకనొకప్పుడు అగ్నిహోత్రుడు ఉద్యోగం మానేసిపోతే ఆయన స్థానంలో ఈ బృహస్పతి తండ్రి అంటే ఈ సంవర్తుడి తండ్రి అంగిరసుడు కొంతకాలం అగ్నిహోత్రుడిగా ఉద్యోగం చేశాడు. అగ్నిహోత్రుడు కూడా ఒక పదం అండోయ్. ఇవాళున్న అగ్నిహోత్రుడు ఆయన రేపొద్దున వైశ్వానరుడు అంటారు. ఈయన విశ్వానరుడు అనేవాడు కొడుకు, వైశ్వానరుడు అనేవాడు ప్రస్తుతం అగ్నిహోత్రుడు. రేపొద్దున మీరు కూడా ఇలాగే భక్తితో శ్రద్ధతో భగవత్ కథలు వింటే అనేక ధర్మకార్యాలు చేస్తే మహానుభావులుగా ప్రవర్తిస్తే మీరు కూడా అగ్ని అవ్వచ్చు. మనలో ఎవరమైనా ఏ పదవైనా పొందొచ్చు. అగ్నిహోత్రుడి పదవి పొందొచ్చు, వాయువు పదవి పొందొచ్చు, కుబేరుడి పదవి పొందొచ్చు, ఇంద్ర పదవి పొందొచ్చు. ఈ సృష్టిలో ఏ పదవి పెద్ద కష్టమేం కాదు. కొంచెం సాధన చెయ్యాలి. మీలాగా శ్రద్ధాశక్తులతో భగవత్ కథలు వినడం, మధ్య మధ్యలో దాన ధర్మాలు చేస్తూ ఉండడం, పవిత్ర కర్మాచరణకు ఇతరులను ప్రోత్సహిస్తూ ఉండడం, ఈ పవిత్ర కార్యక్రమములన్నీ శ్రద్ధగా చేసిన వారంతా ఏదో ఒకనాటికి ఒక ఉత్తమ స్థానం పొందుతారట. అందువల్ల చెప్పొచ్చేది ఏమిటంటే, మా నాన్నగారు ఈ అగ్నిహోత్రుడు లేనప్పుడు అగ్నిహోత్రుడి పదవి నిర్వహించారు. ఇప్పుడు నువ్వు గనక తిక్కతిక్కగా మాట్లాడావనుకో, నిన్ను భస్మం చేసి నీ స్థానంలో కొత్త అగ్నిహోత్రుడిని సృష్టించి నేను యజ్ఞం నడిపిస్తాను. అనగానే అగ్ని, నువ్వు అంతటి వాడివి నాయన, నీ సంగతి నాకు తెలియదా? నువ్వు అవధూతవి, సిద్ధపురుషుడివి, మహాయోగివి, నీలో లేని శక్తి అంటూ లేదు. ఏదో ఇంద్రుడి సందేశం పుచ్చుకొచ్చాను తప్ప మధ్యలో నేనేం చేసిన తప్పు లేదు, నేను కేవలం ఒక మీడియాని మాత్రమే అని రివును మాయమైపోయాడు. అక్కడి నుంచి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు వెలవెలబోతూ. అప్పుడు ఇంద్రుడు అన్నాడు రాగానే అగ్నిని, ఏం అగ్నిహోత్ర పని బాగా అయ్యిందా, మంచి ఉత్సాహంగా వచ్చామంటే ఏం ఉత్సాహం అయ్యే బాబు, సావు తప్పికాన్ను లొట్టబోయి వచ్చాను, నువ్వు చెప్పినవన్నీ చెప్పాను, మరుత్తుడు అటు సూర్యుడు ఇటు పొడిచినా సరే సంవర్తుణ్ణి విడిచిపెట్టేటట్టు లేడు. ఎంత గట్టివాడయ్యా ఆయన, సత్యం మీద నిలబడతాడు ఆయన, ధర్మం మీద నిలబడతాడు ఆయన, గురుభక్తికి పరాకాష్ఠ ఆయన. మహానుభావులు కొంతమంది ఉంటారు, ఒకసారి ఒక సంకల్పం చేశారంటే ఇంకా సంకల్పంలోంచి బయటికి రాడేవాడు. ఏది సత్సంకల్పంలో, చెడ్డ సంకల్పం చేసినప్పుడు మన ఇష్టం, కానీ సత్సంకల్పం మంచి సంకల్పం చేసినప్పుడు మాత్రం ఒకసారి మనం మంచి పని అనుకున్నాక ఇంకా పని మానకూడదని శాస్త్రం చెబుతున్నది. ఆయన అటువంటి వాడు. అటువంటి మహానుభావుడికి మనం నచ్చ చెబితే లాభం ఉండదు సరికదా, చివరికి మనమే నష్టపోయేటట్టున్నాం. అనగానే నేను వజ్రం పెట్టుకొట్టి చంపుతానని బెదిరిస్తున్నానని చెప్పపోయావా అంటే అది అయ్యింది నాయన. నాయన మరుత్త, ఋత్విక్కుగా బృహస్పతిని వరించు, సంవర్తుణ్ణి విడిచిపెట్టు, లేదంటే ఇంద్రుడు వజ్రాయుధాన్ని నీ మీద ప్రయోగిస్తాడు అని నేను చెప్పపోతే పక్కనున్న సంవర్తుడు నిన్ను బూడిద చేస్తానని నన్నే బెదిరించాడు. దాంతో హడిలిపోయాను. అడగానే అగ్నిహోత్ర, ఇంత బేలవైపోయావేమిటి, అంటే ఇంత పిచ్చివాడివై అమాయకుడి అయిపోయావేమిటి, నువ్వు అందరినీ భస్మం చేస్తావు కానీ నిన్ను కూడా ఎవరైనా భస్మం చేస్తారా? పైగా మానవ మాత్రుడు వాడు, సంవర్తుడు భూలోకంలో ఉన్న మానవుడు, బృహస్పతిలా దేవలోకానికి వచ్చి దేవుడు అవ్వలేదే, దేవతామూర్తి కాలేదే, ఒక మానవుడేమిటి, అగ్నిని భస్మం చేయడం ఏమిటి, నువ్వేమండి భస్మం చేయబోయావా అంటే, ఇంద్ర ఏమిటో ఒక్కోసారి నువ్వు అమాయకంగా మహడతావు, పిచ్చేళ్ల మహడతావు, మానవ మాత్రుడని సంవర్తుడిని తేలిగ్గా తీసేస్తావా, చావు తప్పి కన్నులు అట్టబోయావు, నువ్వు ఆ విషయం మర్చిపోతున్నావు. నువ్వు ఇంత పూర్వం చ్యవన మహర్షి అశ్విని దేవతలకి నీ పక్కనే ఆసనం వేసి వాళ్ల చేత సోమపానం చేయించాడు. అప్పుడు నువ్వేం చేసావు? చవన మహర్షి మీద వజ్రాయుధం ఎత్తావు. అప్పుడు చవన మహర్షి నీ చేతిని స్తంభింపజేశాడు, నీ చెయ్యి అలాగా బిగుసుకుపోయింది. అప్పుడు లవో దిబో అంటే ఈ గురువుగారు వెళ్ళి ఆ చవనుడి కాళ్ళు అట్టుకుని మళ్ళీ నిన్ను బాగు చేశాడు, లేకపోతే ఆ దెబ్బకే చచ్చేవాడు. ఇంతో పూర్వం వృత్రాసురుడు లాంటి వాళ్ళు నిన్ను మింగారు, అప్పుడు రక్షించింది ఎవరు? ఒకనొకప్పుడు రాక్షసులు మన మీదకి దండయాత్రకు వస్తే ఆనాడు కకుత్స మహారాజే కదా వచ్చి నిన్ను రక్షించింది. మానవులు ఎంతో మంది నిన్ను ఒకనొకప్పుడు భస్మం చేయడానికి సిద్ధపడ్డారు. గౌతమ మహర్షిని శరీరం అంతా పాడు చేసి విడిచిపెట్టాడు. ఇలా చావు దెబ్బలు చాలాసార్లు నువ్వు తిన్నావు, మనం నేను తిన్నా, ఈ వాయువు లాంటి వాళ్ళు తిన్నారు. దిక్పాలకులందరూ ఏదో ఒక సమయంలో దెబ్బలు తినవాళ్లే. వరుణుడు ఉచిత్యుడనే వాడి చేతిలో చావు దెబ్బలు తిన్నాడు. మానవ లోకంలో మనల్ని మించిన శక్తులు ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. నాయన ఎందుకు వచ్చింది వాళ్ళ తోలికెళ్ళడం నాకు బాగా తెలుసు. ఆ సంవర్తుడి సంగతి ఆయన తలుచుకుంటే అగ్నిని పిడికెడు బూడిద చేసి నూతన అగ్నిహోత్రుణ్ణి సృష్టిస్తాడు. అలాంటి వాళ్ళ తోలికి వెళ్ళడం శ్రేయస్కరం కాదనగానే చెప్పావు పిరికాడివి, నువ్వెక్కడ దొరికావు నాకు, ఏదో దిక్పాలకుడివి కదా అని నిన్ను పంపితే వెర్రిమొహం వేసుకుని భయపడొస్తావా అని తిట్టి ఈసారి మరొక దూతని పిలిచాడు, ఒక యక్షుణ్ణి పిలిచాడు. ఓ యక్షదూత నువ్వు వెళ్ళన్నట్ట. ఈ యక్షుడు వచ్చాడు. వాడు వచ్చి ఏమన్నాడు, ఇంద్రుడు నన్ను మళ్ళీ దూతగా పంపాడు, ఓ మరుత్త సంవర్త మీరందరూ వినండి, మీరు ఈ యజ్ఞాన్ని ఆపండి, లేదా బృహస్పతిని గురువుగా పెట్టుకుని ఋత్విక్కుగా పెట్టుకుని యజ్ఞ నిర్వహణ చెయ్యండి, లేని పక్షంలో ఇంద్రుడు వస్తాడు వజ్రంతో కొడతాడు తర్వాత మీ ఇష్టం అనగానే వజ్రం ప్రయోగించినా పర్వాలేదు, నేను చచ్చినా పర్వాలేదు, ఇచ్చిన మాట మాత్రం తప్పనన్నాడు మరుత్తుడు. సంవర్తుడు ఇప్పటికీ అతడు కొంచెం మాట మీద గట్టిగా నిలబడ్డాడని గ్రహించి నవ్వుకున్నట్ట. ఈలోపు నిజంగానే ఇంద్రుడికి ఆగ్రహం కలిగింది, వెంటనే వజ్రాయుధాన్ని విడిచిపెట్టాడు. ఆ వజ్రం పెద్ద శబ్దం చేసుకుంటూ సభలోకి వచ్చిందిట. అప్పటిదాకా ధైర్యంగా ఉన్న మరుత్తుడు, మహాత్మా సంవర్త అదిగో పెద్ద శబ్దంతో వజ్రాయుధం మీదకొస్తున్నది, పర్వతాల రెక్కలు తెగ్గొట్టిందది, ఎంతో మందిని చంపిన భయంకరమైన ఆయుధం అన్నట్ట. నీకెందుకు, నీకు నా మీద నమ్మకం ఉంది కదా, నువ్వు కిక్కులు మనకుండా కూర్చో, అది నిన్ను చంపాలంటే ముందు నన్ను చంపాలన్నట్ట అని మరుత్తుడిని అక్కడ కూర్చోబెట్టాడు. దగ్గర దాకా రాబోయ్ వజ్రాయుధం అన్నాడు. ఈ వజ్రాయుధం దధీచి అనే ఒక మహర్షి యొక్క వెన్నెముక. ఆ మహర్షి మీద సంవర్తునికి బాగా గౌరవం, అందుకే దగ్గరికి రా అన్నాడు. లేకపోతే ఇంకొక ఆయుధం అయి ఉంటే అది వజ్రాయుధం కాకుండా ఉండుంటే టక్కన మింగేసేవాడే ఆయన. ఋషీశ్వరుడి ఎముక అవడం వల్ల, ఋషి మీద ఉన్న గౌరవం వల్ల ఈ ఎముకను మింగకుండా, వజ్రాయుధాన్ని మింగకుండా దగ్గరికి రాని పిలిచి కుడి చేత్తో దాన్ని పట్టుకుని ఈ మరుత్తరాజు కూర్చున్న సింహాసనం పక్కన ఓ తాడేసి కట్టేశాట వజ్రాయుధాన్ని. అంత వజ్రాయుధము ధగధగ వెలిగిపోతున్న వజ్రాయుధం, వృత్రాసురుణ్ణి సంహరించింది కొండలు పిండి చేసిన వజ్రాయుధం. ఈ ప్రపంచంలో వజ్రం దెబ్బకి తిరుగుండదు. అటువంటి వజ్రాయుధాన్ని చేత్తో పుచ్చుకుని చిన్న తాడు, అది కూడా మంత్రపూర్వకంగా ఈ పూలదండలో పెడతారే సన్నని దారం, అటువంటి దారంతో సింహాసనానికి కట్టేట. ఆ చిన్న దారంతో కడితే వజ్రాయుధం అని కదిలింది, తెంపుకోవడానికి ప్రయత్నించింది, తెంపుకోలేకపోయిందట. ఇప్పుడు అర్థమైందా సంవర్తుడి మంత్రబలం అంత గొప్పది? సన్నని దారంతో వజ్రాయుధాన్ని బంధించగలిగిన మహానుభావుడు ఆయన, అందుకే అటువంటి వాడిని వరించాడు. అసలు ఈ కథ ప్రారంభంలోనే మనకు ఎందుకు అర్థమవ్వాలో తెలుసినా, సంవర్తుడనే వాణ్ణి నీ యజ్ఞమునకు ఋత్విక్కుగా వరించు అని మరుత్తునికి చెప్పింది ఎవరు? నారదుల వారు. అంటే నారదుడికి ఎంత నమ్మకం లేకపోతే, నారదుడు సంవర్తుడి మీద ఎంత విశ్వాసం ఉన్నవాడు కాకపోతే, ఆయన శక్తి ఎరిగినవాడు కాకపోతే చెబుతాడండి ఈ పని. నారదుడు ఎప్పుడైనా ప్రోత్సహించాడంటే అవతలి వాడి శక్తియుక్తులు తెలిస్తేనే అలా చెబుతాడు, లేకపోతే అలాంటి పిచ్చి పని చేస్తాడు ఆయన మహానుభావుడు. అసలు మరుత్తరాజుకు అక్కడే నమ్మకం వచ్చింది, నారదుడు చెప్పాడంటే బృహస్పతి తల తన్నేవాడు అవతలవాడు అయితేనే చెబుతాడు, లేకపోతే ఒక మనిషిని పడగొట్టడానికి ఆయనకి అవసరమే ఉంది. అందుకే నారదుని మీద నమ్మకంతో సంవర్తుని దగ్గరికి వెళ్ళాడు, సంవర్తుణ్ణి నమ్మి గురువుగా అట్టే పెట్టుకున్నాడు. ఇంద్రుడి ప్రలోభాలకు కానీ బెదిరింపులకు కానీ లొంగలేదు. దాంతో ఏమైపోయింది? వజ్రాయుధాన్ని తృణం కింద బంధించాడు, గడ్డి పరకని కట్టినట్టు కట్టేశాడు. ఇక అక్కడ ఇంద్రుడు వజ్రాయుధం భూలోకానికి వెళ్ళింది, ఇంకా రాదేం అనుకున్నట్ట. అనుకుని ఏమైందో వజ్రాయుధం చూసి రావోయ్ వాయుదేవనగానే, వాయుదేవుడు చూడటం ఎందుకు, నేను అంతటా వ్యాపించుంటాను కదా, నాకు తెలుసు, నీ వజ్రాయుధం చక్కగా పద్మాకర్ గారి వెళ్ళో మల్లెపువ్వు దండలాగా అయిపోయింది. అక్కడికి వెళ్ళి రాజుగారి సింహాసనం పక్కన అలా వేళ్లాడగట్టారు, మెల్లిగా కదులుతోంది అది అనగానే మతిపోయింది ఇంద్రుడికి. బృహస్పతి గురుదేవ, కర్తవ్యం ఏమిటి? నా వజ్రం పోయింది, ఏదో మిమ్మల్ని బెదిరిద్దాం కదా అని అనుకున్నాను, మీరేమో ఆ దెబ్బకి నా దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నారు. ఇటు మీకు ఇటు నాకు ఇద్దరికీ అపఖ్యాతి. ఇక్కడ గురువుని మించిన శిష్యుణ్ణి నేను, శిష్యుడికి తగ్గ గురువు మీరు, మన ఇద్దరం ఎప్పుడు ఓడిపోయినట్టు అయ్యింది. నా మాట విని మీరు మరుత్తుడికి ఋత్విక్కుగా వెళ్ళలేదు. మిమ్మల్ని రక్షించే బాధ్యత తీసుకున్న నేను రక్షించలేక నేనే శిక్షకి గురయ్యాను. ఇప్పుడు ఆ వజ్రాయుధం భూలోకంలో తాడుతోటి దారంతో మరుత్తరాజు గారి సింహాసనానికి బంధింపబడితే నా పరువు ఏమైపోతుంది అన్నట్ట. బృహస్పతి అన్నాడు, అవునయ్యా నాకు తెలుసు ఇంత గొడవ జరుగుతుందని, అందుకే నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు లోపల బెంగపెట్టుకున్నాను నా తమ్ముడి దగ్గరికి వాడు వెళ్ళకూడదని, కానీ ఏది అవ్వకూడదు అనుకున్నావు అదే అయ్యింది. ఇప్పుడు నేనేం చేయలేను నువ్వేం చేయలేము, ఇద్దరం ఏడుస్తూ కూర్చుందామా? ఇద్దరం మూలకు కూర్చుని ఒకళ్ళ తలకాయలు ఒకళ్ళు పట్టుకుని, శిష్యుడోయ్ గురువోయ్ గురువోయ్ శిష్యుడని ఏడుద్దామా అన్నట్ట. ఇంతలో నారదులు వారు వచ్చారు, ఇద్దరు కలిసి ఏడుస్తున్న వాళ్ళు కాస్త నారదుడి గాడ మీద పడ్డారు. నారద, అసలు కొంపను ఉంచావు, హాయిగా మరుత్తరాజు పోతున్న వాడిని పట్టుకుని సంవర్తుడి దగ్గరికి వెళ్ళు అని ఒక గొప్ప ఋత్విక్కునిచ్చావు. దాంతో మా పరువు పోయేటట్టుందంటే, పరువు పోదయ్యా ఇంద్ర, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అవతల వాడు మనకంటే శక్తివంతుడు మహాత్ముడు అని తెలిపింది కదా. ఆయన ఆషామాషి మనిషి కాదు, పనికి మాలిన వాడి కాళ్ల మీద పడితే తప్పు, కానీ పరమశక్తివంతుడైన గురుస్థానంలో ఉన్న వ్యక్తి ఇంత పిల్లాడైనా వాడి కాళ్లకి దండం పెట్టమని శాస్త్రం చెబుతోంది. బాలుడయ్యును పూజ్యునుండు పండితుడు, పండితుడు ఇంత పిల్లాడైనా దండం పెట్టాలి. అందువల్ల ఎప్పుడు కూడా చిన్నపిల్లలు కదా, మీరెంతండి, మీరు మా మనవడి వయస్సు అండి, మీకు నేను దండం పెట్టడం ఏమిటండి అనకండి సుమా, వాడు మనవడి అండి ఈ మొహానికి. అతడిలో గొప్ప శక్తి ఉంది. శ్రీకృష్ణుడు 8 కుర్రాడు, గోవర్ధన పర్వతం ఎత్తాడు, అప్పుడు ఇంద్రుడు వచ్చి కాళ్ళ మీద పట్టాడు. కని ఇంద్రుడు మృక్కెను దినకర నిభ నిజ కిరీట దీధితి చేతన్, భాగవతంలో పద్యం లేదు, ఇంద్రుడు వచ్చి కిరీటముతో సహితముగా శ్రీకృష్ణుడి కాళ్ల మీద తలపెట్టి నమస్కరించాడు. కిరీటం కూడా తీయలేదు, ఎందుకంటే ఈ పనికి వాళ్ళ కిరీటం నీ పాదముల మీద పెడితే పవిత్రమవుతుంది అని సునతోద్ధరణములు నందసుతు చరణంబుల్, నమస్కరించిన వాడిని ఉద్ధరించే పవిత్రమైనటువంటి పాదములు నందసుతుని యొక్క చరణములు, ఆ చరణముల మీద తలపెట్టి నమస్కరించాడు. మన దురహంకారం పోవాలంటే ఇంత పిల్లాడైనా అవతలవాడు పండితుడు జ్ఞాని మహాత్ముడు శక్తివంతుడు అని తెలిస్తే ఈ అహంకారం విడిచిపెట్టి పూర్తిగా తల కాలు మీద పెట్టండి, ఆ క్షణమే వాడు తరిస్తాడట. ఇది శాస్త్ర నియమం. కాబట్టి నీవు ఈ బృహస్పతి మీలో ఉన్న దురహంకారాన్ని తక్షణం త్యజించండి, భూలోకానికి పోండి, ఆ సంవర్తుడి పాదాల మీద పడండి, ఆయన అనుగ్రహిస్తాడు. అవధూత ఆయన, సుకుడు లాంటి వాడాయన, మహానుభావుడాయన, మేధా దక్షిణామూర్తి లాంటి వాడాయన, దత్తాత్రేయుడు వంటి వాడాయన, అటువంటి వాళ్ళ కాళ్ళు పట్టుకోవడంలో తప్పే ఉంది అనగానే వెంటనే అర్థమైంది వీళ్ళకి. నారదుడిని వెంట పెట్టుకొచ్చారు. రాగానే ఇంద్రుడు వినయంగా నమస్కరిస్తూ ఉంటే, బృహస్పతి కూడా తమ్ముడు అంటూ ఉంటే, టక్కున సంవర్తుడు లేచి, అన్నయ్యవి నువ్వు జ్యేష్ఠ భ్రాత పితృ సమహ, పెద్దన్న గారు తండ్రితో సమానం అని వచ్చి ఆయన కాళ్ళకి నమస్కరించాడు. ఇప్పుడు చూడండి, ఇది సంస్కారం అంటే. ఎంత శక్తివంతుడైనా కొంచెం ఆలస్యంగా వెలిగిందిలేండి. ఏంటంటే ఇక్కడ చాలా అద్భుతమైన కథ అంటారు దీనిని. బృహస్పతి కంటే కొన్ని వేల రెట్లు గొప్పవాడైనప్పటికీ బృహస్పతి అన్నగారు ఆ సంస్కారం మర్చిపోడు సంవర్తుడు, అవధూతలు గొప్పతనం అలా ఉంటుంది. ఆయన వచ్చి దండం పెడుతుంటే, చచ్చచ్చే నువ్వు అన్నయ్యవి తండ్రితో సమానం అని వచ్చి ఆయన పాదాల మీద పడ్డాడు. ఈయన ఇంద్రుడిని ఆశీర్వదించాడు. ఇంద్రుడు అంటే రాజు, ఈయనంటే గురువు గనక. ఆ తర్వాత చూసావా మరుత్తరాజా, నువ్వు ఎంత అదృష్టవంతుడివి, ఏ మహానుభావుడు అంగిరుడికి ప్రతిరూపమో, ఏ మహానుభావుడు నాకు గురువు దైవమో, అటువంటి అన్నగారు బృహస్పతి నీ యజ్ఞానికి తనంత తాను వచ్చాడు, స్వయం ఆహూతుడై వచ్చాడు. మనం పిలవాలి యజ్ఞానికి. నిజానికి యజ్ఞం ప్రారంభమయ్యాక బృహస్పతయే స్వాహ బృహస్పతయేదన్నమమానాలి అనకుండా వచ్చాడు ఆయన. ఇక సకల ధర్మానుశాసకుడైన దేవేంద్రుడు మనం పిలవకుండా వచ్చాడు, నీ యాగం పూర్తయిపోయినట్టే ఈ మహానుభావుల రాకతో. ఈ మహానుభావులు తమ ఎంత తాము వచ్చారు అనగానే ఈ సంవర్తుడు ఎంత మంచివాడో అప్పుడు అర్థమైంది దేవేంద్రుడికి. ఎక్కడన్నా నన్ను అవమానిస్తాడేమో అనుకుంటున్నాడు ఆయన లోపల లోపల. కాళ్ళ మీద పడదాం, నన్ను క్షమించమందాం అంటే ఆయనే ఉంటున్నాడు. ఈ దేవేంద్రుడి రాకతో ఈ సభాభవనం, ఈ యాగశాల పవిత్రమయ్యాయి. మా అన్నగారి రాకతో ఇంకా పవిత్రమయ్యాయి. ఈ మహానుభావులు వచ్చారు. యజ్ఞం ప్రారంభమయ్యేదాకా ఇక్కడే ఉండండి, ప్రారంభం అయ్యాక మీరు దిక్పాలకులతో పాటు ఇక్కడే కూర్చోండి, మా అతిథి మర్యాదలు స్వీకరించండి, మా మరుత్తరాజుని అనుగ్రహించండి అనగానే దేవేంద్రుడు ప్రేమగా బృహస్పతి అక్కడే ఉండిపోయాట. ఇంకా యజ్ఞం ప్రారంభం కాకుండా ముందు వచ్చి కూర్చున్నారు వాళ్ళు. మీరో కొంతమంది వస్తారండి, అసలు వాళ్ళ మీద నాకు మీ రుణం నేను ఎప్పుడు తీర్చుకోలేను. ఎందుకో తెలుసా, పరమభక్తులు మీరు, సాత్వికులు మీరు, మీరు శ్రద్ధగా వచ్చి కూర్చోబెట్టి వినబట్టే నాకు కూడా తెలియకుండా ఏదో తెలియని ఒక నవ్యానందం కలుగుతుంది. నిజం చెప్పాలంటే మేము ఉట్టి కెమెరాకే ప్రాణం చెబుతూ ఉంటాం చాలా చోట్ల. ఎందుకని, స్టూడియోకి ఎడతాం అనుకోండి, ఇప్పుడు పొద్దున్న ఎస్విబిసి వాళ్ళు వచ్చారు, రేపు కూడా కొన్ని రికార్డులు చేసి కడతారు, కొన్ని లక్షల మందికి ప్రసారం చేస్తారు, కోట్ల మందికి. ఈ కెమెరా ఇక్కడ పెట్టినప్పుడు మేము ఇక్కడ ఎవరు ఉండం కదా, మీరెవరు ఉండరు, కేవలం కెమెరాను చూసి మేము చెప్పింది, ఆ తర్వాత ప్రసారం చేస్తే కొన్ని కోట్ల మంది వింటారు. మా దృష్టిలో ఆ కెమెరాయే కోటాను కోట్ల ప్రేక్షకులు, దానికి అలవాటు. ఇంచుమించుగా రికార్డులు చేసేవాళ్ళంతా అంతే. అలా కేవలం కెమెరా చూసి కూడా పురాణం చెప్పగలిగిన మేము ఇక్కడికి ఎవడొచ్చినా రాకపోయినా పురాణం చెప్పుకుపోతాం. కానీ అలా కాకుండా వర్షం వచ్చినా, వరదొచ్చినా, ఎండొచ్చినా శ్రద్ధగా వచ్చి నాకంటే ముందొచ్చి, పాప ఏదో కారణాల చేత కొంచెం శరీరం సహకరించక ఒక 10 నిమిషాలు ఆలస్యంగా వస్తే రావచ్చు, కానీ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా కూర్చుని శ్రద్ధగా వింటున్న భక్తులు ఉన్నారే, ఇటువంటి భక్తులంతా, ముందొస్తున్నటువంటి వీళ్ళంతా ఆనాడు వచ్చిన దేవేంద్రుడు బృహస్పతి లాంటి ఉత్తములు అన్నమాట వీరంతా. సందేహం లేకుండా ప్రాణముల మీద ఎంత భక్తి లేకపోతే రాగలుగుతారండి వాళ్ళు. ఆ భక్తి సందేహం లేకుండా వాళ్ళు ఏదో సమయంలో రక్షిస్తుంది. ఆనాడు మరుత్తరాజు అదృష్టవంతుడు, సంవర్తుడు సంతోషించాడు, మహాత్ములు సదస్సులుగా వచ్చారు. నేను కూడా అప్పుడప్పుడు అలాగే సంతోషిస్తాను, నేను సంవర్తుడు అయితే మీరంతా దేవేంద్రుడు బృహస్పతి లాంటి వాళ్ళు. ఎవరు దేవేంద్రుడు ఎవరు బృహస్పతో తెలియదు, కానీ కాకపోతే అక్కడికెక్కడికో చిన్న తేడా ఉంది. ఆ దేవేంద్రుడు ముందు వజ్రం ఎత్తి తర్వాత వచ్చాడు, మీరు వజ్రం ఎత్తకుండా వజ్రంలాగా వస్తున్నారు మంచివాళ్ళు. వజ్రాలు ఇచ్చేవాళ్ళే కానీ వజ్రాయుధం ఎత్తేవాళ్ళు కాదు. కొంచెం అక్కడ తేడా ఉందన్నమాట. దేవేంద్రుడు ముందు అహంకరించి తర్వాత బాగుపడినవాడు, మీరు నిరహంకార స్థితిలో ఉన్నవారు. అందుకనే మీకు తెలియకుండానే అప్పుడప్పుడు తన్మయంతో పురాణం చెప్పగలుగుతాం. శ్రోతలని బట్టి కూడా, శ్రోతలలో ఉన్న సాత్వికతని బట్టి కూడా, శ్రోతలలో ఉన్న పవిత్రతని బట్టి కూడా మేము వినగలుగుతాం. ఎంతంత గొప్ప గొప్ప వయసు అలాంటి పెద్ద పెద్దలంతా, బాగా తాతల్లాంటి వాళ్ళు, ముత్తాతల్లాంటి వాళ్ళు, నిరంతరం వేద పఠనం చేసినటువంటి వాళ్ళు, ఇంకా ఎన్నో రకాల పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు వింటున్నారంటే వాళ్ళలో సంస్కారం ఉండాలి. కాబట్టి సందేహం లేకుండా ఈ సదస్సు కూడా ఆనాటి మరుత్తరాజు సదస్సు లాంటిది తప్ప దానికి ఏమాత్రం తీసిపోదు. ఇంద్రాదులు ముందే వచ్చారు, యజ్ఞం కూడా మహావైభవంగా ప్రారంభమయ్యింది. ఇంద్రాయ స్వాహాను కానీ ఇంద్రుడు అక్కడే ఉన్నాడు కనుక ఇబ్బంది లేకపోయింది. తక్కిన దేవతలంతా వచ్చారు. ఏం వైభవంగా జరిగిందండి, సంవత్సర కాలం పాటు అశ్వమేధయాగం హిమాలయాలలో జరిగితే ఆ ఏడాది యమధర్మరాజు గారు అక్కడే కూర్చుండిపోవడం వల్ల, కదలకుండా పోవడం వల్ల భూలోకంలో చావులు లేకుండా అయిపోయాట. అంటే ఆ యజ్ఞానికి సాధారణ యముడు ఏం చేస్తాడు, హవిస్సు తీసుకుని మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతాడు. యముడు చాలా కఠోరంగా ఉంటాడండి, ఓ పక్కన యజ్ఞంలో ఉండి హవిస్సు తీసుకుంటాడు, వాళ్ళు యమాయస్వాహ అన్నప్పుడు మాత్రమే అక్కడికి వచ్చి ఆ హవిస్సును సేకరించి అందులో వేసినటువంటి చెరువుని తిని మళ్ళీ వెళ్ళిపోయి ప్రాణం తీస్తాడు. కానీ ఇక్కడ ఈ మరుత్తరాజు గారి భక్తి వల్ల, సంవర్తుడి యొక్క తపశక్తి వల్ల ఏడాది పాటు అక్కడే ఉండి కదలకుండా ఉండిపోవడం వల్ల సంవత్సర కాలం భూలోకంలో మరణములు లేకుండా పోయేట. బహుశా నా అనుమానం 54 రోజులు కూడా యముడు గారు డ్యూటీ చేసి ఉన్నాడు, ఆయన ఇక్కడ పురాణం వినడానికి వస్తున్నాడు. ఈ గుంటూరు వాళ్ళ వాళ్ళని పట్టుకెళ్ళడం, ఈ ఏరియాలో వాళ్ళని, ఎందుకంటే వీళ్ళంతా శ్రద్ధగా వచ్చి వింటుంటే ఎక్కడ పట్టుకెడతాడు. యమధర్మరాజు గారిని కూడా ఆకట్టుకున్న అద్భుతమైన యజ్ఞం అది, అంత ధర్మబద్ధంగా జరిగింది. అద్భుతమైన పూర్ణాహుతి కూడా చేశాడు సంవర్తుడు. ఎంత ఆనందంగా జరిగిందంటే బృహస్పతి తమ్ముడితో పక్కన కూర్చుని ఆనందంతో గొంతు కలిపాడు. యజ్ఞం బాగా జరిగింది. ఆ తర్వాత సంవర్తుడు యజ్ఞ ఫలితం అంతా మరుత్తుడికి ధారపోశాడు. దేవతలంతా తమ దారిని తాము వెళ్ళిపోయాక సంవర్తుణ్ణి తన సింహాసనం మీద కూర్చోబెట్టి మరుత్తరాజు అన్నాడు, మహాత్మా నీలాంటి గురువులు, నీలాంటి శక్తివంతులు ఎవరికి దొరుకుతారు? విరోధులు అనుకున్న వాళ్ళనేమో మంచి మిత్రులు చేశావు, దేవతలందరినీ పిలిచావు, వజ్రాయుధం వల్ల నాకు గండం లేకుండా చేశావు, నా యజ్ఞం పరమ పూజ్యమైన యజ్ఞమని, ఈ యజ్ఞంలో ఏ లోపం లేదని దేవతల చేత చెప్పించావు. ఇది కాక నారదాది మహర్షులంతా వేం చేశారు, త్రిమూర్తులు వేం చేశారు, అపూర్వ రీతిలో నాకు వాళ్ళు ఆశీర్వచనాలు ఇచ్చారు, నాకు శాశ్వత స్వర్గాన్ని ప్రసాదించావు, శరీరం విడిచిపెట్టాక నాకు ఏ గండం లేకుండా చేశావు. ఈ గురువు యొక్క రుణం తీర్చుకోలేము. ఈ ప్రపంచంలో ఎవరి రుణమైనా తీర్చుకోవచ్చు, కానీ గురువుల యొక్క రుణం తీర్చుకోలేము. గురువుని మించిన దైవం మరొకడు లేడు, గురువు రంజన్న విద్యతే అని వేదం చెబుతున్నది. గురువుకి ఏమిచ్చినా పర్వాలేదని శాస్త్రం చెబుతోంది. ఈ శరీరము, ఈ ధనము, ఇవన్నీ గురువే. ఈ మొత్తం నీకు, ఈ ఋత్వికులకి దక్షిణ ఇచ్చేశానన్నట. ఆయన చిరునవ్వు, రవి నేను దక్షిణ స్వీకరించడానికి రాలేదు, కానీ నువ్వు ఇచ్చావు కనుక ఒక పుష్పం తీసుకుంటాను. ఈ ఋత్విక్కులు మిగతా వాళ్ళకి ఇచ్చేయి, 10,000 మంది బ్రాహ్మణుల చేత యజ్ఞం చేయించావు కదా, నేను ఈ బంగారం అంతా ఈశ్వరుణ్ణి ప్రార్థించి నీకోసం స్వీకరించాను, నీ యజ్ఞం వైభవముగా జరగడానికి స్వీకరించాను. ఈ యజ్ఞం అయిపోయింది, నీకు ఎంత కావాలో అంత, ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేయి, నాకు అక్కర్లా, నేను పుష్పం స్వీకరిస్తున్నాను, నీకు మాత్రం ఏ లోటు లేకుండా దీవిస్తున్నానని ఆశీర్వదించి సమర్థుడు అయిపోయాడు. ఆయనకి ఏం కావాలండి అవధూత, ఇవన్నీ సృష్టించుకోగలిగిన ఆయన ఈ దక్షిణ కోసం అక్కడ యజ్ఞం చేయిస్తాడా? అప్పుడు ఆనందపడిన మరుత్తుడు ఆయన్ని పంపించి 10,000 మంది ఋత్విక్కుల చేత యజ్ఞం చేయించాట. మహానుభావులైన ఋత్విక్కులు వాళ్ళనమాట. వాళ్ళందరినీ పిలిచి ఈ యజ్ఞ వాటిక అంటే ఆ యజ్ఞాని కోసం కట్టారుగా పెద్ద వేదిక, ఈ బంగారు వేదిక, యజ్ఞం పక్కన చుట్టూతో ఉన్నటువంటి ఆ ఇటుకలు, సుర్కు సురవలు, సామగ్రి ఒకటేమిటి, మొత్తం ఈ బంగారం అంతా మీదే. మహానుభావులైన బ్రాహ్మణులకి ఏమిచ్చినా రుణం తీరదు. మొత్తం యజ్ఞవాటిక, ఈ చుట్టుపక్కల ఉన్న శాలలు, ఇవి కాకుండా నా దగ్గర ఉన్నటువంటి 33 కోట్ల నిష్కాసములు. 33 కోట్ల నిష్కాసం అంటే ఆ రోజుల్లో నిష్కాసం అంటే మరుత్తుడి కాలంలో 100 గ్రాముల బంగారం ఒక కాయిన్ కింద వేసేవారు, ఒక కాసు కింద. ఒక కాసు అంటే, కాసు అంటే ఇక్కడ నేను చెప్పేది మన కాసు బంగారం కాదు, 8 గ్రాములు కాస్తామా, కాసు అంటే ఒక రూపాయి బిళ్ళ లాంటిది. అలాంటి ఒక బిళ్ళలో 100 గ్రాములు బంగారం ఉంటుంది, దానికి ఒక నిష్కాసము అని పేరు. అటువంటి 33 కోట్లట, 33 కోట్లు ఏంటి, 100 గ్రాములు లెక్కేయండి ఒకసారి బంగారం, ఇంటికి వెళ్ళాక ఇప్పుడొద్దు, మళ్ళీ పురాణం దెబ్బ తినకుండా, అంత బంగారం మీకు ఇచ్చేసి పోతున్నాను అని వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. నాకు ఇదేం వద్దు, నేను యజ్ఞం లోకశ్రేయస్సు కోసం చేశాను అనగానే వాళ్ళకి మతిపోయి, మహారాజా ఇవన్నీ మేమేం చేసుకుంటామంటే ఏం చేసుకుంటారో నాకు అనవసరం అన్నాడు ఆయన. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, తలకో బస్తా మూట కట్టుకున్నారు. ఈ బస్తా కూడా వాళ్ళ కోసమే కదా, వాళ్ళ ఆశ్రమ నిర్వహణలు ఉన్నాయి కనుక ఇచ్చావు కనుక పట్టుకెడుతున్నాం అని అందరూ తలకో బస్తా తీసుకుని, ఏమండి ఒక్కొక్క బస్తా పట్టుకెడితే 10,000 మందికి, మిగతా అది ఎన్నున్నాయో లెక్కే లేదు, యజ్ఞవాటిక అక్కడే ఉంది, శాలలు అక్కడే ఉన్నాయి, అవన్నీ బంగారమే, సుర్కు సురవులు సామగ్రులు ఒకటేమిటి, 10,000 ఇంటూ ఒక్కొక్కడు ఒక బస్తా పట్టుకెళ్ళగా మిగతావి ఇటువంటి వాళ్ళు ఇంకా కొన్ని కోట్ల మంది పట్టుకెళ్ళడానికి పనికొచ్చాను ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి, ఒక బస్తా అంటే మ్యాక్సిమం ఒక్కొక్కడు 50 కేజీలు మొయ్యగలడు, అంతకుమించి మొయ్యలేరు వాళ్ళు. ఒక్కోటి 100 గ్రాముల చొప్పున 33 కోట్ల నిష్కాసములవి. ఈ నిష్కాసాల్లో ఏమాత్రం పట్టుకెళ్ళి ఉంటారు 10,000 మంది. కాబట్టి చాలా బంగారం అక్కడ కుప్పలు తిప్పలుగా వదిలేసి ఇలా రోడ్డు మీద వదలడం బాగుండదు కనుక తమ మహామహిమతో భూమిని తవ్వి ఆ హిమాలయాల్లో అందులో ఈ బంగారం అంతా నిక్షిప్తం చేశారు. నిక్షిప్తం చేసిన తర్వాత అంతా కలిసి ఏమన్నారు, ఈ బంగారము భవిష్యత్తులో ఎవరి కంటపడితే, ఎవడు దొరికితే వాడిదే, ఎవడు తవ్వి తీసుకెళ్ళగలిగితే వాళ్ళదే, ఇది దొరికిన వాడు తీసుకెళ్లే అధికారం మేము ఇచ్చేసాం అని చాటించి వెళ్ళిపోయారు. వాడు ఈ బంగారం అంతా దొరికిన వాళ్లదే, మనకేం సంబంధం లేదని చాటి వెళ్ళిపోయారు. ఇదంతా వ్యాసుల వారు ఎవరికి చెప్పారు, ధర్మరాజు గారికి చెప్పి, నాయన ధర్మరాజా ఆ మరుత్తుడు ఆ విధంగా యజ్ఞం చేసిగా, ఆ యజ్ఞం చేయగా ఇచ్చినటువంటి సంపద అంతా ఋత్విక్కులు అక్కడ పాతిపెట్టిపోయారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. మరుత్తుడు షోడశ చక్రవర్తుల్లో ఒకడు, శరీరంతో సహితంగా స్వర్గానికి పోయాడు. ఇప్పుడు ఆ ధనమంతా హిమాలయాలలో ఒక చోట ఉంది, అది ఎక్కడుందో నాకు తెలుసు. నువ్వు ఆ డబ్బు ఎలా సంపాదించాడు మరుత్తుడు అని అడిగావుగా, మరుత్తుడు అంత బంగారం ఎట్లు సంపాదించను అని అడిగాడు ఆయన. ఇంతలా అద్భుతంగా సంపాదించాడు, పవిత్రమైన సంవర్తుడనే ఒకనొక యోగీశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఈశ్వరుణ్ణి ప్రార్థించి ఈశ్వరుడు కనకవర్షం కురిపిస్తే ఆ వర్షం ద్వారా సంపాదించినటువంటి బంగారం అది. ఆ బంగారం ఇవాళ హిమాలయాలలో ఉన్నది, పరమ పవిత్రమైన శుద్ధమైన కపటత్వం మోసం దొంగతనం లేనటువంటి బంగారం. ఆ బంగారం అంతా మందే, మనం చూడగలిగితే అది తెచ్చుకో, యజ్ఞం హాయిగా సాగుతుంది, ఇంక నీకేం బెంగానగానే. అయితే అది ఎక్కడుందో మేమెక్కడ వెతుకుతాం కానండి, ఒకరోజు మీరు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళండి. మళ్ళీ వ్యాసులు లే వేద వ్యాసులు వారు లేకుండా అక్కడికి వెళ్ళా బంగారం తీసుకోవడం కష్టం కదా, అందుకని గురుదేవా మీరు ఏదో ఒకనాడు మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళి ఆ బంగారం మళ్ళీ మేము ఇక్కడికి తెచ్చుకునేందుకు సాయం చెయ్యండి, ఆ బంగారంతో మేము యజ్ఞం చేస్తాం, మరొక్క మారు రావలయుజుమి అనగానే తథాస్తు. శ్రీకృష్ణ పరమాత్మ సంకల్పించిన ఒకనొక పవిత్ర దివసం నాడు నేను ఇక్కడికి వస్తాను, మనం హిమాలయాలకు వెడదాం అనగానే వ్యాసుడికి ఆయన మళ్ళీ నమస్కరించాడు. వ్యాసుడు అదృశ్యుడైపోయాడు. ఇప్పుడు ధర్మరాజుతో శ్రీకృష్ణుడు అన్నాడు, చూసావు కదా వ్యాసుడు చెప్పినట్టే యజ్ఞం చెయ్యి. ఇంకెప్పుడు మాట వరసకు కూడా తాపం పొందకు. ప్రతి వ్యక్తికి తాపం పెరిగితే వ్యాధి పుట్టుతుంది. వ్యాధులు రెండు రకాలు, ఒకటి శారీరకం, రెండవది మానసికం. శరీరానికి వచ్చే రోగాలు ఆహారాల వల్ల వస్తాయి. ఆహారం సక్రమంగా తినకపోవడం, ఎక్కువ నిద్రపోవడం, లేక అసలు నిద్రపోకపోవడం. తినే ఆహారం మన శరీరానికి పడుతుందో లేదో మనం పట్టించుకోము, కానీ కొన్ని కొన్ని పదార్థాలు పడవసమండి. శరీరంలో వాతం, పైత్యం, శ్లేష్మం వంటివి పెంచే కొన్ని దరిద్ర పదార్థాలు ఉంటాయి. అందుకే ఎప్పుడు కూడా ఆహారం సాత్వికంగా ఉండాలి. ఆహారము సరైనది లేకపోతే, సరైనటువంటి విహారము లేకపోతే మనుష్యులకు రోగాలు వస్తాయి. ఎక్కువగా తినడం, అసలు తినకపోవడం, పనికి మాలినవి వాసన వచ్చేవి తినడం, సాత్వికమైనవి తినకపోవటం, ఎక్కువ వేడి కలిగిన పదార్థాలు తినడం లేదా ఎక్కువ చల్లనివి తినడం, మధ్యగా ఉండే పదార్థాలు తినకపోవటం, ఇవన్నీ దోషాలు. కుళ్ళిపోయిన పప్పు ఏమిటి, దరిద్ర పప్పు, ఏడాది క్రితం వండినటువంటి దాన్ని అదేమో నిలవ పెట్టేసి దాన్ని మళ్ళీ పోపెట్టేసి ఇగో గురువుగారు తినండి అంటే ఆయన తింటే చచ్చిపోతాడు రేపొద్దున కడుపు కుళ్ళిపోయి. ఇలాంటివి పెట్టకూడదు. కుళ్ళిపోయిన పప్పులు, కుళ్ళిపోయిన ఆహారాలు ఇవన్నీ కూడా యాతయామం జాము గడిచిన తర్వాతే తినద్దంటే, పొద్దున్న ఆహారం సాయంత్రానికి, సాయంత్ర ఆహారం మళ్ళీ పొద్దునకి, ఇలా పదే పదే దాన్నే ఫ్రిడ్జ్లో పెట్టా, బయట తీయా, మళ్ళీ అందులో పోపులు పెట్టా, చేస్తే ఏమవుతుంది, కంపు వస్తుంది. ఆ కంపు కలిగిన ఆహారం తింటే మెడలు పెడుగుతాయి, కడుపులో వాయువులు ప్రకోపిస్తాయి, అంటే గ్యాస్ ట్రబుల్ పెరుగుతుంది, దాంతో తిండి తిన్నది అరగదు. ఇది కాకుండా ఈ గ్యాస్ ఎక్కువైపోయి నీళ్లు తాగడం వల్ల ఇంకా రకరకాలైనటువంటి మలమూత్రాదుల యొక్క ఉధృతి పెరుగుతుంది. చీటికి వాటికి మలానికి మూత్రానికి వెళ్ళవలసిన కర్మ వస్తుంది. అప్పుడు శరీరం మన అదుపులో ఉండదు, నిద్ర మన చేతిలో ఉండదు, విశ్రాంతి మన చేతిలో ఉండదు, శరీరం అదుపు తప్పుతుంది. వ్యాధులు ఈ విధంగా శారీరకము అని మొదటిది. రెండవది మానసికం. మానసికం మరీ ప్రమాదం ఉండవు. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మనస్సు బాగుండాలి. స్వస్థ శరీరం కావాలంటే స్వస్థమైన మనస్సు ఉండాలి. మనస్సులో కనుక చీటికి మాటికి కుళ్ళు ఆలోచనలు వస్తే సగం రోగం వస్తుంది. పక్కవాడికి 10 రూపాయలు వచ్చేస్తున్నాయి, వాడికి బిల్డింగ్ వచ్చేస్తోంది, వాడికి అంతా మంచి జరుగుతోంది, నాకు జరగట్లేదని ఏడుపు వచ్చిందా, ఈ మనిషికి తెగులు లేని రోగం వస్తుంది. ఇది కాక ఏమీ చెయ్యకపోయినా చేశామని బెంగెట్టుకునే వాళ్ళు కొందరు ఉంటారు. ఇప్పుడు ధర్మరాజు గారు ధర్మాత్ముడైనా నేను వాడిని చంపానో చంపానో అని బెంగ పెట్టుకుంటే ఏం చేస్తారు, నేను తప్పు చేశానేమో అననే ఊహ మనిషిని పాడు చేస్తుంది. అధర్మం చెయ్యడం కంటే చేశానేమో అననే బెంగ మరీ ప్రమాదం. తప్పు చేసి కూడా తప్పు చేయలేదని బుకాయించడం, ఈ రెండూ కూడా మానసిక రోగాలు అవుతాయి. వాతం, పిత్తం, శ్లేష్మం అని శరీరంలో మూడు ఉంటాయి. ఇవి సమపాళ్లలో సరిగ్గా ఉండవలసినవి ఉన్నట్టుగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. వాతం పెరిగినా శరీరం మన మాట వినదు. పైత్యం పెరిగినా తల తిరుగుతుంది, మెడలు పెడుగుతూ ఉంటే చీటికి వాటికి బుర్ర తిరుగుతూ ఉంటుంది, మనం ఏ ఆలోచిస్తామో తెలియదు. కొంతమందికి పైత్య రోగం ఎక్కువ ఉంటుంది, అలాంటి వాళ్ళు చూశారో లేదో మీకు, వాడి పక్కన వాడి ఇంట్లో ఏం జరుగుతున్నా కూడా తెలియదు. ఒక ఆయన ఉండేవాడు, ఎప్పుడు పక్కనే ఉండేవాడు మా పీఠంలో. ఫోన్ అతని దగ్గర మోగుతున్నా, ఎవరిదండి ఫోన్ మోగుతుంది అంటాడు, అంటే అతని చేతిలో అతను ఫోన్ మోగుతుందని కూడా తెలియదు, దానికి పైత్యం అని పేరు అన్నమాట. ఎవరైనా అతను పిలిస్తే కూడా నన్ను కాని పిలిచారా అండి అంటాడు. ఇంకేం చెబుతామండి, అంటే అది పైత్య రోగం. మహాభయంకరమైన ఈ రోగముల వల్ల మన బుద్ధి మన అదుపులో ఉండదు. ఇంకా శ్లేష్మం, ఇది ఎక్కువైపోతే ఏమైపోతుంది అనమాట, లోపల ఊరిపోతూ ఉంటాయి ద్రవాలు, మాట్లాడలేడు, చీటికి మాటికి ముక్కులు పుడుకుపోతాయి, కంఠం పుడుకుపోతూ ఉంటుంది, ఎంత చికాకు వచ్చేస్తుందో. కొన్ని ఆహారములు మన శరీరమునకు పడకపోతే ఈ శ్లేష్మం పెరుగుతుందట. ప్రాణం పోవడానికి మూల కారణం అసలు శ్లేష్మం. ప్రాణం పోయే ముందు కఫం ఈ ముక్కుల్ని, గొంతుకుని, కడుపుని అన్నిటినీ పట్టేస్తుంది. దానివల్ల వీడికి ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో తేడా వస్తుంది, క్రమంగా ఊపిరాగిపోతుంది. అందుకే శ్లేష్మం నిరోధించేది కఫం, కంఠాన్ని నిరోధించింది అని చెబుతారు డాక్టర్లు. ప్రాణాపాయ స్థితిలో ఎందుకని తులసి తీర్థం పోస్తున్నాం, తులసి తీర్థం యొక్క లక్షణం ఏమిటంటే ఈ గొంతుకు అడ్డం పడిన కఫాన్ని కొంచెం ఛేదించి వీడికి ఒకవేళ అదృష్టం బాగుంటే, ఆయువు బాగుంటే ఇంకా కాస్త ఆరోగ్యంగా ఉంచుతుంది. అసలు రాత్రి పడుకునే ముందు కాస్త తులసి తీర్థం తాగండి, చక్కగా తులసి ఆకులు పిండినటువంటి ఆ రసం తాగితే కఫం తగ్గుతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది. తులసి ఎంత ఔషధ గుణాలు కలిగిందండి. అందుకే ఎండిపోయిన తులసితో యజ్ఞం చేస్తే అందులో ఉన్న పొగ పీలిస్తే కూడా మనకున్నటువంటి శ్వాసకోశ రోగాలు తొలగిపోతాయి. పూర్వం మన వాళ్ళు యజ్ఞంలో వాడే ద్రవ్యాలన్నీ కూడా కెమికల్స్ కావు కనుక అవన్నీ ప్రకృతి సంబంధమైనవి కనుక ఆరోగ్యాన్ని ఇచ్చేవి. ఇప్పుడు కలియుగంలో అన్ని కెమికల్సే. పసుపు దరిద్రం, అది కెమికల్స్ అనమాట, పంట కాదు. పసుపు కొమ్ములో దుంపలో వాటిని తీసుకొచ్చి ఆడించే పసుపు పోయి బాగా విచిత్రంగా రంగులే కనబడుతున్నాయి. అందుకే పసుపులు కూడా కొన్ని కుంకుమలు పెట్టుకుంటే పొక్కిపోయి మనకు అనారోగ్యం వస్తుంది. అందుకే కుంకుమ పెట్టుకుందామంటే భయం. ఈ మధ్యలో తోట విభూతి తెచ్చి పెట్టుకుంటే 3 రోజులు ఇదంతా పొక్కిపోయింది. హాయిగా మన గుళ్ళో విభూతి పెట్టుకుంటే ఏమవ్వదు. అదే కొన్ని చోట్ల విభూతి తెచ్చామా, వాడు ప్యాకెట్లో అమ్ముతాడు. ఆ ప్యాకెట్ కాదు, మన బతుక్కి పైకి ర్యాకెట్టేది, యమలోకానికి పట్టుకుపోయి ర్యాకెట్ అవుతుంది అది. కాబట్టి ఇబ్బంది కలిగించే ఈ కెమికల్స్ పెరిగాయి, కానీ ప్రకృతి సహజ సిద్ధమైన పదార్థములు యజ్ఞములో వాడితే చాలా లాభం. అందుకని తులసిని ఎంత ఎక్కువ వాడితే మన కఫం అంత అదుపులో ఉంటుంది. వీటిల్లో ఏది ఎక్కువైనా లేక తక్కువైనా శరీరానికి రోగం వస్తుందన్నారు. వాతం ఎక్కువైనా ప్రమాదమే, తక్కువైనా ప్రమాదమే. శ్లేష్మం లేకపోతే ఆహారం లోపలికి వెళ్ళ తెలుసు. కంఠం దగ్గర సన్నని శ్లేష్మపు పొర ఉంటుంది, ప్లాస్మా. అది లేకపోతే మనం తిన్న ఆహారం లోపలికి వెళ్ళదు. ఈ శ్లేష్మం పూర్తిగా పోయిందంటే ఏమవుతుందో తెలుసా, గొంతు డెక్కట్టేసి అన్నం కొంతమందికి ముద్ద దిగదు తెలుసా మీకు. దానికి గల కారణం ఏమిటనుకుంటున్నారు, అస్సలు శ్లేష్మరసం లేకపోవటం. అది జారడానికి ఉపయోగపడుతుంది, లోపలికి హాయిగా వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఎంత సున్నితమైన పొరలండి లోపల, భగవంతుడు అద్భుతమైన యంత్రాన్ని సృష్టించాడు. ఈ మాయదారి యంత్రం ఏ మాత్రం తేడా వచ్చినా వాళ్ళు ఇబ్బంది. ఈ యంత్రానికి చికిత్స అంత తేలిక కాదు. స్వతసిద్ధం స్వతసిద్ధమే. భగవంతుడిచ్చిన దంతములు దంతములే కానీ కట్టుడుపళ్ళే కట్టుడుపళ్ళేగా. వాడితో తిందామంటే దంతికలు పూర్తిగా తినలేరు. ఆ మధ్యన కుర్రాడు వచ్చి, తాతయ్య తాతయ్య నేను క్రికెట్ బాల్ ఆడుకుంటాను, నువ్వు ఈ దగ్గరికి ఓ చిన్న పని మీద వచ్చానన్నట్ట. ఏమిటి మనవడా అంటే, నువ్వు జంతికలు నవలగలవా అన్నాడు. లేవురా కట్టుడు పళ్ళు, నవల లేకపోతున్నాను, యాతనగా ఉంది, నెప్పులు పుడుతున్నాయి అన్నట్ట. అయితే నా జంతికలు నీ దగ్గర పెడుతున్నాను, అమ్మమ్మ జంతికలు ఇచ్చింది, ఎవరికైనా ఇస్తే వాళ్ళు తినేస్తారు నేను క్రికెట్ ఆడుకొచ్చేలోపు, నీ దగ్గర అయితే సేఫ్టీ. తాతగారు అది వరకు వచ్చేట చివరికి, ఎందుకంటే తాతగారు కట్టుడు పళ్ళు ఏం తినలేడు, చూస్తూ చూస్తూ జంతికలు మంచి అద్భుతమైన జంతికలు. ఆ జంతికలు చేయించిన అమ్మమ్మ అవి ఎటువంటి జంతికలు ఇచ్చిందో, కట్టుడు పళ్ళు నవలలేని జంతికలు అనమాట. దాంతో జంతికలు ఇచ్చి ఆయన మరవడు వెళ్ళిపోగానే ఈ తాతగారు కొంచెం పౌరుషం వచ్చిందండి. ఎంత పౌరుషం వచ్చిందంటే, నన్ను పిలిచి గురువు గారు చూశారా అంటే, ఇంటి పక్కన ఉండాలి అండి, అందుకని చూశారండి మనవడికి ఎలా లోకు అయిపోయానో, నేను నవ్వలేనని వేళాకోళమడి ఈ జంతికలు నా దగ్గర పెడతాడా, చూడండి నేనైనా తక్కువ తిన్నది, నేను వాడి తాతనండి అని ఆ పక్కనే కుంకుడుకాయలు కొట్టుకుని రాయి పెట్టుకొచ్చి ఈ జంతికలు పడపడపడపడ మెత్తగా కొట్టేసి పొడుని చేసి నీళ్ళలో కలుపు తాగేశాడు ఆయన మరవడ మీద పట్టుదల కొద్ది. ఈ మాయదారి తాత మరవడ సరస్సు ఇలా ఉంది. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, రాను 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 కృత్రిమ పదార్థాలు మనం తినలేము. ఈ దంతాలు సహజమైనవి, భగవంతుడు ఇచ్చినవి అయితే తినగలం, కానీ లేకపోతే తినలేము. ఈ ఎముకలవి ఎముకలు అతికినవి అతికిన వట్టే ఉంటాయి. కాళ్ళైనా చేతులైనా ఆ పరమేశ్వరుడిచ్చిన ఒరిజినల్ ఒరిజినలే. కారు కూడా కొత్తల్లో ఒరిజినల్ గా ఉన్నప్పుడు బాగుంటాయి, కానీ టైర్లు మార్చిన తర్వాత లోపల ఇంజన్లు మార్చాక కొత్త ట్యూబులు పెట్టాక ఎంత తేడా వస్తుంది, అవి మధ్యలో ఆగిపోతాయి. అందువల్ల శరీరమును ఆహారము యొక్క అదుపులో పెట్టడం అనే ఒకనొక నియంత్రణ ద్వారా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఆహారం జాగ్రత్తగా ఉందా, మన ప్రవర్తన జాగ్రత్తగా ఉందా, మనం చేసేటటువంటి పనుల్లో లోపం లేకుండా ఉంటే, మానసికమైన వికారములు లేకుండా చేసుకుంటే ఈ వాతపిత్త శ్లేష్మాలు సమానంగా ఉంటాయి. ఈ అద్భుతమైన యంత్రం హాయిగా ఉంటుంది, అప్పుడు రోగాలు తక్కువగా ఉంటాయి. సత్వము రజస్సు తమస్సు అని 3 గుణములున్నాయి. ఈ 3 సమానంగా ఉండాలట, సరిగా ఉండాలి. ఏ గుణం ఎంత ఉండాలో అంతే ఉండాలి. తీవ్ర క్రోధం వచ్చిందా, అనారోగ్యం వచ్చి శరీరం అంతా కంపించిపోతుంది. నర్వస్ వీక్నెస్ ఎందుకు వస్తుందో చెప్పాడు. ఇందులో నరాల బలహీనతకు మూల కారణం ఏమిటంటే కోపం. కోపం వచ్చినప్పుడు ఏమైపోతుంది, ఒళ్ళు ఇలా ఒడికిపోతుంది, రెచ్చిపోతాడు కదా. ఆ రెచ్చిపోవడంలో ఏమైపోతున్నాడు, నన్ను విసిగించుకుని పళ్ళు పడపడ కొరికి కింద మీద కొట్టేస్తాడు. కొట్టేయడంతో చేతులు ఒడిగిపోతాయి, కొద్ది రోజులకు మంచం పట్టేస్తాడు, మెడలు గెడలు అన్నీ తిరిగిపోతాయి. ఎక్కువ కోపం రావడం వల్ల నడుం నొప్పి పెరిగిపోతుంది. ఇవాళ మన రోగాలన్నీ మనం తెచ్చుకుంటున్నవే. క్రోధము, మాత్సర్యం, ఈర్ష్య, అసూయ, ఈ గుణములు మనుష్యులను తీవ్రమైన అనారోగ్యవంతునిగా మారుస్తాయి. గనక ఈ గుణములు అదుపులో పెట్టు. రజో రాగాత్మకం విద్ధి, మళ్లీ చెప్పాడు ఇక్కడ కృష్ణుడు. రజోగుణం వల్ల రాగం పెరుగుతుంది. రాగం సక్రమంగా లేకపోతే ద్వేషం అవుతుంది. అయితే పిల్లల మీద వెర్రి ప్రేమ లేదా తిక్క, మొగుడి మీద అయితే ప్రేమ. వాడు 5 నిమిషాలు కనపడకుండా ఎవరితోనే మాడితే తిక్క వాడి మీద, ఏయ్ నాతో కాకుండా ఇంకోటితో మాడతావా అంటారు. అసభ్యకరమైనటువంటి వ్యక్తులు ఎందుకు తయారవుతారంటే ఈ రాగద్వేషాల వల్లే. ఇంకా తమోగుణం, దీనివల్ల అధికంగా ఆహారం తినడం, అధికంగా నిద్రపోవటం, మూర్ఖత్వం, ఎవరి మాట వినకపోవటం, ఇవన్నీ తమోగుణం యొక్క లక్షణములు. సత్వగుణం తగుపాళ్లల్లో మన శరీరంలో ఉంటే ఈ రాగద్వేషాలకి, ఈ తమోగుణానికి, ఈ అజ్ఞానానికి, మూర్ఖత్వానికి స్వస్తి చెప్పి ఆరోగ్యంగా తయారవుతాం. అందువల్ల నువ్వు వీటిని దృష్టిలో పెట్టుకో. మనస్సులో ఉన్న ఈ కారుణ్యము అనే దాన్ని పక్కకి తీసేయి. అంటే నేను చంపాను అని చీటికి మడికి ఏడవడం ఉందే, ఆ గుణాన్ని పక్కన పెట్టు. నువ్వెవడు చంపడానికి? కర్త ఈశ్వరుడు. నేను ఎన్నోసార్లు చెప్పాను, చేసేది చేయించేది అంతా ఈశ్వరుడని. భారత యుద్ధం నిజమైన యుద్ధం కాస్తమా? భీష్మాదులు ఒక పక్కన, నువ్వు ఒక పక్కన, మీ సైనికులు ఒక పక్కన, వాళ్ళ సైనికులు ఒక పక్కన నిలబడి 18 రోజులు చేసావే, ఆ 18 రోజుల యుద్ధం, 18 రోజుల యుద్ధం నిజమైన యుద్ధం కాదు. అంబెయ్యి బంధుమిత్రుల సహాయత కల్మి ప్రయోజనం బులేదు, అమ్మహనీయ యుద్ధమునకు ఆత్మయతోడు మనంబు శత్రుడు, ఈ వెమ్మెయినైనా శాంతి ఘటియంపుము లోపగ దీర్ఘమెల్దు శాంతం మచుమి మనోజయము, దాన వెలుంగుము శాంత బుద్ధి వై. ఆనాడు నువ్వు బంధువుల సహకారంతో చేసిన కౌరవ పాండవ సమరం సమరం కాదు, ఆ యుద్ధం పెద్ద గొప్ప యుద్ధం కాదు, అసలైన యుద్ధం మనోజయం, మనస్సుని జయించడమే. అందుకే చెప్పాడు మనోజయము, మనోజయమే నిజమైన జయం. ఈ మనస్సు అనేటటువంటిది అదుపులో పెట్టడానికి చేసే యుద్ధం ఏముందే, అదేమిటనుకుంటున్నావు? ఈ యుద్ధంలో ఆత్మ నీకు తోడు, నీ ఆత్మే నీకు తోడు, నీ మనస్సే నీకు శత్రువు. మనస్సు ఏమంటుంది? నీకంతా శత్రువులే, వాళ్ళని చంపేయి, బంగారం లాక్కో అంటుంది. అప్పుడు మళ్ళీ ఆత్మ ఏమంటుంది? వారి పిచ్చాడా, ఈ సృష్టిలో శత్రువు ఎవరూ లేరురా, నీ కోరికలే శత్రువు అంటుంది. అంటే యుద్ధంలోనే, నీ మనస్సులోనే ఓ పెద్ద యుద్ధభూమి ఉన్నది. మన మనస్సుల్లో అనవరతం మహాభారత యుద్ధం జరుగుతోంది. ఈ రెండు కొట్టుకుంటాయి ఇందులో. ఆత్మ అంటే మన పార్టీ, మనస్సు శత్రు సైన్యం. శత్రువు అంటే నీ మనస్సు. ఆ శత్రువుతో యుద్ధం చేసేటటువంటి వీరుడెవరు అంటే నీ ఆత్మ. లోపల జరుగుతున్నది ఆత్మకి మనస్సుకి సంఘర్షణ. ఆత్మ అంటే పాండవులు, మనస్సు అంటే కౌరవులు. ఇంతే, ఇంతకంటే లేదు. మనస్సు, మనస్సులోనే ఉంది మహాభారత యుద్ధం. మనస్సు ఏమంటుంది? ఈ ప్రపంచంలో ఎవరు మనవాళ్ళు కాదు, ఈ డబ్బంతా మందే, అందరినీ మోసగించు, చంపే అంటుంది. అప్పుడు ఆత్మ ఏమంటుంది? ఈ ప్రపంచంలో మనకెక్కడ శత్రువులు ఉన్నారు, ధర్మ మార్గంలో నడుచుకో, ధర్మంగా శరీరం నడుచుకోవడానికి కావలసినవి స్వీకరించి అంటుంది. వద్దు, ధర్మం లేదు అధర్మం లేదు, నీకివ్వను అంటుంది మనస్సు. ఆత్మని మనస్సు వ్యతిరేకిస్తూ ఉంటుంది. ఆత్మ అంటే మన మోక్షానికి వెళ్ళడానికి కావలసిన బంధ విముక్త సామగ్రి. దీనిని మనస్సు అనేది చీటికి మాటికి ఏడిపిస్తూ ఉంటుంది. అందుకే మన శరీరంలోనే జ్ఞానము అజ్ఞానము అనే రెండు సేనలు నిరంతరం సంఘర్షణ చేస్తాయి. మనలో ఇద్దరు మనుషులు ఉన్నారండి, ఒకడు ధర్మం కేసి తీసుకెడతాడు, ఒకడు అధర్మం కేసి తీసుకెడతాడు. మనం తప్పు చేస్తూ ఉంటే లోపల ఆత్మ ఏమంటుందో తెలుసా? ఒరే తప్పురా అంటుంది. మళ్ళీ మనస్సు ఏమంటుంది? అబ్బే తప్పేమిటి పర్వాలేదు అంటుంది. అక్కడ ఎక్కడన్నా ఎవడో 500 నోటు 2000 నోటు బారేసుకుంటే ముందు మనస్సు ఏమంటుంది? ఆ నోటు మందే, దొరికిందిగా, కంటికి కనపడింది, ఆ 2500 నోటు మందే అంటుంది. ఈ రూపు ఏమంటుంది? మళ్ళీ ఆత్మ చచ్చ మందెల అవుతుంది, పాపం ఎవరు పారేసుకున్నారు, ఆయన పారేసుకున్నారు, ఆయన పారేసుకున్నారు, వాళ్ళ సొమ్ము మనకెందుకు అంటుంది. ఇది వద్దంటుంది, అది కావాలంటుంది. ఈ రెండింట్లో ఏది నెగ్గుతుంది? నీ సాధనని బట్టి. మీలా పురాణం వినే మంచివాళ్ళు అయితే ఆత్మనే నెగ్గింపజేస్తారు, అనగా పరాయి ద్రవ్యం మనకొద్దు అని ఈ మనస్సు అనే శత్రువును అదుపులో పెడతారు. అజ్ఞానం అయితే ఏం చేస్తాడు? చచ్చచ్చ ధర్మం లేదు అధర్మం లేదు, కంటికి కనబడినవి ఏవైనా మనమే, అసలు పక్కవాడి జేబులో చేయట్టి తీసేసుకుపోవాలని శాస్త్రం చెబుతూ ఉంటే నువ్వేమో కింద పడింది కూడా వాడికి ఇస్తానంటే ఏమిటి పెచ్చేమిటి? ఇప్పుడు పాపం రెడ్డి గారు కింద పారేసుకున్నారు అనుకోండి, ఆ 2000 నోటు వెంటనే ఆయనకి తీసిచ్చేయాలి మనం. అంతేగాని ఇది మందనకూడదు, అది మహాపాపం. ఒకళ్ళ సొమ్ము మనకెందుకు? లోపల 2 రకాలు ఉంటాయండో, చక్క గోవింద గోవిందానని పరద్రవ్యం ఆశించినటువంటి ఆత్మ కొందరికి ఉంటుంది. వెంటనే ఇంకొందరి మనస్సు ఏం చేస్తుంది? వాడు ఇలా దండం పెట్టి గోవింద గోవింద అనే లోపు జేబులో చేయట్టి పోయిందా పోయిందా, వాడు గోవింద గోయిందా, వీడు పోయిందా పోయిందా, ఎవడి లక్షణం వాడిది. కాబట్టి ఈ రెండింటికి జరుగుతున్న సంఘర్షణే మహాభారత యుద్ధం అంటే. నీ మనస్సులోనే జరుగుతోంది. మన మనస్సుల యందు ననవరతంబును బహుఘర్షణ చలంగు భారతంబు. ఇది నేను చెప్పిన మాట కాదు, కృష్ణుడు చెప్పాడు, దాని సారాంశం మీకు చెబుతున్నాను. నీవు దీనిని దృష్టిలో పెట్టుకుని ఆత్మయే ధర్మస్వరూపం, శత్రువు మన మనస్సు, కోరికలు అదుపులో పెట్టు, శాంతితో ఉండు, నీ లోపల ద్వేషం లేదని గ్రహించు. ఈ చరాచర జగత్తుని సరియైన మార్గంలో నడుపుతున్నది ఈశ్వరుడని గ్రహించు. దానివల్ల నీ మనస్సు అదుపులోకి వస్తుంది, దానివల్ల శాంతి కలిగి ఉంటావు, అప్పుడు నీకు ఏ విధమైన దుఃఖము ఉండదు. 2 అక్షరాలున్నాయి, అది మృత్యువు. 3 అక్షరములున్నాయి, అదే పరబ్రహ్మం. నీలోనే మృత్యువు ఉంది, నీలోనే అమృత్యు ఉన్నది, అమృతత్వం ఉన్నది, అమృతత్వము నీలోనే ఉంది, మృత్యువు నీలోనే ఉన్నది. ఇంతకీ మృత్యు అంటే ఏమిటి? మమా నాది, మమ అని రెండు అక్షరాలు ఉన్నాయట, ఈ రెండు మృత్యువు. ఎంత బాగా చెప్పాడో కృష్ణుడు, ఇది నాది అనుకోవడమే మృత్యువు. మృత్యు అంటే ఎక్కడి నుంచో వచ్చి నీ ప్రాణం తీసుకెళ్లేవాడు కాదు, నీలో ఉన్నాడు మృత్యుదేవత, రోజు ఉంటాడు వాడు, సమయం చూసి పట్టుకుపోతాడు మనని. ఎలా పట్టుకెడతాడు? రోజు మనం మమ మమ అనుకుంటే, ఈ కుర్చీ నాది, ఈ సీటు నాది, ఈ పువ్వులు నావి, ఆ పళ్ళు నావి, ఆ కళ్ళు నావి, ఈ ఒళ్ళు నాది, ఈ కుళ్ళు నాది అనుకున్నావా, నువ్వు వెళ్ళిపోతావు. ఈ అన్ని నావి నావి అనుకోవడమే మృత్యువు. నా మమ, ఇది నాది కాదు, ఏది నాది కాదు, ఈ శరీరమే నాది కాదు, ఈ కుర్చీ నాది కాదు, నేను వాళ్ళు ఈ శరీరంలో కొద్ది రోజులు ఉన్నాను, ఆ తర్వాత ఈ ఆత్మ ఇంకో చోటకి పోతుంది, అక్కడ కొంతకాలం ఉంటుంది తప్ప ఎక్కువ కాలం ఉండదు, ఏది శాశ్వతం కాదుగా. మరి నిజంగా కూడా కాసేపు ఆలోచిస్తే ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక గంట రెండు గంటలో ఈ కుర్చీలో కూర్చున్నారు, ఈలోపు వెనక్కి ముందుకి ఎన్నిసార్లు కదిలాము, ఆ తర్వాత కాసేపు నాక ఇంటికి వెళ్ళాక ఈ కుర్చీలోంచి వేరే కారులోకో ఆటోలోకో కాలినడకను ఇంటికి వెడతాం, అక్కడికి వెళ్ళాక కాసేపు మంచం మీద పడుకుంటాం, కాసేపు కుర్చీలో కూర్చుంటాం, అవి శాశ్వతంగా కూర్చోం, పోనీ నా మంచమే అని చాలా కష్టపడి అమ్మాయి ఓ మంచం చేయించుకుందండి, ఆ మంచం అంటే చాలా ఇష్టం, కానీ ఎంతసేపు పడుకుంటుంది మంచం మీద? మహా అయితే ఒక 4 గంటలు పడుకుంటుంది, కొందరు అదృష్టం 24 గంటలు పడుకుంటారు, అది వేరే విషయం. కానీ బొత్తిగా 24 అవర్స్ దాని మీద పడుకోలేం కదా. కంచం, వెండి కంచమో బంగారు కంచమో చేయించుకున్నాం, ఈ కంచం నాదనుకున్నావు, ఈ కంచం ఎంత ఇష్టమైతే మాత్రం 24 గంటలు కంచం పెట్టుకుని నా కంచం నా కంచం అని ఎంతకైనా తింటావు. ఆ కంచం 4 సార్లు ఎదురుగుండా పెట్టుకు తింటే అప్పుడు మంచం ఎక్కుతావు. పాపం మొన్న నిన్నగాక మొన్న నాకు ఎంతో శిష్యుడు రోజు ఇక్కడ పురాణానికి వచ్చేవాడు ఆయన ఏలూరు, ఆయన వెండి కంచం వాళ్ళ మామగారు చేయించారట, నా కంచం నా కంచం అనుకుంటే దొంగళ్ళు ఎత్తుపోయారు, ఆయన ఇంటికి పడి కంచం ఎత్తుపోయారు నిజంగా. పాపం ఇక్కడే కూర్చున్నాడు పార్థసారథి గారు, పాప పుణ్యాత్ముడు ఎంత మంచివాడో, నాకు ఎంత సేవ చేస్తాడో గురువు గారు అంటే ఆ దంపతులకు ప్రాణం. పాపం హఠాత్తు ఇక్కడ నుంచి మధ్యలో ఫోన్ వస్తే లేచి వెళ్ళిపోయారు బయటికి, ఆయన రోజు రికార్డు చేసుకునేవాడు. దొంగళ్ళు ఎవరు పడ్డారో కానీ తలుపు తలుపెత్తేసారండి, ఇంట్లో పడ్డారు, పాత ఎక్కువ పట్టుకెళ్ళలేదు. ఆయన అత్తగారు చేయించిచ్చిన ముచ్చటపడి చేయించిచ్చిన వెండి కంచము ఏవో 2-3 సామాగ్రి పట్టుకెళ్లారట, నా సీడీని ఇంట్లో పెట్టుకున్నారు, ఆ డీవీడీలు పట్టుకెళ్లేదు వాడు. ఆయన అంటారు గురుగారు ఆ డీవీడీలు పెట్టుకెళ్ళే బాగుండండి వాడు బాగుపడతారండి, మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్పారు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే కంచం అంటే మనతో కంచం రాదు, మంచం అంటే మనతో రాదు, ఏ వస్తువు మీదనే వ్యామోహం ఉన్నా ఆ వస్తువు మీద ఎక్కువసేపు ఉండలేము. అంటే ఇప్పుడు ఏది నీది ఆలోచించు ఒకసారి, ఈ వస్తువు నాది, ఈ వస్తువు దగ్గరే ఉంటాను అనుకోవడానికి లేదు, కాబట్టి ఇంతకీ ఏ వస్తువు మీద నీకు ఎంత వ్యామోహముతో నీవు కొట్టుకుంటున్నప్పటికీ ఏ వస్తువు నీ కూడా రాదు, అదే పరబ్రహ్మస్వరూపం జ్ఞానం అంటే. అందుకని ఎప్పుడు మహాత్ములు నా మామా, ఏది నాది కాదు, నా శరీరం, నా ఇల్లు, నా కుర్చీ, నా భార్య, ఇవేవి నావి కావు. పుణ్యపాపములే కూడా వస్తాయి, ఈ ఆత్మకి తోడవే, ఈ ఆత్మ ఒక్కటే నాశనం లేదని గ్రహిస్తాడు అటువంటి వాడు పరబ్రహ్మతత్వాన్ని పొందుతాడు. కాబట్టి ధర్మరాజా, ఈ రోజు నుంచి నేను ఈ పని చేశాను లేక చేస్తాను, నేను నాది అనుకోవడం మానే, నా మమ అనుకో, అప్పుడు నీకేం ప్రమాదం ఉండదు. నువ్వు యుద్ధం చేసి చంపాననే బెంగ వదిలి, శరధి పరివేష్టి తక్షితి పరిపాలించి నన్ను దానిపై దృఢ మమతం వరయక వర్తించిన అపురుషుని దురితం బులెట్లు పొందగ నేర్చున్, సప్త సముద్రముల చేత చుట్టుకొనబడిన ఈ భూమండలమంతా పరిపాలించిన, ఈ భూమండలం సముద్రం చుట్టూతో ఉన్నది కదా, అందుకని సముద్రము చేత చుట్టుకొనబడి ఉన్న ఈ భూమండలం అంతా పరిపాలించిన ఇది నాది అని దీని మీద వ్యామోహము లేనివాడికి, అంటే దీని మీద దృఢమైనటువంటి మమకారం లేనటువంటి వాడికి పాపం రాదని చెప్పారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దీని మీద నీకు వ్యామోహం లేకపోతే పరిపాలించిన అప్పుడు నీకు పాపము రాదు, జన్మ రాదు. ఇది భగవంతుడు నాకు ఇక్కడ కూర్చోబెట్టాడు, నేను ఈ పరిపాలన చేస్తున్నాను, ఇది భగవంతుని చేతిలో నా శరీరం, ఒక పనిముట్టు, ఒక కీలుబొమ్మని నేను, చేయించేదంత కర్తంతా పరమాత్ముడు అనుకున్నావా, అప్పుడు నీకు ఈ సామ్రాజ్యం మీద వ్యామోహం లేదు కనుక నీకేమీ పాపం రాదు, నీకే విధమైన దోషము రాదు, పునర్జన్మ రాదు. మనం అడవికి వెళ్ళామండి, ఆ అడవికి వెళ్ళిన తర్వాత అక్కడ కాసేపు ఎంత బాగున్నా చెట్లని కాసేపు నాక అబ్బాయి అడవి అని చీకటి పడగానే ఇంటికి వచ్చేయటంలా. అలాగే ఈ సృష్టిలో ఉన్న పదార్థములన్నీ సరదాగా కాసేపు విహారానికి వెళ్లిన అడవుల్లా భావించి వాటి మీద వ్యామోహం లేకుండా వెనక్కి వచ్చేస్తే ఆ వ్యక్తికి ఏ విధమైన వస్తువు మీద వ్యామోహం ఉండదు కనుక అప్పుడు వాడికి దోషం ఉండదు. మనిషి పదార్థముల మీద ఉన్న మమకారమును విడిచిపెట్టడమే మృత్యువుని జయించడం. మృత్యువుని జయించడం అంటే పదార్థ వ్యామోహం విడిచిపెట్టడం అని చెప్పాడు ఆయన. వనమున వన్యాహారంబున వర్తిల్చిన పదార్థములపై మమతన్ మనమున విడకుండిన నమ్మనుదుడు మృత్యుముఖవర్తి మనుజాధీశ. ఇప్పుడు రేపొద్దు నువ్వు నాకెందుకు వచ్చింది ఈ సామ్రాజ్యం, అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను అన్నావు అనుకుందాం కాసేపు. నువ్వు అడవికి వెళ్ళి సన్యాసం పుచ్చుకొని ఆశ్రమ నిర్మాణం చేసి కేవలం పళ్ళు తింటూ గడిపినంత మాత్రం చేత నువ్వు పవిత్రుడు అవుతావా, మోక్షానికి ఎడతావా? వెళ్ళవు. ఎప్పుడు? ఒక్కొక్కసారి అడవిలో ఉన్నప్పుడు అరేరే ఎంత గొప్ప సంపద వదిలేశాను, సామ్రాజ్యం వదిలాను అనుకున్నావా, వెంటనే ఏమైపోతుంది, అడవిలో సన్యాసిగా ఉన్నవాడు కాస్త సన్నాసి అయిపోతావు. అడవిలో ఉన్నంత మాత్రం చేత వాడికి మోక్షం ఉండదు, ఎందుకంటే ఏదో ఒక సమయంలో వస్తువుల మీద కోరిక వస్తుంది కనుక. ఉపవాసం ఉన్నాడు ఒక ఆయన, ఆ ఉపవాసం ఉన్నప్పుడు కర్మగారి వాడికి జీడిపప్పు పాయసం గుర్తుకొచ్చింది. అయ్యయ్యో పాయసం అన్నాడా, మొత్తం ఇదంతా వృధాయాసం అయిపోతుందిట. ఉపవాసం ఉపయోగంలా. అందుకే ఉపవాసం ఉండేటప్పుడు కఠోర నియమం ఏమిటో తెలిసినా ఎదురుగుండా ఎన్ని పదార్థములు కనబడుతున్నా మాట వరసకు కూడా దాని మీద అంత వ్యామోహం ఉండకూడదు. అప్పుడు గనక ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవాడికి ఆహార పదార్థముల మీద ఆహా అనే ఒక వాంఛ కలిగిందా, ఆ జీడిపప్పు కిస్మిస్సులు వేసిన పాయసం మీదో, మంచి జీడిపప్పులు వేరుశనగ గుళ్ళు వేసిన పులిహారం మీదో, దద్దోదనం మీదో, కట్టు పొంగల మీదో వ్యామోహం వచ్చిందంటే మొత్తం వీడు చేసిన ఉపవాసం అంతా వ్యర్థమైపోతుంది. ఇప్పుడు దీన్ని బట్టి ఎంతమంది ఎన్ని రకాల ఉపవాసాలు చేశారో దాని ఫలితం వచ్చిందో లేదో ఒకసారి ఆలోచించండి. రేపు కార్తీక మాసం వస్తుంది, ఆ కార్తీక మాసం నెలాళ్ళు నక్తం ఉన్నారు, పగలంతా నక్తం ఉంటున్నప్పుడు కావాలని వాళ్ళు ఎదురుగుండా వచ్చి నేను పులిహార తింటాను. పద్మాగర్ గారు పులిహార తింటున్నారు, మనం అనవసరంగా ఉపవాసం ఉన్నాం అని ఒక్క క్షణం అనిపిస్తే చాలట, దాని మీద వ్యామోహం వస్తే మొత్తం ఉపవాసం వ్యర్థం. అందుకనే నాయన నువ్వు ఏం చేసావన్నది కాదు, నీ మనస్సు దాని మీదకి వెళ్ళకపోతే నీకేమీ దోషం లేదు. అరే తాగుబోతాడు కూడా, ఈ తాగుతున్నానని ఊహ లేకుండా తాగితే వాడికి తాగుడు మీద ప్రమాదం రాదట, దోషం కాదట. కానీ అలా ఎలా ఉంటాడు వీడు, చొక్కొచ్చుకున్నాక మొత్తం సీసాలు లేపేస్తాడు, దాని మీద వ్యామోహం పొందుతాడు, భ్రష్టుడైపోతాడు. అడవికి వెళ్ళినంత మాత్రం చేతనే కోరికలను జయించలేకపోతే వాడు ఎట్టి పరిస్థితుల్లో సన్యాసులు పొందే గతిని పొందలేడు. వాడు మృత్యుముఖవర్తి, వాడు మృత్యువుని పొందుతాడు, అమృతత్వం పొందలేడు వాడు. ఈ విషయంలో నీకు కామగీతలు చెబుతా విను అని కృష్ణుడు ధర్మరాజు గారికి అంతమంది మహానుభావులు వింటూ ఉండగా కామగీతలు చెప్పాడు. కోరికలను రేకెత్తించే ఒక వ్యక్తి ఉన్నట్ట, వాడి పేరు కాముడు. కాముడు అంటే మన మనస్సులలో కోరికలకి మూలకారకుడు. మనం అనుకున్న మన్మధుడు కాస్తమా, మన్మధుడు కాకుండా మరొకడు ఉన్నాడు, వాడి పేరు కాముడు. ఈ కాముడు అనేవాడి వల్లే మనకి సినిమాలు చూడాలి, షికారులు చేయాలి, బిల్డింగులు కట్టుకోవాలి, పెళ్లిళ్ళు చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇలా రకరకాల కోరికలు వస్తాయి. ఈ కోరికలన్నిటికీ మూలకారకుడు ఎవడనమాట, కాముడు. కామములకు కోరికలకు అధిష్టాన దేవత. ఒకసారి కొంతమంది ఋషులు మేము కామమును జయిస్తాం కోరికలను జయిస్తాం అని తపస్సు మొదలెట్టారు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, వినుమంత శత్రులలో ఘనుడగు కాముడు నిరస్త కామంబగు వర్తనము విరళ మధ్యయన యజన దానంబులును కామ సహితములు గదా. ఓరి పిచ్చివాళ్ళలారా, కోరికను జయిస్తారా, ఆ కోరికల్ని జయించడానికి యజ్ఞం చేస్తున్నారా, యజ్ఞములలో నేను లేనా, యజ్ఞం ఎందుకు చేస్తున్నారు, కామములు జయించాలనే కోరికతో, అది కోరికేగా అన్నట్ట. యజ్ఞం చేయించేటప్పుడు నేను కోరికను జయించాలి అని సంకల్పంలో చెప్పుకున్నారు, కోరికను జయించాలనేది కూడా కోరికే గనక ఆ కోరిక రూపంలో నేను మీలోనే ఉన్నాను. అంత శత్రువుల్లో నేనే గొప్పవాణ్ణిరో, మీ శరీరంలో ఉన్న గొప్ప శత్రువుల్లో ఈ కాముణ్ణే గొప్పవాణ్ణి. ఒక్కొక్కటి యజ్ఞం చేస్తున్నప్పుడు పుణ్యం రావాలంటాడుగా, ఆ పుణ్యం అనే కోరికే నేను. నువ్వు ఏం కోరు, ఆ కోరిక నేనే. ఈ కోరిక లేకుండా మానవుడు ఉండలేడు. ఆఖరికి మోక్షం కావాలనే కోరిక వచ్చిందిగా, అదియూ కోరికయే. కాబట్టి కోరిక లేకుండా ఉండడం అసంభవం. నేను యజ్ఞాలలో, దానములలో, సత్కార్యములలో అన్నిట్లో ఉంటాను, కాకపోతే మంచి కోరికైతే ఉపయోగం, చెడ్డ కోరికైతే నష్టం తప్ప అసలు కోరికలు లేకుండా ఏ జీవి ఉండడు. నేను అజేయుణ్ణి, నన్ను గెలిచేవాడు లేడు. నన్ను గెలవడం ఒక్క శ్రీమన్నారాయణుడు ఈశ్వరుడి వల్ల తప్ప మరెవరి వల్ల కాదు, మిగతా దేవతలు నన్నెక్కడ జయిస్తారు. ధృతి నెవ్వడు నన్ను ప్రవిహతు చేయగదూచు భావమగుదు నే నతనికి ఏ నతడది ఎరుగడుగాన విహతి బొంకైపోవగా జయము లేకుండున్. నేను కాముణ్ణి జయిస్తాను అని ఎవడన్నా అంటే ఆ కాముణ్ణి జయిస్తాననే కోరిక రూపంలో నేనే ఉంటాను, కాబట్టి వాడు నన్ను ఇంక జయించినట్టు కాదు. నేనెప్పుడు ధైర్యము అధైర్యము అనే రెండు రూపములతో హృదయాలలో ఉండి పట్టి పీడిస్తూ ఉంటాను. ఒక ఆయన ఉన్నాడు, నన్ను తపమున్న ప్రహరించదనని ఎవ్వడు దొడగు, అతనికి ఆ తపము ఫలంబున దశ కోరికనై ఏ జనియుతు చెరపగా వశమే ఎవ్వనికి. ఒక ఆయన నేను తపస్సు చేసి కోరికలు అదుపులో పెడతానన్నట. అప్పుడు నేనేం చేస్తాను, ఓహో నువ్వు తపస్సు చేస్తున్నావుట్రా అని వాడి హృదయంలో ప్రవేశించి ఈ తపస్సుకి ఫలితం పొందాలి, తపఃఫలితం పొందాలనే కోరిక రూపంలో పుడతాను. తపస్సు చేస్తే తపస్సుకి తగిన ఫలితం పొందాలనే కోరిక, పుణ్యం చేస్తే పుణ్యానికి తగిన ఫలితం పొందాలనే కోరిక, ఈ విధంగా ఏదో కోరిక పుట్టిస్తూనే ఉంటాను నేను. ఎవడు ఒక ఆయన ఉన్నట్ట, ఒక ఆయన, నాకు కోరికలు లేవు, నాకు అసలు కీర్తి మీద వ్యామోహం లేదు, నన్ను ఎవరన్నా పొగిడితే నేను ఒప్పుకోను, పండు అన్నట్ట. ఎవరైనా ఆయన్ని పొగడ్డానికి వస్తే ఛీ పొగడద్దు, నాకు పొగడతలంటే అసహ్యం, దాన్ని జయించానన్నట. అప్పుడు ఒక ఆయన వచ్చి, ఎంతటి మహానుభావులండి, పొగడతలకు లొంగని వాళ్ళు మీరు ఒక్కరేనండి అన్నట్ట. అవును ఇప్పుడు గుర్తించవును, పొగడతలకు నేను లొంగనన్నట్ట. అంటే ఇది పొగడితే, అంటే ఏదో ఒక రకంతో మొత్తం మీద వీడిని జయించడానికి కామెడీ రూపంలో వస్తాడు. పొగడతలకు లొంగను అనుకున్నాడంటే అది కూడా పొగడతలకు లొంగనని ఒక పొగడతేగా. కాబట్టి ఈ సృష్టిలో మాట వరసకు కూడా కామమును సంపూర్ణముగా జయించడం కుదరదు, అసంభవం అది. ఈ విధంగా కోరికలను జయించలేం గనక కోరికలు మంచి మార్గంలోకి వెళ్ళేలా చూడు. పద్మాకర్ గారు పురాణం వింటానది మంచి కోరిక, యజ్ఞం చేస్తాను మంచి కోరిక, వేద పఠనం వింటాను మంచి కోరిక, దానం చేస్తానని మంచి కోరిక, ఇలాంటి సత్కామముల మీద హృదయం పెట్టు తప్ప నిష్కాముడవడం అసంభవమని గ్రహించు. అశ్వమేధయాగం చెయ్యి, నీ పాపాలు తొలగిపోతాయి అని ఈ విధంగా మళ్ళీ కృష్ణుడు కూడా చెప్పి అదృశ్యమైపోయిన వ్యాసాదులకి నమస్కారం చేశాడు. ఇప్పుడు ధర్మరాజు ధైర్యం తెచ్చుకుని శీఘ్రకాలంలో నీ అనుగ్రహంతో అశ్వమేధం మొదలు పెడతానన్నాడు. ధర్మరాజు గారిని హస్తినాపుర సింహాసనం మీద నిలబెట్టాక కృష్ణుడు అర్జునుడు కలిసి ఇంద్రప్రస్థానికి వెళ్లారు. ఇంద్రప్రస్థం అంటే కొత్త ఢిల్లీ అని చెప్పారుగా, ఓల్డ్ ఢిల్లీ హస్తినాపురం, ఇక్కడికి అక్కడికి మధ్యలో చాలా దూరం ఉంది. అందువల్ల ఇంద్రప్రస్థానికి అర్జునుడిని వెంట పెట్టుకెళ్ళాట. అర్జునుడు అంటే ఆయనకి చాలా ప్రీతి, తనలో సగ భాగం, అందుకని అర్జునుడిని వెంట పెట్టుకుని హాయిగా ఇంద్రప్రస్థంలో క్రీడించాడు. ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు వీళ్ళంతా హస్తినలో ఉన్నారు. ఇంద్రప్రస్థంలో కృష్ణార్జునులు వెళ్లారు, వెళ్లి హాయిగా అక్కడ తెగ విహరించారు. మయసభకి వెళ్లారు, మయసభలో ఉన్న పాత విశేషాలన్నీ తలుచుకున్నారు, పెద్దలతో గోష్ఠి చేశారు, ఖాండవనం దహనమైపోయిన కొన్ని ప్రాంతాలకు వెళ్లారు. ఇవన్నీ తిరిగి కొద్ది రోజులు ఉన్నారట. ఒక రోజున శ్రీకృష్ణుడు అన్నాడు, అర్జున నేను వచ్చి చాలా కాలం అయిపోయింది, ఎన్నాళ్ళయింది, యుద్ధ ప్రారంభానికి ముందు వచ్చాను, దాదాపు కార్తీక మాసంలో వచ్చాడు ఆయన, ఇప్పుడప్పుడే మాఘమాసం సగం వెళ్ళిపోయింది, ఇప్పటిదాకా ఇక్కడ ఉండిపోయిన ఏకంగా ఎన్నాళ్ళు ఉండిపోతే ఎక్కడ కార్తీకం మార్గశరం పుష్యం మాఘం, అప్పుడే నాలుగో మాసంలోకి అడుగు పెడుతున్నాం మనం. ఇన్నాళ్ళు ఇక్కడే ఉండిపోయి ద్వారకని పట్టించుకోకపోవడం వల్ల అక్కడ మా అమ్మ నాన్న బెంగెట్టుకుంటారు, బలరామాదులకి బెంగ ఉంటుంది, నాకు చూడాలని ఉంది. ఈ కృష్ణ పరమాత్ముడి యొక్క లీలలు ఎలా ఉంటాయి, ఆయనకి చూడాలనిపిస్తుంది. అందుకని నువ్వు అంటే ద్వారకకి వెడతాను, నేను ధర్మరాజు గారికి నచ్చ చెప్పి ఆయన అనుజ్ఞ తీసుకుని వెళ్ళాలి, ధర్మరాజుని కాదని వెళ్ళలేను, ధర్మరాజు నన్ను వెళ్ళనివ్వడం, నాకు అస్మాడు బెంగగా ఉంది కృష్ణ, నువ్వు లేకపోతే ఉండలేను అంటాడు ఈ దోమలాగా. ఇది నన్ను పట్టుకుని ఇప్పటికి ఎన్నేళ్ల నుంచి వదలడం లేదు. ఈ 54 రోజుల ప్రోగ్రాంలో మీ అందరికంటే శ్రద్ధగా వింటున్న వారు ప్రొఫెసర్ మసికారావు. చెప్పొచ్చేది ఏంటంటే అందువల్ల ఇప్పుడు ఏమైందో పాపం, ఇలా అన్నాను, వేరే తల్లి ఒకవేళ మోక్షానికి వెళ్ళింది ఒకటి, దాన్ని చంపిన పాపం నాకు అంటకుండా మీరందరూ గోవింద అన్నాడు. గోవింద అది ఎక్కడికి పోయింది, అక్కడికి పోయింది మళ్ళీ, అది ఏక సినిమాలు ఏగలాంటిది, అది ఎక్కడికి పోయింది మళ్ళీ. సరే మొత్తం మీద ఇప్పుడు ఏమన్నాడు ఆయన, ధర్మరాజు గారి మాట కాదనకుండా నేను ఎట్టి పరిస్థితుల్లో ఉండలేను, ఆయన ఎలా చెబితే అలా వింటాను, ఆయన నన్ను వదలలేదు, నువ్వే నచ్చ చెప్పి నన్ను ద్వారకకి పంపాలి, ఇంతకాలం ఉన్నాను గనక. ద్వారకకు పోయి వచ్చద కౌరవపతికి తెరంగు కార్య జ్ఞానోదారుడవగు నీవు ఔచిత్యారూఢముగా చెప్పు మగు సమయమునన్. నేను ద్వారకా నగరానికి వెళ్ళి రావాలి, ఇది మన కౌరవపతికి ధర్మరాజు గారికి చెప్పు, నువ్వు అన్నీ ఎరిగినవాడివి, కార్యజ్ఞానం అంటే నీకు బాగా తెలుసు, మహారాజా ఈ కృష్ణుని పంపుదాం అని నా తరపున నువ్వు రికమెండేషన్ చెయ్యాలి, ఆయనకి నచ్చ చెప్పాలి, ఆయన దుఃఖపడకుండా నేను వెళ్ళాలి, పైగా ఆయన దుఃఖిస్తే బాగుండదుగా, కృష్ణ నువ్వు నన్ను వదిలిపోతావా, అసలే బెంగతో ఉన్నాను దుఃఖంతో ఉన్నాను అన్నాడా, నేను కదలలేను, నువ్వేం చేస్తావు అనగానే సరే అలాగే ధర్మరాజు గారికి నేను నచ్చ చెబుతాను, అసలు కృష్ణుడు వెళ్ళిపోతాడు కానీ అర్జునుడు సగం చిన్నబోయేట్టు పాపం. ప్రాణం వీళ్ళకి, కృష్ణుడు అంటే దైవం, కృష్ణుడు అంటే బంధువు, కృష్ణుడు సమస్తం, వాళ్ళ ఇంద్రియములే కృష్ణుడు. ఇదివరకటికంటే ఈ భారత యుద్ధం ఆరంభమైనప్పటి నుంచి మరింత బొత్తిగా ఆయన లేకుండా ఒక క్షణం ఉండలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు. అందుకని అర్జునుడు ఒక క్షణకాలం చిన్నబోయాడు పాపం, ఖిన్నుడయ్యాడు. కానీ తప్పదుగా, సృష్టి రహస్యం కదా, ద్వారకా నగరాన్ని వదిలి ఆయనే ఇక్కడ ఉండడం ధర్మం కదా. ఆయన భార్యలు పిల్లలు అక్కడ యాదవ పరివారం వాళ్ళంతా ఉన్నారు. మహానుభావులు యాదవులు అంటే వాళ్ళంతా ఒకళ్ళ మించిన ధర్మాత్ములు. ఒకళ్ళు వాళ్ళు కారణజన్ములు, దేవతలే ఆ రూపంలో పుట్టారు కదా యదువంశంలో. అందుకని ఇంతమందిని వదిలి ఇప్పటికీ ఎన్నాళ్ళు ఉన్నాడు గనక, సరే మనందరం ధర్మరాజు దగ్గరికి ఎడదాం, ఆయన అనుజ్ఞ తీసుకుందాం, ఆయన నిన్ను పంపేలా నేను చేస్తాను, కానీ ఒక చిన్న కోరిక, నీ వియోగం తట్టుకోలేకపోతున్నా నన్ను అనుగ్రహించు అనగానే, ఏమిటి నీ కోరిక అన్నాడు ఈయన. నువ్వు మహాభారత యుద్ధ సమయంలో నాకు భగవద్గీతని బోధించావు, అద్భుతమైన జ్ఞానాన్ని ఉపదేశించావు, అదంతా మర్చిపోయాను యుద్ధరంగం అవడం వల్ల. ఏదో కొంచెం గుర్తుంది చూచాయిగా, కానీ ఏ టూ జెడ్ గుర్తులేదు. మళ్ళీ ఒక్కసారి ఆ గీతాసారం నాకు చెప్పవా అన్నట్ట. దాంతో శ్రీకృష్ణుడు, ఎంత బుద్ధిహీనుడు అయిపోయావు అర్జున, నవ్వుతూనే తిట్లు కూడా నవ్వుతూ తిట్టాలండి, నవ్వుతూ తిడితే అవతలవాడు ఏమనుకోడు, నవ్వుతూ ఓ చేత్తో ఇలా దగ్గర తీసుకుని కౌగులించుకుని ఎంత బుద్ధిహీనుండవైతి అన్నట్ట. అందువల్ల ఎప్పుడైనా మనకు కోపం వస్తే అలా చేయాలి. నేను లెక్చరర్గా పనిచేసే రోజుల్లో పిల్లలు కొంచెం తప్పు చేస్తే వాళ్ళని మందలించాలి, బొత్తిగా డైరెక్ట్గా తిడితే బాధపడతారు, అందుకని సరదా కోసం అనమాట. ప్రొఫెసర్ వెద్దారావు అనేవాడిని, ఆవిడికి సరిగ్గా అర్థం అవుతుందన్నమాట. ఆ రకంగా మొత్తం మీద నవ్వుతూ వాడిని ఏదో రకంగా తిట్టిన వాడిని తిట్టినట్టు అనిపించకుండా, ఒరే వెధవా అన్నాం అనుకోండి, వాళ్ళకి బాధ కలుగుతుంది కదా. ప్రొఫెసర్ వెధ్వారావు అన్నాం అంటే వాడికి ఎంతో ఆనందం కలుగుతుంది, గురువుగారు ఏదో కొత్త తిట్టు ప్రయోగించారు, కొత్తగా సర్టిఫికెట్ ఇచ్చారు అనుకునేవాడు వాడు. కొన్ని సందర్భములలో మందలింపు కూడా విచిత్రంగా ఉండాలి, అవతలవాడికి బాధ కలిగించకూడదు. అందుకని నవ్వుతూనే ఒక చేత్తో కౌగులించుకున్నట్టు దగ్గరికి, అంటే రెండు చేతులు ఉపయోగించి కౌగులించుకోలేదు. ఇప్పుడు ఈయనలో కొంత జ్ఞానం లోపించింది గనక, అందుకని ఏకహస్తంతో కౌగులించుకుని నవ్వుతూ, ఎంత బుద్ధిహీనుడు అయిపోయావు, అంత కష్టపడి నీకు తత్వాన్ని బోధిస్తే 18 అధ్యాయాల గీత చెబితే ఆ గీత అంతా మర్చిపోయావా, నీ తలరా తింతేనా, అప్పుడు నీవున్న స్థితి వేరు నా స్థితి వేరు, అప్పుడు చెప్పిన గీత మళ్ళీ చెప్పగలనా, ఆనాటి రోజులు వేరు. ఎప్పుడూ గురువులు ఒకసారి చెప్పినట్టు పురాణం చెప్పలేరు. ఈ భారతమే మళ్ళీ రేపొద్దున ఇంకోసారి ఎక్కడ ఏర్పాటు చేస్తే ఇలా చెప్పలేము, అప్పుడు ఇంకో రకంగా మారిపోతుంది. మనుష్యులకు ఆయా క్షణములలో వచ్చే ఉద్వేగములు, స్థితులు, వీటిని బట్టి ప్రవచనాలు వస్తాయి. అది చెప్పలేను కానీ కొత్తగా నీకేదన్నా బోధ చేస్తాను. నేను ఒకనొకప్పుడు ద్వారకలో ఉండగా ఒక బ్రాహ్మణుడు నా దగ్గరకు వచ్చాడు. ఆయన చాలా తపస్సు చేసినవాడు. ఆయన ముఖం చూస్తే అగ్నిజ్యోతి వంటి కాంతి కనబడింది. అగ్ని ఎలా వెలిగిపోతుంటాడో ఆ వచ్చినవాడు అలా వెలిగిపోతున్నాడు. అతన్ని చూడగానే నాకు గౌరవం కలిగి నా సింహాసనం మీద కూర్చోబెట్టి ఓ బ్రాహ్మణత్వాన్ని నాకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించన్నాను. ఆయన నాకు జ్ఞానాన్ని ఉపదేశించాడు, అది నీకు చెబుతాను. ఇప్పుడు ఈ కథలో ఒక గొప్ప తమాషా ఉంది. సకల లోకాలకి గురువు కృష్ణుడు, కానీ ఆయన ఒక సామాన్యమైన బ్రాహ్మణ్ణి తన సింహాసనం మీద కూర్చోబెట్టి నాకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించన్నట్ట. అంటే ఇందులో మనకేమిటి అంతరార్థం అనమాట, నాయనలారా మీరు ఎంత గొప్పవాళ్ళైనా గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు సాక్షాత్తు భగవంతుడైనా మన ఇంటికి ఎవరైనా గొప్పవాళ్ళు వస్తే, జ్ఞానులు వస్తే, పెద్దవాళ్ళు వస్తే వారిని కూర్చోబెట్టి వారి ద్వారా విశేషాలు వినండి అని చెప్పడం. కృష్ణుడు ఆచరించి చూపించాడు. లోకానికి ఉపదేశం ఇచ్చే ఆయన ఏమిటి, భూలోకంలో ఉన్న ఒక మానవుడు, ఆయన ఎంతో పండితుడే అవ్వచ్చుగాక, కానీ కృష్ణుడి ముందు ఎవరు సరిపోతారు, కానీ ఆయన్ని కూర్చోబెట్టి వినడం ఏమిటి అంటే, నేను ఇలా వింటున్నాను, మీరు కూడా మీ ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే మేము పండితులం మాకన్నీ వచ్చు, మీరే నువ్వెవడవయ్యా పో అనకో, వాడిని గౌరవించు, దానం చెయ్యి, అతన్ని గురువుగా భావించు, విను, నీకు అందులో పనికొచ్చింది స్వీకరించు, నువ్వు అంతకంటే గొప్పవాడు అయితే అవహేళన చేయకుండా నీ సాధనలో నువ్వు ఉండని చెప్పాడు. గృహస్థాశ్రమ ధర్మములు ఇలా ఉంటాయి. ఇప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు నాకు ఇచ్చిన ఒక గొప్ప ఉపదేశం నీకు చెబుతాను. ఆ బ్రాహ్మట్ట ఒకప్పుడు యాత్రలకు వెళ్ళాట. ఆ యాత్రలో సిద్ధుడు ఒకడు, ఒక కాశ్యపుడు అనేటటువంటి వాడికి, కాశ్యపుడు అని పేరు కలిగిన ఒక బ్రాహ్మణుడు ఒక తత్వం బోధించాడు. ఆ సిద్ధ కాశ్యప సంవాదం ఆ బ్రాహ్మణుడు ద్వారకలో నాకు చెప్పాడు, అది నీకు చెబుతున్నా విను. అంటే చెప్పేదంతా ఒక సిద్ధుడు కాశ్యపుడికి, అది ఆ బ్రాహ్మణుడు విన్నాడు, విని నాకు చెప్పాడు. నాయన, పుణ్యంబులగు కర్మములనెప్పుడును చేసియింపారుతుండునైహిక సుఖంబు త్రిదివంబు పడసితిధియుత అత్యంత యత్నలబ్ధం వై నయటి పదము పదపడి ఒక మాత్ర భ్రంశంబునది కామక్రోధ ముఖ చిత్త మల విశేషముల పొరి పొరి జన్మమును మరణంబును కలుగంగా నేను తల్లులను తండ్రులను సహోదరులను పుత్రులను అనేక జాతి కలితులగాంచితి జున్నుబాలు వివిధ భంగుల వాణి ద్రావితి సుహృద్వియోగ ధననాశ దుర్దశలుందే పెక్కు. ఈ సిద్ధుడు కాశ్యపుడితో అన్నాడు, నేను ఒకప్పుడు మహాతపస్సు చేశాను, గొప్ప సిద్ధుండయ్యాను. సిద్ధుండయ్యుండగా నాకు తెలియకుండానే అనేక మంత్రశక్తులు వచ్చాయి. ఈ మంత్రశక్తుల వల్ల అహంకరించి సుఖాలు పొందాను. ఆ సుఖాలు పొందుతున్నప్పుడు ఎదుటివాడిని కించపరిచాను. ఎంతో గొప్ప శక్తులు సాధించిన నేను చిన్న పొరపాటు, ఏ పొరపాటు, అహంకారంతో ఇతరులను కించపరచడం అనే పొరపాటు చేశాను. అంటే దీన్ని బట్టి మనకి శాస్త్రం ఏం చెబుతోంది, నువ్వు ఎంత స్థాయికి వెళ్ళినా అవతల వాడి పనికి మాలిన వాడు అని వేలెత్తి ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఎప్పుడు తిట్టకు. సామూహికంగా బోధించాలి తప్ప నువ్వే పాపాత్ముడివి అని ఒక వ్యక్తిని ఎప్పుడైతే మనం కించపరుస్తామో మన శక్తులు తగ్గిపోతాయట. ఇతరుల మీద దాడి చేసేటప్పుడు వ్యక్తి దోషం పనికిరాదు. ఇప్పుడు నాయన ధర్మం అంటే ఇదిరా, ఇది ఇలా సత్వగుణం రా, ఇది రజోగుణం రా, ఇది తమోగుణం రా చెప్పాలి, కానీ నువ్వే పాపాత్ముడు, నువ్వే పాపాత్ముడు అని ఒక వ్యక్తిని ప్రత్యేకంగా మనం ఎప్పుడైతే దూషిస్తామో ఆ వ్యక్తి మనస్సుకి ఆత్మకి బాధ కలుగుతుంది. అది మనకి అనేక శక్తుల్ని దూరం చేస్తుంది. నేను అలాగ అహంకరించి మహానుభావులైన వ్యక్తుల్ని కించపరిచాను, తక్కువ చేశాను, తిట్టాను, దాంతో భ్రంశత్వం పొందాను. తపస్సు చేసి శుద్ధులు పొందిన నేను ఒకనొక జన్మలో పాడైపోయాను. దాంతో నరకాల పాలై మళ్లీ జన్మెత్తా. ఒక జన్మ కాదు, 50,000 జన్మలు ఎత్తాను నేను. ఆ 50,000 జన్మలు నాకు గుర్తున్నాయి సిద్ధుణ్ణి గనక. ఈ 50,000 జన్మలలో ఒకసారి మనిషిగా, ఒకసారి కుక్కగా, ఒకసారి పందిగా, ఒకసారి నక్కగా, ఒకసారి ఈ పద్మాకర్ గారి పురాణంలో తిరుగుతున్న దోమగా, ఒకసారి ఏమో ఏదో గొల్లభామ అనేటటువంటి పురుగులు ఉంటాయి కదా అలాంటి పురుగులుగా, గొంగళీ పురుగులుగా, ఇలా ఎన్నో జన్మలెత్తా. ఎంతో మంది సోదరులు అయ్యారు, సోదరీమణులు అయ్యారు, ఎన్నో జన్మలలో ఎందరో భార్యలు అయ్యారు. నేను కొందరికి భార్యనయ్యా, అంటే ఆడజన్మెత్తినప్పుడు భార్యనయ్యాను, మగ జన్మెత్తినప్పుడు భార్యల్ని పొందాను. ఇలా ఎంతమంది తల్లులు, ఎందరు తండ్రులు, ఎందరు సహోదరులు, ఎందరు సోదరీమణులు, ఎంతో మంది బంధువుల్ని పొందాను. రకరకాల జాతులుగా పుట్టాను. 84 లక్షల జీవరాశులుగా మారాను. తల్లుల చన్నుపాలు ఎన్నోసార్లు తాగాను, పందిపాలు తాగా, నందిపాలు తాగా, ఇలా తాగి 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 చివరికి ఎన్నో జన్మల్లో సంపాదనలు పొంది ఆ సంపాదనలు కోల్పోయి చెప్పాడు అక్కడ సుహృత్ వియోగ. కొంతమంది నాకు దగ్గరికి చేరారు, కొందరు దూరమయ్యారు. ధననాశ దుర్దశలు ఉంది, డబ్బు సంపాదించా పోగొట్టుకున్నా, అలా ఏడ్చాను. ఈ జన్మల్లో మానస శారీరములగు నానా వేదనల వివిధ నరక గతుల దుఃఖానేకత్వము నర్చు విమానన వధ బంధన ప్రమర్దన కృతులను ఎన్నో మానసిక వేదనలు పొందాను, శారీరక బాధలు పొందాను, నానా వేదనలు పొందాను. కొన్ని జన్మల్లో నన్ను హత్య చేసి చంపారు, కొన్ని జన్మల్లో నేను కొందరిని చంపాను, కొన్ని జన్మల్లో కొందరు కొట్టారు, కొందరు తిట్టారు. ఒక జన్మలో నేను పాఠశాలకు వెళ్ళనంటే మా అమ్మ నాన్న కర్రలతో బాధి స్కూల్కి పంపారు, అక్కడ స్కూల్లో మేస్టర్ గోడ కూర్చీ వేయించారు. కొన్ని జన్మల్లో పద్మాకర్ గారి పురాణాల్లో మధ్యలో కూర్చుని నిద్రపోయాను. ఇలా ఎన్నో ఒకటేంటి గొడవ, చాలా గొడవలు జరిగాయి నాకు. నా జీవితం అంతా ఎన్నో విచిత్రములుగా అనేకమైన బాధలతో దుఃఖాలతో ఆయాసంతో కదిలిపోయింది. చివరికి కిందటి జన్మలో నారద మహర్షి యొక్క అనుగ్రహం పొందాను. నారదుడు ఎన్నో 1,00,000 సంవత్సరాలుగా ఉంటాడుగా, ఆయన అనుగ్రహంతో ఈ జన్మ వచ్చి సిద్ధుడినయ్యాను. ఇప్పుడు నేను నీకు చెబుతున్నది ఒకటే, మానవుడు దేహం పొందడం చాలా అదృష్టం, మానవ జన్మ మాత్రం అంత తేలిగ్గా రాదు. అమ్మ బాబు, ఎన్నో పుణ్యములు చేస్తే, ఎన్నో సాధనలు చేస్తే, మహానుభావులైన గురువుల కటాక్షం ఉంటేనే ఈ మానవ దేహం వస్తుంది. జన్మానాం నరజన్మ దుర్లభం. ఈ దుర్లభమైన మనుష్య జన్మ వచ్చాక దీన్ని మాత్రం వ్యర్థం చేసుకోకూడదు. ఈ దేహాన్ని నిర్లక్ష్యం చేశామా మనం అజ్ఞానంలో పడిపోతాం, ప్రమాదం పొందుతాం, దానివల్ల మళ్ళీ ఏ జన్మ వస్తుందో తెలియదు. ఇవాళ రాక రాక మనకి మానవ జన్మ వచ్చిందండి, దీన్ని సద్వినియోగం చేసుకోకపోతే మళ్ళీ ఇలాంటి జన్మ రాదు. ముక్తిని పొందించే పవిత్రమైన భగవత్ సాక్షాత్కారం చేయించే ఈ దివ్య జన్మ విడిచిపెట్టి ఇంకే జన్మలో కడతామో తెలియదు. అందువల్ల ఈ దేహాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే కాళిదాసు ఏమన్నాడు, నాయన ఈ సృష్టిలో నీకు అదృష్టవశాత్తు మానవ జన్మ వచ్చింది, దీనిని సద్వినియోగం చేసుకో. ఏ పనికైనా ఈ మానవ జన్మే మూలం. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం, ఇది కాళిదాసు గారు చెప్పిన మాట, కుమార సంభవంలో చెప్పాడు, అద్భుతమైన శ్లోకం ఇది. ధర్మ సాధనమునకు శరీరమే మూలం. నీ శరీరం లేక ధర్మం ఏం చేస్తావు? ఇవాడు మీకు శరీరం వచ్చింది, పురాణం వినగలుగుతున్నారు, శరీరం వచ్చింది రాసుకోగలుగుతున్నారు, శరీరం వచ్చింది మంచి పనులు చేయగలుగుతున్నారు, శరీరం వచ్చింది ఏదో సంపాదించి ఇంత దానం చేయగలుగుతున్నారు. ఈ శరీరం లేకపోతే రేపు పొద్దున పోయింది, ఈ శరీరం పోతే ఏం చేస్తావు నువ్వు? ఈ శరీరము మంచి పనులకు అవసరం గనక, మోక్షమునకు అవసరము గనక దీనిని నిర్లక్ష్యం చెయ్యొద్దు. నిర్లక్ష్యం ఎలా చేస్తారో కూడా చెప్పాడు కొన్ని. తన సత్వమును బలంబును తనకయ్యడు కాలంబునారయ్యగా తలంపడు ఆహారములు గొను అవియును అగునివి అగునవి కానివి అను వివేకంబు బుద్ధి జొనుపడు బహుళ భోజన ఒక మరి సేయు ఒక మరి దుర్నిష్టనుపవసించు గతకాలమును అపక్వంబును గురుదుష్ట విషమ విరుద్ధము విపుల రసమునైన అన్నముతా నరయక భుజించు కుడుపుపై కుడుచు దిన నిద్రగోరు సురత పరత నొందు పిల్లాయాసపడు విమూఢుడు అతని బాధించు దోషత్రయంబు కెరలి. మనిషి తన శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు అని నేను అన్నాను. ఇంతకీ నిర్లక్ష్యం అంటే ఏమిటి? నాయన శరీరం ధర్మ సాధనములకు మూలం, దానిని నిర్లక్ష్యం చేయొద్దు అని సిద్ధుడు అన్నాడు. అనగానే ఇప్పుడు కశ్యపుడికి అనుమానం వచ్చింది, శరీరం నిర్లక్ష్యం చేయడం అంటే ఏమిటి అంటే అప్పుడు చెప్పాడు, నిర్లక్ష్యం చేయటం అంటే శరీరం పాడైపోయే పనులు చేయటమే. తన బలం ఎంతో తెలియదు, బలానికి మించిన పనులు చేస్తారు కొందరు. తన శక్తి ఎంతో తెలియదు, పిచ్చి పనులు చేస్తాడు. అంటే ఒక వ్యక్తి తేలిగ్గా చెప్పనా, లెక్కలు రావు అనుకోండి వాడికి, మ్యాథమెటిక్స్ లేని వాడు ఎంపీసీ తీసుకోవడం ఎందుకు? అక్షరం ఒక్క మ్యాథమెటిక్స్ తెలియదు వాడికి. తెలుగు తప్పేమి లేని వాడు తెలుగే చదవాలి. తెలుగు చచ్చినా లేని వాడు తెలుగు తీసుకోకూడదు, ఇంకోటి చదవాలి. నీకు ఏది వస్తుందో దాంట్లో అడుగుపెట్టు, లౌకికంగా చూసినా చాలు. తన బలం, తన సత్వం, తన శరీరం, తన మనస్సు దేనికి సరిపోతాయో ఆ పనులు చేయడం ధర్మం. అవి కాకుండా చేస్తే ప్రమాదం. పద్మాకర్ గారిని తీసుకెళ్లి మిలిటరీ వాడి దగ్గర బాంబులు పేల్చే విద్యలో పెడితే వీడికి ఏం బాంబు పేల్చనవచ్చు వీడి మొహం? కాబట్టి ఎవరి చేత ఏ పని చేయించాలో పని చేయించాలి. ఒక ఆయన నైట్ వాచ్మెన్గా పెట్టుకున్నారట. ఆ నైట్ వాచ్మెన్ ఎప్పుడు కుర్చీలో కూర్చొని నిద్రపోయేవాడు. వాడు నైట్ వాచ్మెన్ ఏమిటి? వాడిని చక్కగా నిద్రపోయే పనిలో పెట్టాలి. కాబట్టి ఎవరిని ఏ పనిలో పెట్టాలో ఆ పనిలో పెట్టాలి. కానీ నిజంగా జరిగింది ఇది. అందుకని చెప్తుంటే మేము తీసుకెళ్లి మా పీఠంలో ఒక ఆయన్ని నైట్ వాచ్మెన్గా పెట్టాం. ఆయన ఎప్పుడు చూసినా కుర్చీలో కూర్చొని నిద్రపోయేవాడు. వాడు నైట్ వాచ్మెన్ ఏంటండి? పైగా వాడు పొద్దున్నే వచ్చి గురువు గారు నాకు తెల్లవారుజామున కల వచ్చిందండో అన్నాడు. తెల్లవారుజామున కల రావడం ఏంటండి నైట్ వాచ్మెన్కి? అంతే వెంటనే ఉద్యోగం పీకేశాం. వాడి కళ ఎంతో గొప్పదే, వాడి కళలు నిజమే. కానీ నైట్ వాచ్మెన్ కళలు కనడానికి కాదు కదా, కళలు ఎవడు కనాలో వాడు కనాలి. కాబట్టి ఏ పనికి ఎవడు మనకొస్తాడో వాడు ఆ పనే చెయ్యాలి. తనకు అయ్యడు కాలంబునారయ్యగా తలంపుడు, తనకి కాలం ఏ రకముగా అనుకూలిస్తుందో గ్రహించక ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాడు అజ్ఞాని. దానివల్ల శరీరం దెబ్బతింటుంది. ఆహారములు కొను, ఆహారం తింటట. అది ఎలా తింటట? అగునవి కానివి అంటే ఇవి నా శరీరమునకు పడతాయి, ఇవి పడవు అని గ్రహించకుండా తింటాడు. మన శరీరానికి ఏం పడతాయి ఏం పడవు మనకు గ్యారంటీగా తెలుస్తుంది. వంకాయ తిన్న వెంటనే దురద పుట్టేవాళ్ళు ఉన్నారు, అప్పుడు వంకాయ మానే. టెంకాయ తింటే గొంతుకు దగ్గు వస్తుంది కొందరికి, అయినా రోజు దగ్గుతాడు ఆ టెంకాయ తిని. కొబ్బరికాయ తింటే దగ్గు వచ్చి తీరుతుంది కొందరికి. తెగ తినేసి ఆ కొబ్బరికాయ పచ్చడి తినేసి ఊరికే దొరికింది కదా అని కొబ్బరికాయ చెప్ప కమ్మని నవ్వులు తినేసి ఇంకా అక్కడి నుంచి ఆయన దగ్గుకుంటూ కూర్చుంటే ఉపయోగం ఏంటి? మైకు దగ్గర కూర్చుని నీకు అస్తమాటు దగ్గు వస్తోంది, దేని వల్ల వస్తోంది? కొబ్బరికాయ. మానవే ఆ పిచ్చ అత్తింటాడు పానీపూరి ఇటు అది ఈ మధ్యన అదోటి తిన్నాడు, దాంతో వీడికి అస్తమాటు కింద నుంచి పానీ. ఇవన్నీ చాలా ప్రమాదం. ఈ విధంగా ఈ పానీపూరి తిని పానీ తెచ్చుకోకుండా మానే వెంటనే, అది నీకు పడ్డంలా. ఏది నీకు పనికి వస్తుందో అది తిను, ఏది పనికిరాదో అది మానే. ఈ వివేకం కలిగి ఉండాలి. బహుళ భోజనం ఒక మరిసేయు, తెగ తినేస్తాడని వాడికి అస్తమాటు దొరికింది కదా అని మూడు రోజులకి సరిపడి తిని. లేదా ఒక మరి దుర్నిష్టను ఉపవసించు, కటిక ఉపవాసం చేస్తాడు, అస్సలు తినడు. పూర్తిగా తినకపోవటం, ఎక్కువ తినడం రెండూ తప్పు. ఏకాదశి నాడు కూడా కటిక ఉపవాసం చేయకూడదని కదా మీకు ఎన్నోసార్లు పురాణాల్లో చెప్పారు. గతకాలమును పాసిపోయిన ఆహారం, నిన్నటి పప్పును వాడి వాడు పట్టుకొచ్చి వెచ్చ చేసుకు తింటాడు. లేదా అపక్వంబును అసలు ఉడకనివి, అన్నం అసలు ఉడకుండా మెతుకు మెతుకు కింద ఉండకూడదు సమండి. బియ్యం కింద గింజల గింజల కింద కొంచెం కొంచెం వండుకు తినేస్తే అది ప్రమాదం. ఉడికి ఉడకని వడ్డన పనికిరాదు. పురం పెళ్లి వారమండి, మగ పెళ్లి వారమండి, మా పాటలు వినేదెవరండి అని ఒక పాట ఉండేది. అందులో ఉడికి ఉడకని వడ్డనలు చాలీ చాలని కట్టనాలు, అసలు కట్టనం తీసుకోవడం తప్పు, పైగా వీడి పంపే చాలీ చాలని కట్టనాలు అన్నాడు వాడు. సరే అది పక్కన పెడితే ఉడికి ఉడకని వడ్డం తింటే ఇదే ప్రమాదం. అందుకని ఏమన్నాడు, అపక్వంబును ఉడకని కూరగాయలు, ఉడకనటువంటి అన్నం తిన్నావా అది ప్రమాదం. గురుదుష్ట విషమ విరుద్ధము విపుల రసము అయిన అన్నయము, అనగా బాగా దుష్టమైన ఆహారం పేలుబడ్డాయి, కొంతమందికి తలంతా పుచ్చిపోయి ఉంటుంది, ఇలా గోక్కుంటూ ఉంటే పేలు ఎదురుగుండా ఉన్న పులుసులో పడిపోతే నామని ఒడియాలు తిన్నట్టు తినేయడమే. కాబట్టి ఇది దుష్టము. దోమలు పడిన ఆహారం, చీమలు పడిన ఆహారం, పాసిపోయిన ఆహారం, వెంట్రుకలు పడిన ఆహారం, దీనికి ఏమని పేరు? గురుదుష్ట ఆహారం. బాగా దుష్టమైన ఆహారం ఇది తినకూడదు. అలాగే మరీ చేదు, మరీ పులుపు, ఎక్కువ తీపి. ఓ బాబు ఎంత పంచదార వేసేసుకుని పాలు తాగేస్తే ఏమైపోతుంది? పాలు గ్లాసుడు, రెండు గ్లాసులు పంచదార, దాంతో శ్లేషం తరగదు. అలాంటివి దానికి ఏమని పేరు? విషమ విరుద్ధమని పేరు. ఎక్కువ కారం, అసలు కారం లేకపోవటం, ఇవన్నీ విషమ విరుద్ధమే. విపుల రసం, మరీ ఎక్కువ కారిపోతుండకూడదు అన్నమాట. అలా కారిపోతున్న ఆహారం తినకూడదు. అనగా జావ గారిపోయిన పప్పు, జావ గారిపోయిన అన్నం తింటే కూడా ప్రమాదం. కొంతమంది అన్నం వండుతారు అలా నీళ్లు గారిపోతూ ఉంటుంది అదనమాట. వాళ్ళు ఏం వండినా అంతే, నీళ్లు ఎక్కువ వేసి వండితే ఏమవుతుంది మరి అన్నం అంతాను? అలా ఏదో తెలియకుండా మంచం మీద పడుకున్నప్పుడు మనకి సెలైన్ ఎక్కించినట్టుగా రోట్లో పోసుకోవచ్చు అనమాట. కానీ అది ఆహారం మంచిది కదా, మరి దానివల్ల ఇబ్బంది వస్తుంది అన్నాడు. అందుకని విపుల రసముతో ఉన్నవి తినకు. ఒక్కొక్కప్పుడు అసలు ఏమీ లేకుండా ఎండిపోయింది తినకు. మెతుకు అలా గిన్నెకి పట్టేసి అందులో మాట వరసకు కూడా తడి లేకుండా ఉంటే ఆ చద్దన్నం తినకు, నువ్వు ముద్దయిపోతావు. ఈ విధంగా అరయక భోజించు, తెలియక తింటాడు అజ్ఞానంతో. కుడుపుపై కూర్చుంటే తిన్నాక మళ్ళీ తింటాడు. శుభ్రంగా భోంచేసి బయటకు వచ్చి వేరుసరికాయ తినేవాళ్ళు ఉన్నారు, ఇంట్లో భోంచేసి బయట బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళి చల్ల పుడుకులు తినేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ అదృష్టం అది. అలా తిన్నవాళ్ళని చూశానండి, భోజనం అయ్యాక మొక్కజొన్న పొత్తులు కండిలో పాతికి తిన్నాడు ఒక ఆయన, తింటే ఏమవుతుంది? ఇంటికి వచ్చాక చస్తాడు, ఇది ప్రమాదం. అందుకని ఇక్కడ సుస్పష్టంగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి, సిద్ధుడు కాశ్యపునికి చేసిన బోధ చేస్తున్నాడు. తిన్న వెంటనే తినరాదు, దిన నిద్రగూరు పగలు గాఢంగా నిద్రపోతారట. పగలు నిద్రపోవడం ఏంటో మరి కర్మ ఎక్కువగా. సురత పరత నందు ఇక రకరకాల రతిక్రీడలతో గడుపుతాడు. పిల్లాయాసపడు, విపరీతమైన ఆయాసం పొందుతాడు, విమూఢుడవుతాడు. అతని బాధించు దోషత్రయంబు కెరలి, ఇటువంటి వాణ్ణి దోషత్రయం శరీరములో మూడు గుణముల వల్ల వచ్చేటటువంటి లక్షణములు పీడిస్తాయి. శ్లేష్మం, వికారాలు పెరుగుతాయి. ఆహార విహారాలు సరిగ్గా లేకపోవటం వల్ల ఈ శ్లేష్మ వాతాలు పెరిగి అవి మనిషిని సర్వనాశనం చేస్తాయి. అవికారంబులెక్కుడై అడరి ఎచ్చటెచటు భిన్నంబుసేయు అయ్యడలు మర్మనామకంబులు మర్మ భిన్నత్వమెట్లు చేయకుండు పరిచ్యుతి జీవమునకు. మనిషిలో శ్లేష్మము, వాతము ఎక్కువ పెరిగితే ఈ శరీరంలో ఉన్న అవయవాలలో ఉన్న ప్రాణమును నాశనం చేసి క్రమంగా మనిషిని చంపేస్తాయి, ప్రాణం పోతుంది. అందుకని ఎప్పుడూ కూడా ఆహారమును జాగ్రత్తగా వాడాలి. ఆహారం వల్ల కూడా, విహారము వల్ల కూడా, మన ప్రవర్తన వల్ల కూడా ఆయువు ఉంటుంది. ప్రాణం విడిచిపెట్టేటప్పుడు కొందరు తీవ్ర వేదనకి గురవుతారు. చేసిన పాపములు బట్టి ఎలా ప్రాణం విడిచిపెడతారో నిన్న చెప్పుకొచ్చాంగా. అలాగే మనుష్యులు వారి వారి ప్రారంభ కర్మల్ని బట్టి, చేసిన కర్మల్ని బట్టి ప్రాణం విడిచిపెడతారు. కొందరు సుఖంగా విడిచిపెడతారు, కొందరు దుఃఖంతో విడిచిపెడతారు. ఎక్కువ ఆయాసపడతారు కొంతమంది పాపం, మంచాల మీద పడి తీసుకుని గురకొచ్చి నోట్లోంచి ప్రాణం విడిచిపెట్టేవాళ్ళు కొందరు ఉంటారు. కొందరు సులభముగా కూర్చున్నవాడు కూర్చున్నట్టు వెళ్ళిపోతారు. మహానుభావుల్ని భక్తితో పూజించి, పెద్దల్ని సేవించి, గురుసేవ చేసి, భగవత్ కథలు వినేవారు, భగవన్నామం చేసేవారు హాయిగా విడిపోతారు. దాన ధర్మములు బాగా చేసేవాళ్ళు సుఖంగా విడిపోతారు. సుస్పష్టముగా ఏమని చెప్పాడో తెలుసిన, తోయాన్నదాన పరాయణుండగువాడు వేదనారహితుడై విడుచునడలు. తోయం మంచినీళ్ళు దానం చేసేవాడు. పూర్వం వేసవకాలంలో చలివేంద్రాలు పెట్టి వచ్చిన వారికి మంచినీళ్ళు ఇచ్చేవారు. వాళ్ళు హాయిగా శరీరం విడిచిపెడతారు. అన్నదాన పరాయణుండగువాడు, ఎప్పుడు ఇంటికి వచ్చిన వాడికి ఇంత అన్నం పెట్టేవాడు, ఇంత బియ్యం ఇచ్చేవాడు, పళ్ళు పెట్టేవాడు, ఆహారం ఇచ్చే పుణ్యాత్ముడు సుఖంగా విడిచిపెడతాడట. వేదనారహితుడే, ఏం బాధపడ్డు, కూర్చున్నవాడు కూర్చున్నట్టు ఎటుక్కుని వెళ్ళిపోతాడు. ఎంత అదృష్టవంతురాలండి ఆవిడ. పద్మాకర్ గారి పురాణం వింటూ పురాణం కుర్చీలో కూర్చునిపోయింది అంటారు. ఇప్పుడు కసుమ మళ్ళీ గొడవ గొడవ అయిపోతుంది. అలా సుఖంగా ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ వెళ్ళిపోవాలన్నమాట. ఏది పురాణం వింటూ మళ్ళీ, అంతేగాని అత్తవా పెంటం చెత్తవా డైలాగులు వింటూ తెచ్చాడా గ్యారంటీగా నరగానికి పోతాడు వాడు. ఆ సీరియల్స్ చూస్తూ పోకూడదు. పవిత్రంగా భగవత్ కథలు వింటూ భగవన్ నామం అంటూ సుఖముగా వెళ్ళిపోతారు మంచినీళ్లు ఆహారం దానం చేసే పుణ్యాత్ములు. ఎప్పుడు ఎవ్వరికీ ఏమీ పెట్టని పాపాత్ములు దుఃఖంతో పోతారు. ఇతరులకు ఉపకారం చేసేవారు, పరులను సంకీర్తన చేసేవారు, పరులకి ఉపకారం చేయడం కోసమే మనస్సుని లగ్నం చేసేవారు, ధర్మకార్యాల మీద నిష్ఠ కలిగిన వారు సుఖంగా వెళ్ళిపోతారు. ఈ ప్రాణం విడిచిపెట్టే ముందు పాపాత్ములకైతే ముగ్గురు యమకింకరుల దర్శనం అవుతుంది. వాళ్ళు భయంకరాకారంలో ఉంటారట. ముగ్గురు యమకింకరులు పరమ పాపాత్ముల్ని పట్టుకుపోవడానికి ముగ్గురు యమకింకరులు నల్లని శరీరంతో వస్తారు. దారుణ నేత్రులు, వికట దంష్టులు, ముద్గర పాశహస్తులు, ఘోర తరానన స్ఫురిత కోపులు, నల్లని శరీరంతో, ఎర్రని చింతనిప్పులు లాంటి కళ్ళతో, భయంకరమైన కోరలతో, చేతులలో యమపాశములు పట్టుకుని, ముళ్ళగదలు పట్టుకుని పరమ పాపాత్ములు వస్తారట. వాళ్ళు వచ్చి, ఒరే నువ్వు బ్రతికున్న రోజుల్లో 54 రోజులు గుంటూరులో పద్మాకర్ గారు ఉపన్యాసం జరిగితే ఒక్కరోజు కూడా వెళ్ళలేదు కదరా, రారా నిన్ను పట్టుకుపోతాను, నీ ప్రాణం తీస్తామంటారు. నువ్వు బ్రతికున్న రోజుల్లో ఎవరికైనా అన్నదానం చేశావా, మంచినీళ్లు పోసావా, ఒక్కరిని మంచిగా పలకరించావా, ఓరి నీచుడా త్రాష్టుడా రారా అని ఎదురుగుండా గోడల మీద మంచాల మీద లేకపోతే ఇంకెక్కడన్నా అవకాశం ఉన్న చోట కూర్చుని వీడిని ముందు బెదిరిస్తారట. వీడు మంచం మీద అలా పడిపోయి అంటూ ఉంటాడు, గురక పెడతాడు. ఈ గురక ఏంటనుకుంటున్నారు మీకు, ఎదురుగుండా యమకింకర దర్శనమైంది వాళ్ళని చూసి వీడు వణిగిపోతూ ఉంటాడు అనమాట. తెగ బెదిరిస్తారు వాళ్ళు, ఇదిగోతాడు కమాన్ మిస్టర్ గెటప్ గెటప్ అంటారు. ఏం గెటప్, వీడి ఇక్కడ సెటప్ అయిపోతాడు. దాంతో వీడు వణిగిపోతాడు, మలమూత్రాలు విడిచిపెడతాడు. వణిగిపోతున్న వాడిని తర్జించి భర్జించి బెదిరిస్తూ ఉంటే తట్టుకోలేక గజగజలాడిపోతాడే, అదన్నమాట మరణ వేదన అంటే. ఈ పాపాత్ములకి ఆ దుర్మార్గుల్లాంటి వాళ్ళు క్రూరులు కనపడతారు యమకింకరులు. వాళ్ళని చూసినప్పుడు వీడు వణిగిపోయి, అమ్మా నాన్నో మొగుడిని మేము పెళ్ళాము, పెళ్ళాన్ని మొగుడు పిలుస్తారంటే అప్పుడు గుర్తొస్తుంది పెళ్ళం, అంతపురం తెగదిట్టాడు వీడు. కానీ ఇప్పుడు మాత్రం ఈ పెళ్ళం గుర్తొచ్చి ఏమేవో అప్పుడు తిట్టాను రక్షించవేవు, వాళ్ళు భయంకరంగా కనబడుతున్నారు, గోడ మీద పిల్లుల్లో ఉన్నారు బాబో ఈ రక్షించంటాడు. నోట్లోంచి ఆ మాట రాదుట, ఆ నోట్లోంచి మాటకి వెళ్ళాలంటుంటే ఇంట్లో వాళ్ళు ఏమంటారు, ఈ పిచ్చాడికి ఏమిటో తెలియట్లేదు, నోట్లోంచి మాట రావట్లేదు అని వీళ్ళు అనుకుంటారు. పాపం వాడి బాధ అండి అది. అందుకే అలా ఏడుస్తున్న వాళ్ళని చూసి మనం జాలిపడాలి. ఏమండి నేనేం అనుకోనులేండి, కొంచెం సుఖంగా ఉండండి, తొందరగా డామానండి, ఎందుకు వచ్చింది గొడవ అనాలి ఈవిడ. అలాగే ఆవిడ పిలిచినప్పుడు ఈయన అంతే, పాప ఆవిడ అంతే అలా గురక పెట్టుకుని ఏమండో రక్షించండి అంటుంది. అంతపూర్వం సూర్యకాంతలా నెత్తి మీద అప్పడాల కరతో కొట్టింది, ఇప్పుడు ఈయనే గుర్తుకొస్తాడు, అప్పుడు కొట్టానండి నన్ను క్షమించండి, హార్లిక్స్ మీకోకుండా మొత్తం నేను తాగేశానండి, ఇప్పుడు కొంచెం నన్ను ఆ హార్లిక్స్ బలంతో రక్షించండి అంటుంది. హార్లిక్స్ రూ తాగితే నాకు బలం ఏమిటంటాడు ఈయన తెలియక. ఈ ఎన్ని రకాల గొడవలు వస్తాయి మొత్తం మీద. ఈ యమకింకరులు ఇలా బెదిరిస్తూ ఉంటే వీడు గిజగిజలాడిపోతూ మంచం మీద కదలలేక విణ్మూత్రములు విడిచిపెడుతూ యాతన పడతాడు. చివరికి ప్రాణం లాగేస్తారు వాడు. అదే పుణ్యాత్ములు మీలాగా శ్రద్ధగా పురాణం విన్న మహాత్ములు ఉంటారే, వీళ్ళకైతే యమకింకరులు రారు, యముడు రాడు, దేవదూతలు వస్తారు. వాళ్ళు వచ్చి, నాయనలారా బ్రతికున్నంతకాలం ఎన్ని మంచి పనులు చేశారా, 54 రోజుల్లో వర్షంలో కూడా వచ్చి విన్నారా, అందులో కింద కూర్చొని ఫ్రంట్ సీట్లో కూర్చొని మరీ శ్రద్ధగా విన్నారా, రండి రండి అని చక్కగా మీకు ఏం చేస్తారు, దివ్య శరీరాలు పట్టుకొచ్చి ప్రాణం టక్కన పట్టుకుపోతారు, వెన్నపోసి తీసినట్టు పట్టుకుపోతారు, ఎక్కువ శ్రమ లేకుండా పట్టుకుపోతారు. దాంతో వీడు మంచం మీద పట్టుకుని ఇలా కొట్టుకోవడాలు, చొంగలు కరచడాలు ఇవేం ఉండవు అనమాట. అలా వెళ్ళిపోతాడు. వీడిని చక్కగా దివ్య విమానం ఎక్కించి పైకి తీసుకెడతారు. తీసుకెళ్ళిన కాసేపు కూడా వీడికి విసినకరతో విసురుతారండి, నేచురల్ ఏసీ అది. ఈ దిక్కుమాలు వేసి మధ్యలో కరెంటు వచ్చినప్పుడు లైట్లు పోయినట్టు పోతుంది అది. అక్కడ అసలు ఆ బెంగ లేకుండా చక్కగా సుఖంగా ఉంచుతారు. అందువల్ల మంచి పనులు చేయాలి. ఇంకా మహత్తర కార్యాలు చేస్తే దేవతలు కూడా రారు. వైకుంఠం నుంచి విష్ణుదూతలు, కైలాసం నుంచి కైలాసదూతలు వస్తారు. అక్కడికి వెళ్ళి కొంతకాలం సుఖంగా ఉండి పుణ్యం క్షీణించాక మళ్ళీ తిరిగి భూలోకానికి వస్తారు. ఆ వచ్చేటప్పుడు పూర్వజన్మ కర్మలు బట్టి పాపాత్ములైతే కుక్కగా, పిల్లిగా, పందిగా, కుందిగా ఇలా పుడతారు. మీలాంటి వాళ్ళైతే పాపాత్ములైతే అలా పుడతారు, పుణ్యాత్ములైతే చక్కగా మంచి జన్మలు ఎత్తుతారు. వాళ్ళ పాపకర్మలు అయితే నీచ జన్మలు, పుణ్యకర్మలు అయితే మంచి జన్మలు ఇస్తాయి. ఎనయగ శుక్లము శోణితమును బెర్రసి వెలంది గర్భమున నెలకొను అప్పని బ్రహ్మశక్తి బీజత్వ నిరూఢిం వనరునవి పొదలు పిండం బై. స్త్రీ రజోదోషం పొందాక బహిష్టుకాలం అయ్యాక 5వ రోజు మొదలుకొని ఇరవయో రోజు మధ్యకాలంలో ఈ సంతానోత్పత్తికి కావలసిన రక్తము శోణితము లోపల ఏర్పాటు అవుతాయి గర్భకోశంలో. అప్పుడు పురుషుడి యొక్క శుక్లం అందులో ప్రవేశిస్తుంది. సరికాలమైతే పురుషుడు అనగా 6వ రోజు 8వ రోజు కాలములో ఈ స్త్రీకి లోపలికి కనుక పురుషుడి యొక్క రేతస్సు పెడితే పురుష సంతానం వస్తుంది. 7, 9 వంటి బేసి దినములైతే స్త్రీ పిండం అవుతుంది. సంధికాలమైతే నపుంసకులు పుడతారు. ఇది బ్రహ్మత్వ నిజ నిరూఢి అంటారు దీనిని. ఈ బీజము శుక్లము ఆ లోపలున్న స్త్రీ యొక్క రజో దోషము శోణితము కలిసి ఓ చిన్న పిండంగా మారుతుంది. వినుమా బీజము పిండము తనువున చైతన్య రూపతం బరగి శిరంబును కేలు కాలు ఉదరంబు ఉరము వెన్నును అను అంగములు ఏర్పరచు. ఇప్పుడు ఈ పురుషుడి యొక్క రేతస్సు ఈ అమోఘమైన వీర్యం లోపలికి ప్రవేశించి క్రమంగా చిన్న ముద్దై ఆ పిండానికి చైతన్యం వస్తుంది. రోజులు గడిచే కొద్దీ తల కాళ్ళు చేతులు పొట్ట వెన్నుపూస వెన్ను ఇవన్నీ అంగాలన్నీ ఏర్పడతాయి. ఇలా క్రమంగా వారి వారి సుకృతులను పెట్టి కొందరు 7వ నెల దాకానే కడుపులో ఉండి బయటకు వచ్చేస్తారు, కొందరు 9 నెలలు నిండాక బయటకు వస్తారు. సంపూర్ణముగా అవయవములు ఏర్పడకుండా బయటకు వచ్చి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారే వాళ్ళని కూడా ఏమని పేరుస్తుందనమాట, అబార్షన్ అంటున్నామే మనం, గర్భస్రావం. కొందరి కర్మయోగం వల్ల అకాలంలో మరణించి గర్భంలోంచి స్రావం అయి తొందరగా పుట్టి చచ్చిపోతారు, పిండాలు చచ్చిపోతాయి. ఈ గండాలు ఎందుకు వస్తున్నాయంటే పూర్వకర్మలు మరీ విపరిపాకంతో ఉంటే అటువంటి వాడు ఎక్కువ కాలం బ్రతకట్ట, గర్భంలో చచ్చిపోయి పుడతారు. కొందరు పుట్టగానే చచ్చిపోతారు, కొందరు పూర్తిగా నెలలు నిండకుండానే ప్రసవమై నశిస్తారు కొందరు. ఇవన్నీ వారి వారి కర్మలు. జననార్హ వేళ భగవంతుడు ఏం చేస్తాడు, లోపల ప్రాజాపత్య మారుతం అని ఒకటి ఉంటుంది. ప్రాజాపత్య వాయువు, మారుతం అంటే వాయువు. వాయుదేవుడు పిల్లల్ని కనడానికి పనికొచ్చే ఒక గాలిగా మారి తల్లి కడుపులో ప్రవేశిస్తాడు. ఈ గల్లి ఈ గాలి లోపలికెళ్ళి ఏం చేస్తుంది, తల్లి గర్భంలో ఈ పిల్లవాణ్ణి తల్లకిందులు చేస్తుంది. శీర్షోదయం అవుతుంది. అందుకే ముందు తల ముందుతో పుట్టాలి. కాళ్లతో పుట్టాడో ఎదురు కాళ్లతో, అటువంటి వాడు కొన్ని గండాలు లోకల్లో కొందరికి ఇస్తాడు. ముఖ్యంగా ఎదురు కాళ్లతో పుడితే మేనమావ గండం. అందుకే కృష్ణుడు కావాలని కాళ్లతో ముందు పుట్టాడు, కంసుడిని పీకేశాడు ఒక దెబ్బకి. అలా కంసుడి లాంటి మేనమామను చంపడానికైతే కాళ్లతో పుడతారట. లేని పక్షంలో ముందు శీర్షోదయం అవుతుంది. ఈ ప్రాజాపత్య మారుతం వాయువు అధోముఖంగా తలకిందులుగా వీడిని బయటికి తీసుకొచ్చే ముందు లోపల చల్లని గాలి పెడతాట. ఆ గాలి వచ్చే ముందు లోపల ఉన్న పిండం అనుకుంటుందిట, ఆడైనా మగైనా సరే ఆ శిశువు, ఎన్ని జన్మలెత్తాను, ఎన్ని పాపాలు చేశాను, పుణ్యాలు చేశాను, ఎన్ని తిన్నాను, ఎన్ని గొడవలు వచ్చాయి, ఇదివరకటి జన్మలన్నీ ఇప్పుడు నాకు గుర్తొస్తున్నాయి, భగవంతుడా ఈసారి బయటకు వచ్చాక అలాంటి పిచ్చి పనులు చేయను, ఎప్పుడు సత్కార్యములే చేస్తాను, పునర్జన్మ లేకుండా చేస్తానని ఆ కడుపులో ఉన్నంతసేపు వాడు అనుకుంటాట. కడుపులో ఉన్నంతకాలం పూర్వజన్మ గుర్తుంటుందండి, అదే గర్భంలో ఉన్న గొప్పతనం. ఆ కడుపులో ఉన్న శిశువుకున్న జ్ఞానం ఇంకెవరికి ఉండదు, అన్ని గుర్తొస్తాయి, పాపం ఏమి చేయలేడు వాడు, నిస్సహాయుడై ఉంటాడనమాట. అయ్యో ఒక జన్మలో నేను కుక్కగా ఉన్నానే, ఒక జన్మలో దోమగా పుట్టానే, ఒక జన్మలో భామగా పుట్టాని, ఒక జన్మలో పురుషుడిగా పుట్టాని, ఒక జన్మలో నాస్తికుడిగా కమ్యూనిస్ట్ పార్టీలో చేరాని, ఒక జన్మలో మంచి పనులు చేసి పవిత్ర కార్యక్రమాల్లో ఉన్నాని అని ఇవన్నీ గుర్తుకొస్తాయనమాట పాపం. ఇంకా బయటకు వచ్చాక ఈ జన్మని సద్వినియోగం చేసుకుంటాను, ఈ జన్మలో రోజు పద్మాగర్ గారు ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊరెళ్ళి యాత్రలకు వెళ్ళి ఆయన పురాణం వింటాను, ఆయన చెప్పినట్టు అలా చేసుకుంటాను, తరిస్తాననుకుంటాడు, ఆ బయటకు వస్తాడు అని మర్చిపోతాడు. ఆ తర్వాత వాడు బయటకు వచ్చి కోహం నేనెవణ్ణి అనుకుంటాడు. ఈ కడుపులో ఉన్నప్పుడు అనుకున్న వాటిని మర్చిపోతాట. మళ్ళీ వాడు ఏంటి అనమాట, నా ఇంటికి నేను పెత్తనదారుని అనుకుంటాడు. వీడికి ఏదో పేరు పెడతారు కదా తల్లిదండ్రి, నా పేరు ఇదండి అంటాడు పాపం. ఇక ఇక్కడి నుంచి మళ్ళీ మొదలు, వీడికి అక్షరాభ్యాసాలు చేయడాలు, అన్నప్రాసనలు చేయడాలు, వీడిని స్కూల్లో వేయడాలు మొదలు. అక్కడ మేస్టర్లు, వీడు అదృష్టం బాగుంటే నాలాంటి మంచి మేస్టర్లో లేకపోతే నెత్తి మీద మొట్టికేవాడు పెట్టేవాడు, హాస్టల్లో ఆత్మహత్య చేసుకునే కర్మ రావచ్చు, లేదా బయటికి రావచ్చు, పెరిగి పెద్దవ్వచ్చు, మధ్యలో పోవచ్చు, యాక్సిడెంట్లో పోవచ్చు, 200 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళి ఏ కారుతో దేని గుద్ది చచ్చిపోతాడో తెలియదు, లేదా ఏ సినిమా ఫీల్డ్లో గడతాడో తెలియదు. అక్కడికి వెళ్ళాక కూడా మంచి బుద్ధిగా ఉండేవాళ్ళు కొందరుంటే, కవిత్వం రాసుకుంటూ హాయిగా ఉండేవాళ్ళు కొందరైతే అక్కడ డ్రగ్స్ అమ్మో పుచ్చుకునో పోలీస్ కేసుల్లో ఇరుక్కునేవాడు అయి ఉండొచ్చు. ఏమవుతాడో చెప్పలేము, క్రమంగా ఇలా అవుతాడు. ఈ జన్మలో కూడా కొంత జీవితం సార్థకం, కొంత వృధా అవుతుంది, మళ్ళీ విడిచిపెడుతూ ఉంటాడు. ఈ విధంగా కర్మసంతతి ఎన్ని జన్మలైనా అంత తేలిగ్గా పొందవు. ముక్తి పొందేదాకా ఈ జనన మరణ చక్రం వండలా తిప్పుతూనే ఉంటుంది. ముక్తికి మార్గం ధర్మాచరణ. ధర్మం ఆచరించాలంటే గురుసేవ వల్ల మాత్రమే. ధర్మాచరణం అంటే ఏమిటో తెలుస్తుంది. అందుకే ఇక్కడ చెప్పాడు కృష్ణుడు స్వయంగా ఈ పద్యంలో, పదపడి ధర్మాచరణము పొదలు తత్సూక్ష్మ విధము బుధచనుల కడం కదలక నిలిచి ఎరిగి కొన విదితం బగువారి శీల వృత్తములగడున్. మానవుడికి ధర్మాచరణం చేస్తే కాని ఈ జన్మ విముక్తి కాదు. జన్మరాహిత్యమునకు ధర్మాచరణం అవసరం. ధర్మం యొక్క సూక్ష్మం బుధజనుల కడం, పండితులైన గురువుల్ని ఆశ్రయించి, తెలిసిన గురువుల్ని ఆశ్రయించి. మళ్ళీ అజ్ఞానంతో కూడిన గురువు దగ్గరికి వెళ్తే వాడు అజ్ఞానమే బోధిస్తాడు. బోధల గురువులు బాధల గురువులు అని ఉంటారు. అంచేత బాధల గురువుల దగ్గరికి వెళ్ళామంటే వాడు ఏం చేస్తాడు, గురువులు తిడతాడు. నేను తప్ప ఇంకెవడు ప్రపంచంలో అంతా పాపాత్మలు అంటాడు. శంకరాచార్యులు దుర్మార్గుడు అంటాడు, లేకపోతే ఇంకో వల్లభాచార్యులు తిడతాడు. ఆది శంకరాచార్యులు వంటి మహానుభావులు తిడితే వాడికి ప్రాయశ్చిత్తం అవుతుందటండి. ఎటువంటి వాళ్ళు శంకరాచార్యులు వారు, ఎటువంటి వాళ్ళు రామానుజాచార్యులు వారు, ఎటువంటి వారు వల్లభాచార్యులు వారు, ఎటువంటి వారు మధ్వాచార్యులు అంటే, ఇటువంటి గురువుల్ని మనం భక్తితో రోజు పూజించాలి. వాళ్ళని తిట్టడం మన కర్మ కాకపోతే పూర్వజన్మ పాపం వల్ల. ఇలాగా సద్గురువుల్ని తిట్టి నశించిపోతాడు. ఆ సద్గురువుల్ని సేవించేటటువంటి పుణ్యాత్ముడైతే కదలక వారు చెప్పినట్టు విని అన్నీ ఎరిగి వారి ప్రవర్తనని బట్టి శీలాన్ని అలవరుచుకుంటాడు. గురువులు చాలా పరీక్షలు గురి చేస్తారు. వాళ్ళు అప్పుడప్పుడు విసుక్కుంటారు, తిడతారు, ఏ మూర్ఖుడా అంటారు. అయినా సరే నన్ను గురువుగారు మూర్ఖుడా అన్నారా అనుకోకుండా తన శరీరం, తన మనస్సు, తన ధనం గురువులకు అంకితం చేసి సేవించి ఈ జన్మలోనే కొందరు ముక్తి పొందుతారు. ఆ ముక్తి పొందేదాకా ఎప్పటికైనా ఇలా జననం మరణం, పునరపి జననం పునరపి మరణం. ఎంత తేలిగ్గా చెప్పారండి భజగవంతుల్లో శంకరాచార్యులు వారు, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గోవిందస్మరణ అంత గొప్పది. ఎప్పటికైనా ఈ జనన మరణ సంసార చక్రం నుంచి బయటపారేసేది ఆ గోవిందస్మరణ ఒకటే. ఈ విషయంలో భార్యాభర్తల సంవాదం వాడు చెబుతున్నాను విను అని ఆ సిద్ధుడు కాశ్యపుడికి చెప్పిన సంవాదం ఇప్పుడు అర్జునుడికి కృష్ణుడు చెబుతున్నాడు. పూర్వం ఒక భార్య భర్త దగ్గరకు వచ్చింది. ఏమండి నాకు సందేహం ఉంది తీర్చండి అంది. వెంటనే భర్త ఏమిటి అన్నాడు. వాక్కు మనస్సుల్లో ఏవి గొప్పవి అని అడిగింది. అప్పుడు ఆయన అన్నాడు, నీవు వాక్కు గొప్పదా మనస్సు గొప్ప అని అడిగావుగా, ఈ సందేహం ఒకప్పుడు ఆ వాక్కుకి మనస్సుకి వచ్చిందిట. మాట్లాడే మాట మనస్సు ఈ రెండు బ్రహ్మ దగ్గరికి వెళ్ళాయి. మా ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే బ్రహ్మ అన్నాడు, వాక్కు కంటే మనస్సే గొప్పది అన్నాడు. దాంతో సరస్వతి ఏమంది, వాక్కు అంటే నేనే కదా, అసలు నీకు మాట్లాడే శక్తినిచ్చిన నన్ను గౌరవించక తక్కువ చేస్తావా, వాక్కుని తక్కువ చేస్తావు, వాక్కు కంటే మనస్సు గొప్పదంటావా, అసలు వాక్కు లేకపోతే నువ్వేం మాట్లాడతావు, ఈ సరస్వతీ కటాక్షం లేనివాడు ఈ లోకానికి ఏం బోధ చేస్తాడు అనగానే బ్రహ్మ చిరునవ్వు నవ్వి, వాక్కు సక్రమంగా లేకపోతే మనిషి భ్రష్టుడవుతాడు. స్థిరము చరము అని రెండు మనస్సులుంటాయి ప్రతి వ్యక్తికి. అందులో చరము నీవు అంటే వాక్కువి, స్థిరము నేను. కాబట్టి ఇవాళ ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా మాట్లాడే మాట కంటే ఆ మాటని అదుపులో పెట్టే మనస్సే గొప్పది. మనస్సు అదుపులో ఉంటేనే తరిస్తారు అని చెప్పగానే వాణి ఒక క్షణకాలం మూర్చిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆవిడ మూర్చి తెరిచాడు. ప్రాణాపానాలలో వాణి ఉంటుంది గనక ప్రాణవాయువుని ప్రేరేపించి వాణిని మూర్చి తెరిచాడు. అప్పుడు ఆవిడ చెప్పింది, సత్యం చెప్పావు, ఎప్పుడూ కూడా మాట అనేది పొల్లుపోతుంది. ఇవాళ నేను చెప్పిన మాటలు కాసేపు నాకు గాలి కొట్టుకుపోతాయి, కానీ ఈ మాటల సారాంశం హృదయంలో పెట్టుకుని హృదయాన్ని సాధనలోకి పెడితే ఆ వ్యక్తి తరిస్తాడు. సాధనకి మాట పనికిరాదుగా వాక్కే. మోగవాడు కూడా లోపల లోపల నారాయణ స్మరణ చేసి తరించచ్చండి. మోగవాడికి మాట రాదు కానీ లోపల లోపల నారాయణ అనుకోగలడు. ఆ లోపల అనుకునే శక్తి మనస్సు వల్లే వస్తుంది. కాబట్టి మనస్సే అన్నిటికంటే గొప్పది. ఇంకా తేలిగ్గా భారతం ఒక ముక్క చెప్పింది. ఒకసారి నాలుక దగ్గరికి 32 పళ్ళు చేరాయి. నాలుక, మా 32 పళ్ళ మధ్యలో ఉండి నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటున్నావు సుమా, మేము కసపచ్చ కసపచ్చ నవిలిస్తున్నప్పుడు నువ్వు గనక పొరపాటున మధ్యలో పడి ఉంటే పచ్చడైపోతావు, అలా పచ్చడైపోకుండా ఎంత జాగ్రత్తగా ఉంటున్నావో అనగానే, పచ్చడైపోకుండా జాగ్రత్తగా ఉండడం ఏమిటి, మీరిచ్చిన శక్తి అంది నాలుక. మీ 32 దంతములు అంటే ఎక్కువ మందికి 32 దంతాలు ఉంటాయండి, కొందరికి ఎక్కువ ఉంటే ఉండొచ్చు. మళ్ళీ మీరు లెక్కెట్టుకొచ్చి గురువు గారు 32 అంటారు ఏమిటనకండి, సహజమైన చెప్పారు. ఓ 32 దంతాలారా, మీరు హాయిగా ఆహారాన్ని నమిలి తిని ఆ శక్తిని నాకు ఇస్తున్నారు. మీరు శక్తి ఇవ్వకపోతే నాలుక నేనేం చేస్తాను? ఆహారం తినేది మీరు, మీరు నాకు శక్తిని అందిస్తున్నారు. ఆ శక్తి ద్వారా నేను మీ మధ్యలో ఉంటూ కూడా మీ నోట్లో పడి మీ నాలుకలో ఈ నాలుకని మీ దంతాల మధ్యలో పడి పచ్చడి కాకుండా నన్ను నేను కాపాడుకుంటున్నాను. నాలుక దంతముల మధ్యలో పచ్చడి కాకుండా చక్కగా మాట్లాడడానికి కావలసిన శక్తి ఆహారం వల్ల వస్తుంది. ఆహారాన్ని మీరే నవ్వులుతున్నారు, మీ అనుగ్రహంతో నేను సుఖంగా ఉంటున్నాను కాబట్టి మీ వల్లే నేను సుఖంగా ఉంటున్నాను, మాట్లాడగలుగుతున్నాను. కావాలంటే మీకు ఏదైనా వరం ఇస్తానంటే మళ్ళీ దంతాలు అన్నాయట, మాకు పెద్ద వరం అక్కర్లా, నువ్వు మంచి పని చెయ్యి, సాధ్యమైనంత వరకు పిచ్చబాగుడు వేదిక మీద వాక్కో. నువ్వు వాగావనుకో అందరూ ఏమంటారు తెలుసా, ఏ నువ్వు నోటుకొచ్చినట్టు అవుతున్నావు, 32 బళ్ళు రాలగొడతావు అంటారు వాళ్ళు. మళ్ళీ రాలగొట్టేది పళ్ళనే, వాగేదేమో నాలిక, రాలగొట్టేది పళ్ళని అంటారు. కాబట్టి ఎందుకు వచ్చింది, కొంచెం ఆ ఉపకారం చేయి, ఎక్కువ మాట్లాడద్దు అంటారు. కాబట్టి ఈ వాగుడు ఏం వాగుతుందో తెలియదు నాలిక. బాగా మాట్లాడచ్చు, చెత్తగా వాగచ్చు. వాగడం వల్ల కీర్తి రావచ్చు, అపకీర్తి రావచ్చు. ఏమైనా ఈ వాగుడు ఎప్పుడూ కూడా మనిషికి ఇచ్చేవరకు ఒకసారి పనికిరాదు. మాటలకి మించిన మౌనం గొప్పది. ఆ మౌనముతో సాధన చేసే శక్తి మనస్సు వల్లే వస్తుంది. కాబట్టి వాక్కు కంటే మనస్సు గొప్పది. అంటే వాక్కును చెడ్డన్నలు అక్కడ. ఈ రెండింట్లో ఏది గొప్పదన్నప్పుడు మనస్సే గొప్పది. మనస్సు స్థిరం, వాక్కు చరం. వాక్కు గాలి కొట్టుకుపోతుంది ఎన్ని మాట్లాడినా, కానీ మనస్సు కొట్టుకుపోకుండా మనిషిని నిలబెడుతుంది అని ఈ విధంగా ఆనాడు చెప్పాడు. కాబట్టి అన్నిటికంటే గొప్పది మనస్సే అని ఇప్పుడు ఏమన్నాడో తెలుసా, పెళ్ళమా నీ సంగతి నాకు తెలుసు, నేను నీకు కొన్ని అప్పగింతలు అప్పగించి పిల్లలకి నిన్ను అప్పగించి అడవికి వెళ్ళి తపస్సు చేసుకుందాం అనుకున్నాను, అది నువ్వు కనిపెట్టావు నా మనస్సుని, కనిపెట్టి కబుర్లు చెప్పడంతో మళ్ళీ నన్ను సంసారంలోకి లాగుదామని వచ్చావు. ఇలా మెల్లిగా కబుర్లు చెప్పి నన్ను కౌగిలించుకుంటే నేను బొట్లో పడిపోతాను. అవునా, నన్ను పడగొట్టడానికి వచ్చావు అంటే ఆవిడ చిరునవ్వు నవ్వి అది ఎలా కనిపెట్టారండి అంది. అదే వాక్కు ద్వారా మనస్సుని కనిపెట్టడం అంటే, నీ వాక్కు ద్వారా నీ మనస్సునే కనిపెట్టా. నువ్వు ఎంత గెంతుకున్నా నేను సన్యాసానికి పోతాను, అడుగుకు పోతాను అనగా ఆవిడంది, అయితే మోక్షం ఇప్పించి మరీ వెళ్ళిపోండి అంది. ముక్తి అంటే ఏమిటి, మనస్సు ప్రశాంతముగా ఉండడమే మోక్షం, మనస్సు అశాంతంగా ఉండడమే అముక్తి. కాబట్టి ప్రతి వ్యక్తి నేను మోక్షం పొందాలి, మోక్షం పొందాలనుకుంటే ఏం చేయాలి, మనస్సును అదుపులో పెట్టు, కోరికలను అదుపులో పెట్టు, ప్రశాంతంగా ఉంచుకో. మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే కోరికల్ని అదుపులో పెట్టడమే. కనిపించిన కోరికలన్నింటి వెంట మనస్సు వెళ్ళిందా, ఇక వాడికి అశాంతి వచ్చినట్టే. ఎదురుగుండా బిస్కెట్లు కనబడ్డాయి తినేయాలి, సినిమా కనబడింది చూసేయాలి, ఏదో వాహనం కనపడింది కొనేయాలి, ఇలా కనిపించిన వాటి మీదకి మనస్సు లగ్నం అయితే ఆ కోరికలు తీరవు గనక అప్పుడు మనస్సు అశాంతిని పొందుతుంది. ఈ అశాంతిని తొలగించుకుంటే, కోరికల్ని అదుపులో పెట్టుకుంటే ఈ జన్మలోనే ముక్తి పొందొచ్చు. ఈ వాక్కు ఘోషిణి అఘోషిణి అని రెండు రకాలుగా ఉంటుంది. అందులో ఘోషిణి అంటే పైకొచ్చే వాక్కు, అఘోషిణి అంటే మౌన భాష. మౌనంగా కూడా సందేహాలు తీర్చా చాలా చూస్తే చాలట, అవతలాడికి మౌన భాష అర్థమవుతుంది. అందుకే మౌనమైన ఈ భాష ఓమోగ మనస అన్నారు, ఉక్ని అన్నారా. అలా మౌనముగా సందేహాలు తీర్చే మహానుభావుడు మేధాదక్షిణామూర్తి. ఆయన శిష్యులకి ఏం పురాణం చెప్పాడు, 2 గంటలు గొంతుకు తెచ్చుకుని నానాయాత్ర పడ్డి మైకుల దగ్గర కూర్చోడు ఆయన. అలా శిష్యులకే చూస్తట, ఆ చూపులతో సందేహం తీరుస్తట. ఇది మౌన వ్యాఖ్య, మౌనమే వ్యాఖ్య. అందుకని వాక్కు కూడా ఘోషిణి అఘోషిణి. పద్మాకర్ గారు ఇప్పుడు మీకు ఇస్తున్నది ఘోషిణి, కానీ అఘోషిణి అని ఇంకోటి ఉన్నది. అప్పుడప్పుడు మీకే సలహా చూడగానే మీకు అర్థమవుతుంది. మన ఇంటికి ఎవడన్నా వచ్చిన వెంటనే మనం అలా చూడగానే వాడు ఎందుకు చూశాడో మనకు అర్థం కాదటండి. వీడు ఇలా చూశాడంటే పొమ్మని అర్థం, వీడు ఇలా చూశాడంటే ప్రేమగా లోపలికి రమ్మని అర్థం. భార్యాభర్తలు సైగలతో మాట్లాడుకుంటారు తెలిసిన, ఓ భార్యాభర్తలు పురాణానికి వచ్చారు, పాపం పురాణం చెబుతున్న ఆయన మంచి వేద పండితుడు, ఆయన ఇంట్లోనే ఇంటి పేరులోనే వేదం ఉంది పాపం. ఆయన పురాణం చెప్పాక నేను చిన్నప్పుడు చూస్తున్నాను కింద కూర్చుని వింటున్నాను. ఇంతలో భర్త గారు భార్యకే చూశాడు, గురువుగారి పురాణం విన్నాం కదా ఆ రోజుల్లో అనమాట, 1977 నా చిన్నప్పుడు, 100 రూపాయలు ఇవ్వనా అన్నాడు ఆయన. అందేవాడు మౌన వ్యాఖ్య అంటే ఆయన బతుకు 100 ఎందుకు అంది, నా 100 అందే వెంటనే ఈయనకి అర్థమైంది అన్నాడు. అంటే 50 ఇవ్వనా, 20 ఇవ్వనా, 5 రూపాయల చూపులతో ఇద్దరు ఎంత గొప్పగా మాట్లాడుకుంటారు. కొంతమంది అయితే ఆనాలు తేలిగ్గా మాట్లాడుకోరు, ఏమే దిక్మాలిందా నీ నెరవా, నీ మొహం తగలయ్యా నీవిడ, ఇక్కడ పురాణ దగ్గర కొట్టుకుంటున్నారు చూసాం ఒకళ్ళిద్దరిని. అలా అరవకూడదు, చక్కగా ఇలా మౌనం వ్యాఖ్య చేసుకోవాలి. చక్కగా ఆవిడేమంది అలా అంది అంటే అర్థమైంది దీనికి, 5 ఇవ్వనా ఆఖరి చివరికి ఒక్క రూపాయి, వంద దగ్గర ఒక రూపాయికి వచ్చింది, ఆయన బతుకు వందదాల మాట. ఈ విధంగా అనగానే ఆ ఒక్క రూపాయి చేతిలో పెట్టి ఇద్దరు ఓడిపోయారు. మౌన వ్యాఖ్య అంటే ఇది, మౌనంగా సైగలు చేసుకుంటూ. కాకపోతే నేను చెప్పేది ఈ పిచ్చికి వాటి దగ్గర వ్యాఖ్య కాకుండా ఘోషిణి అఘోషిణి అనే వాక్కుల్లో చక్కగా అలా చూపులతో అవతల వాడికి బోధ చేసే శక్తి కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. భార్యాభర్తల సంబంధాన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది అలాంటి వాళ్ళ ద్వారా. ఓహో, నిజంగా కొంతమంది మొగుళ్ళు చెవిటి వాళ్ళు ఉంటారు, ఆ చెవిటి వాళ్ళకి భార్యలు భలే చెప్తారండి, ఎంత బాగా అర్థమవుతుందో. భార్య చెబితే తప్ప ఇంకోటి ఎవడు చెప్పినా వాడికి అర్థం కాదు. నువ్వు వచ్చి అన్నానికి రా అంటే ఏమిడ సున్నం వేయినా అంటాడు ఆయన. అన్నానికి రా అంటే కన్నం వేయినా అంటాడు పాప. అంటే అలా వినపడుతుంది, ఆ చెవిలో కన్నం అలా ఉంది కనుక. అదే భార్యాభర్తలు అలా భార్య సైగ చేస్తే వెంటనే భోజనానికి వస్తాడు చూడండి. దీనికి ఏమని పేరు? మౌన వ్యాఖ్య. వాక్కులలో పైకి వచ్చే ఘోషిణి అనే వాక్కు కంటే చూపులతో ప్రకటించే అఘోషిణి అనే గొప్ప వాక్కున్నది, చాలా గొప్పది. మనుష్యులు ఇది గ్రహించి వాక్కును అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది. అహింస అన్నిటికంటే గొప్ప యజ్ఞం, అహింస అన్నిటికంటే గొప్ప ధర్మం. ఈ సమయంలో అర్జునుడికి ఈ శ్రీకృష్ణుడు ఒక అద్భుతమైన సంభాషణ చెప్పాడు. అధ్వర్యతి సంవాదం అంటారు దానిని. పూర్వం యజ్ఞం చేసే ఒక అధ్వర్యుడు ఓ యజ్ఞ పశువుని, మేకను పట్టుకొచ్చాడు. మేకపోతును పట్టుకొచ్చి దాన్ని బలిచ్చి యజ్ఞం చేద్దాం అనుకున్నాడు యజ్ఞ పశువుగా. ఇంతలో ఆ సమయంలో అక్కడికి ఒక యతీశ్వరుడు వచ్చాడు. ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఈ మేకని స్నానం చేయించాను, ఈ మేకపోతికి బొట్టు పెట్టాను, మెడలో వేప మండలు వేశాను, చక్కగా దాని మంత్రజలం తల్లి శుద్ధి చేశాను, శుద్ధి అయ్యాక దీనిని చంపి బలిచ్చి ఆ మాంసంతో యజ్ఞం చేస్తాను. ఇది వేదకర్మలలో చాలా గొప్పది. యజ్ఞాలలో కూడా పశువుల్ని బలివ్వచ్చు, అలా చేస్తే స్వర్గానికి కడతాం అనగానే వెంటనే యతి అన్నాడు, అలాగా ఈ మేకని బలిస్తే లాభమేమిటి అన్నాడు. నువ్వు మేకని బలిచ్చి ఏదో యజ్ఞం చేస్తాను, మంత్రంతో శుద్ధి చేస్తానన్నావు, అప్పుడు ఆ మేకను చంపితే నీకు వచ్చే లాభం ఏమిటంటే, లాభమేమిటయ్యా బలివాడివయ్యా, ఇది హింసగా సుమా నువ్వు అనుకున్నట్టుగా. ఛాగమిది ఎర్రయంగ నాశంబు పొందదు ఓర్ధలోక సుఖంబులనుందుగాని శృతుల వాక్యముల్ నీకెక్క సూనృతము బులగునయేని నీవిట్లంటననుచితంబు. ఇదేం చంపడం కాదు, ఇది హింస, దీన్ని చంపొద్దు అని నా దగ్గరకు వచ్చి వ్యంగ్యంగా ఎందుకు ఈ పని చేస్తున్నావు నువ్వు అడుగుతున్నావు. ఈ మేకపోతిని యజ్ఞంలో బలిస్తే ఇది నాశనం పోదు, నాశనం పొందదు, స్వర్గానికి ఎడుతుంది, ఊర్ధలోక సుఖాలు పొందుతుంది. నీకు తెలియదా యజ్ఞములో బలైన జంతువులన్నీ స్వర్గానికి పడతాయి అని అనగానే, ఓహో అయితే యజ్ఞం నీకోసం చేయటం లేదనమాట, మేక కోసం చేస్తున్నావా, ఈ మేకని బలిస్తే మేక స్వర్గానికి ఎడుతుందన్నమాట. అవును, అది స్వర్గానికి ఎడితే నీకేం లాభం అన్నట్ట, అది స్వర్గానికి వెళ్ళాక నేను స్వర్గానికి ఎడతానన్నట్ట. అలాగా ముందు దాన్ని స్వర్గానికి పంపి తర్వాత నువ్వు స్వర్గానికి కడతావు. అదేదో నీ తలకాయ నరుకుని అందులో వేసుకుంటే మేక బదులు నువ్వు ముందు స్వర్గానికి కడతావుగా, కావాలంటే నీ తలకాయ నరకడానికి సాయం చేయడానికి మీ ఆవిడ పిలవచ్చుగా అన్నట్ట. అదలాగండి, తొందరపడి మనవల చచ్చిపోతాను, చచ్చిపోతే బాధ కదటండి, మా ఆవిడ నా తలకాయ నరికితే నాకు ఎంత బాధ అండి, గజగజ కొట్టుకున్నా అన్నట్ట. మరి మేక కొట్టుకుంటుందిటగా, మేక తల నరిగితే అది కొట్టుకుంటుంది, నీకు తల నరిగితే నువ్వు కొట్టుకుంటావు, నీకు బాధే దానికి బాధే, అది మాత్రం ముందు స్వర్గానికి పోవాలా, నువ్వు ఇంకా కొంతకాలం భూలోక స్వర్గాలు అనుభవించాలా మీ ఆవిడతోటి, ఇదెక్కడ ధర్మమయ్యా అనగానే, మరి హింస చేసినా సరే యజ్ఞములు చేస్తేనే మోక్షం వస్తుందటిగా అన్నాడు. హింస చేస్తే మోక్షం వస్తుందని ఎవడు చెప్పాడు? అన్నవుడు హింస పాపమని ఆగమ వాక్యములందకాదే ఏగని ఇటులంటి అన్నయతి కన్గొని నీవు సమాధి ప్రాణరోధనము మనోలయంబు సుకృతంబులుగా నొనరించి వెండి యోగ నిరతి బొంది అత్తెరగు కాదొక హింస తలంచి చూడగం. ఆగమ వాక్యాలు ఏమంటున్నాయి? హింస మహాపాపము, హింస వల్ల జంతువులని బలి ఇచ్చి యజ్ఞము చెయ్యడం వల్ల ఏ వ్యక్తి మోక్షానికి వెళ్ళడని వేదములు చెబుతున్నాయి. వారి పిచ్చాడో ఓ అధర్మీడా, ఈ మేకని బలిచ్చి యజ్ఞం చేసి మోక్షానికి పోదాం అనుకుంటున్నావేమో, ఒరే వెర్రివాడా, యూపం కృత్వ పశూన్హత్వ కృత్వ రుధిర కర్ధమం, ఒక స్తంభం నాటి ఆ స్తంభానికి ఒక జంతువుని బంధించి దాని తల నరికి నెత్తురు మడుగు చేసి ఈ మాంసం అందులో యజ్ఞంలో వేసి నువ్వు మోక్షానికి ఎడితే స్వర్గానికి ఎడితే ఇంక పాపానికి వెళ్ళి నరకానికి వెళ్ళేది ఎవడరా అని వేదం చెబుతోంది. అంటే అర్థం ఏంటనమాట, హింసతో నెత్తురు మడుగుతో నువ్వు స్వర్గానికి పోవు, నువ్వు పోయేది నరకమే అని వేదం చెబుతోంది కదా అంటే, అప్పుడు మళ్ళీ వాడేమన్నాడు అధ్వర్యుడు, నేను చంపితే అది హింస అంటావు, మరి నువ్వు సమాధిలోకి వెళ్ళి ప్రాణాలు అదుపులో పెట్టి నానాయాత్ర పడి ఆసనాలు వేస్తే నీ ఒంటికి నొప్పులు రావటం లేదా, అది కూడా హింసే కదా అన్నట్ట. ఓరిపిచ్చాడు, యోగాభ్యాసం వల్ల వచ్చే శక్తి శరీరానికి హింస కాదు. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండడానికి రోజు నడవాలన్నారండి డాక్టర్ గారు, అప్పుడు నడిస్తే కాళ్ళకి నొప్పులు వస్తాయి, కానీ అది ఆరోగ్యం, అది హింస ఎలా అవుతుంది శరీరానికి? నువ్వు వ్యాయామం చేయడానికి ఆసనాలు వేస్తే ఆసనాల వల్ల శరీరానికి నొప్పి వస్తే అది హింస అంటున్నాడు వీడు ఇప్పుడు. కానీ నువ్వు ఆసనాలు వేయడం వల్ల తాత్కాలికంగా వచ్చే నొప్పుల వల్ల ఆరోగ్యం నిలబడుతుంది. ఇప్పుడు నేను మీరు చూస్తున్నారుగా, 2 గంటల సేపు ఇలా వేసిన బాసిన పట్టం వేసి కూర్చోగలుగుతున్నారంటే ఒకప్పుడు ఆసనాలు వేసాను కాబట్టి, ఒకప్పుడు వ్యాయామం చేసిన శరీరం కాబట్టి ఇవాళ ఈ వయసులో కూడా హాయిగా కూర్చొని కదలకుండా ఉండగలుగుతున్నాం. ఓ 2 గంటలు మీరు కూర్చోలేకపోతున్నారంటే కింద మీ శరీరంలో తేడా వచ్చిందని అర్థం. కాబట్టి ఆసనములు వేసి శరీరమును మనం ఎలా కావాలంటే అలా మలుచుకోగలిగితే అది మనకు ఆరోగ్యం ఇస్తుంది, అది హింస కాదు శరీరానికి. వ్యాయామం చేసేవాళ్ళు మిలిటరీ వాళ్ళు చేసేటటువంటి వ్యాయామం వల్ల శరీరమునకు ఒక్కొక్కసారి తాత్కాలికంగా ముందు ఇబ్బంది కలగచ్చు, కానీ ఎప్పటికీ ఎక్సర్సైజులు శరీరానికి ఆరోగ్యమే ఇస్తాయి. అది మహానుభావుల యొక్క లక్షణం. మీకు ఒక రహస్యం చెప్పిన, దసరాల్లో 10 రోజులు ఉట్టి నిమ్మ తేనె రసమే తాగుతారు నరేంద్ర మోడీ గారు, తెలుసా భారత ప్రధానమంత్రి గారు 10 రోజులు అలా ఉపవాసం ఉంటే ఆయనకి ఏమవడంలా, అది ఆరోగ్యం, అది యోగ సాధన. మీరు చూడండి, అమెరికా వెళ్లారు ఆయన పర్యటనకి, వాళ్ళు భోజనం చేయమంటే ఆ టైంలో కావాలని వెళ్ళి ఉత్తి నిమ్మరసంతో 10 రోజులు బతికితే వాళ్ళకి పిచ్చెక్కిపోయింది. డే అండ్ నైట్ 10 రోజులు ఎలా ఉంటున్నాడు ఈయన? ఆ దసరాల రోజుల్లో ఇంచుమించుగా 2-3 రోజులు అమెరికాలో ఉన్నప్పుడు 2-3 రోజుల పాటు ఒక వ్యక్తి ఉత్తి నిమ్మరసం తేనెతో బతుకుతాడా? యోగ సాధన చేస్తే ముందు శరీరాన్ని కొంచెం బాధ పెట్టినట్టుంటుంది, కానీ ఎంత ఆరోగ్యంగా ఉంటుందో తెలుసా? ఒట్టి నిమ్మరసమే. వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది, వాళ్ళంతా ఎదురుగుండా మద్యం పెట్టుకుని మాంసం పెట్టుకుని సక్కర విందు భోజనాన్ని పిలుస్తారు. పూర్వం మంత్రులు ప్రధానమంత్రులు అయితే శుభ్రంగా తినడానికి వెళ్ళేవారు పీక్కు తినడానికి. ఈయన ఉత్తి తేనె నిమ్మరసం ఒక గ్లాస్ తాగి బతికాడు ఆయన 3 రోజులు. ఒక 3 రోజులు కాదు, అక్కడున్న 3 రోజులే కాదు, ఇంటికి వచ్చిన తర్వాత కూడా దసరా 10 రోజులు మీరు కావాలంటే అబ్జర్వ్ చేయించండి, సీసీ కెమెరాలు పెట్టుకుతోండి ఆయన, ఇంకో ఆహారం తినడు ఆయన. ఉత్తర రోజుల్లో కూడా అదేదో చాట్ శనగలతో బతకగలుగుతున్నాడు ఆయన. అంటే ఏమిటి, యోగశక్తి, యోగాభ్యాసం నిరంతరం చేస్తే ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది, ఆహారం మన చేతిలో ఉంటుంది, అప్పుడు మన శరీరాన్ని అదుపులో పెట్టచ్చు, అది శరీర హింస కాదు. ఆరోగ్యం నిలబెట్టుకున్నటువంటి శరీరం ఉందే అది హింస కాదు. అలా కాకుండా అన్నం తినకపోతే గ్యాస్ ట్రబుల్ వచ్చేవాడు అన్నం మానేసి కూర్చుంటే కళ్ళు తిరిగి చచ్చిపోతాడే, అది హింస అంటే. కాబట్టి యోగాభ్యాసముతో తపస్సుతో మానసిక ప్రశాంతిని పొందడానికి నేను చేసే ప్రక్రియ శరీర హింస కాదు, అది హింస అనడం నీ అజ్ఞానం. పశుయజ్ఞం అది హింస, దీనికంటే తపోయజ్ఞం గొప్పదనగా అప్పుడు ఆ యజ్ఞకర్తకు అర్థమయ్యి యోగాభ్యాసం చేసి పశుహింసమాని అధ్యాత్మ జ్ఞానంతో బ్రహ్మయజ్ఞం చేశాడు. ఇది కృష్ణుడు అర్జునుడికి చెప్పి ఇప్పుడు నీకు అర్థమైంది కదా, సిద్ధుడు నాకు చెప్పిన కథ నీకు చెప్పాను. కాబట్టి తపోయజ్ఞం గొప్పది, మనస్సును అదుపులో పెట్టడం అన్నిటికంటే గొప్ప యజ్ఞం, దానికి ఈ ఆహారాది నియమములు సత్వగుణాది నియమములు కావాలి అని చెప్పాడు. ఈ అద్భుతమైన బోధ అనుగీత అని పిలువబడుతుందన్నమాట. ఇంకా కొంచెం అనుగీత ఉంటుంది, అదయ్యాక రేపు ఒక గొప్ప గురుభక్తి కలిగిన వాడు, ఆ కోపం అదుపులో పెట్టలేనటువంటి వాడు అయిన ఉదంకుడి యొక్క చరిత్ర కూడా వస్తుంది. యథాప్రకారంగా రేపు సాయంత్రం 6:30 కలుసుకుందాం. ఇంకా కేవలం 10 రోజుల్లోకి వచ్చాం, ఇవాళతో మనకి 54 రోజులు 44 రోజులు పూర్తయింది. ఈ 10 రోజుల కార్యక్రమం కూడా పూర్తయితే ఈ సంవత్సరానికి అమ్మయ్యా అనుకుని నేను వెళ్ళి వస్తాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.